ఇక్కడ ఫీనిక్స్ లోని ఈ ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్ బ్రాంచ్ యొక్క జన్మదినమున ఈ ఉదయవేళ ఇక్కడ ఉండడం నిశ్చయముగా ఒక భాగ్యమై ఉన్నది. మరియు ఈ సహవాసంలో పాలిభాగస్థుడనగుటకు దీనిలో ప్రభువు నాకు ఒక చిన్న భాగమును ఇచ్చాడని తెలుసుకోవడం ఒక భాగ్యమై ఉన్నది. నేను సహోదరు కార్ల్ విలియమ్స్ కు మరియు అతని భార్యకు, సహోదరుడు స్ట్రామీకి, ఇక్కడ వేదిక వద్దనున్న మిగతా వారికి, సహోదరుడు షోర్స్ కి, సహోదరు ఔట్లాకి, సేవకులకు మరియు చక్కని ప్రజలైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయగోరుతున్నాను. మీకు తెలుసా, గడిచిన వారంలో నా పుట్టినరోజు కూడా వచ్చినది. మరియు ఈ బ్రాంచ్ కంటే నేను కేవలం కొంచెం ఎక్కువ వయసు గలవాడను. అతడు ఈ బ్రాంచ్ కి 5 మరియు అంత సంవత్సరాలని చెప్పాడని నేను అనుకుంటున్నాను. మొన్ననే ఒకరు, సహోదరుడు అబ్రహాం, నీ వయసెంత అని అడిగారు. 26 అని నేను చెప్పాను. మరియు నేను ఇట్లన్నాను, నేను ఆ మొదటి 25 సంవత్సరాలను తుడిచివేశాను. ఆ సంవత్సరాలలో నేను ఆయనను అంత బాగుగా సేవించలేదు. ఇంకా నేను అన్నాను, ఆయన కూడా వాటిని తుడిచివేస్తాడని నేను ఆశపడుతున్నాను. ఆయన వాటిని తుడిచివేసేలా చేయడం భిన్నంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉండడం బాగున్నది. మరియు ఇప్పుడు మేము మీ సమయమును ఎక్కువగా తీసుకోగొరడం లేదు. ఎందుకనగా ఈ మంచి సాక్ష్యములను, జరుగుతున్న విషయములను మరియు పాటలను నేను విన్న తర్వాత దానిని పాడు చేసే విధంగా నేను ఏదైనా చేస్తానేమోనని నేను ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటాను. మరియు ఒకవేళ నేను దానికి కలపగలిగేది ఏదైనా ఉంటే దానికి కలపాలని నేను కోరుకున్నాను. ఈ ఉదయం ఆ సహోదరుడు, ఆ నల్లజాతి సహోదరుడు పాడిన పాటను నేను అభినందించాను. పిచ్చుక మీద దృష్టి ఉన్నది అనే పాట అయి ఉన్నది. మరియు ఈ పాటను పాడిన ఈ సహోదరులు, మరి మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అది నాకు సహాయకరంగా ఉన్నది. అది నా దగ్గర ఉన్నది. ఆ రికార్డు నా దగ్గర ఉన్నది. మరియు అది అరిగిపోయేంతగా నేను దానిని విన్నాను. అది నేను ఆయనతో మాట్లాడగోరుతున్నాను అనే పాట. మరియు నేను అక్కడున్న నా స్నేహితుడైన సహోదరుడు డాసన్ రైలీని అడిగాను, ఆ స్త్రీలు ఇంకా సజీవులుగా ఉన్నట్లయితే ఈ ఉదయం మరలా దానిని పాడటానికి అతడు గాని ఇంకెవరైనా గాని వారిని ఇక్కడికి తీసుకురాగలరేమోనని అడిగాను. మరియు టెర్రీ దానిని రికార్డు చేశాడని నేను ఆశపడుతున్నాను. మరియు అతడు చేశాడని నేను అనుకుంటున్నాను. దానిని దానిలో నుండి తీసి బహుశా ఒక రికార్డులోకైనా లేదా మరి దేనిలోకైనా ఎక్కించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఆ పాట అంటే నిజంగా చాలా ఇష్టం. మరియు అదే దాని గురించి ఆయనతో మాట్లాడాలన్నదే నా కోరిక అయి ఉన్నది. మనమందరము దానిని చేయగొరతామని నేను అనుకుంటున్నాను. దానికోసమే ఈ ఉదయం మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు వచ్చే వారంలో జరగబోయే కూడికలు దాని గురించి చెప్పడం పర్వాలేదా? ఈ రానున్న వారం నేను ఇంటి దగ్గర టెబర్నికల్ వద్ద ఉండబోతున్నాను. ఈస్టర్ కూడిక కొరకు వచ్చే ఆదివారం అక్కడ ఉండబోతున్నాను. శనివారం రాత్రి, ఆదివారము మరియు ఆదివారం రాత్రి, మరియు తర్వాత నేను తిరిగి కాలిఫోర్నియాకు వెళ్తాను. కాలిఫోర్నియా చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను, ఆ కూడికలో మిమ్మల్ని కలిగి ఉండడానికి మేము నిశ్చయముగా సంతోషిస్తాము. మరియు బిల్లీ తప్పు ప్రకటనను పంపాడని నేను అనుకుంటున్నాను. అది జరగబోయేది అతడు బిల్ట్మోర్ హోటల్లో అని చెప్పాడని నేను నమ్ముతున్నాను. అది దానిని తీసుకోలేకపోయారు. మరియు అది ఈస్ట్ మౌంట్ లోనా ఎంబసీ హోటల్లో జరుగుతున్నది. కాబట్టి మీరు గనక ఆ దారిలో వెళ్తున్నట్లయితే అక్కడున్న ఫుల్ గాస్పెల్ ప్రజలెవరైనా మీకు దానిని తెలియజేస్తారు. మరియు పిదప, మేము అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడు మరప్పుడు నేను దక్షిణాఫ్రికాకు వెళ్తాను. ఈ రోజు నుండి కేవలం 1 నెల తర్వాత మేము దక్షిణాఫ్రికాకు నౌకా ప్రయాణం చేస్తాము. ప్రభువులో ఒక గొప్ప సమయమును ఆశిస్తున్నాము. అక్కడ సుమారు 3 దేశాలలో జరగనున్నవి. కాబట్టి మేము నిశ్చయముగా మీ ప్రార్థనలను కోరుతున్నాము. మేము వెళ్లడానికి ప్రభు మమ్మల్ని నడిపించినట్లయితే మరలా నేను తిరిగి వచ్చే వరకు నేను మిమ్మల్ని ఇక చూడలేను. మరియు మేము తిరిగి వచ్చినప్పుడు మీకు ఇవ్వడానికి నేను ఒక గొప్ప సాక్ష్యమును కలిగి ఉంటానని ఆశపడుతున్నాను. పోయినసారి అక్కడ నేను కలిగి ఉన్న అత్యంత గొప్ప కూడికను ప్రభు నాకు అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను. మరియు ఒకసారి బలిపీఠపు పిలుపునిచ్చినప్పుడు, ఇప్పుడు ఇది పురాతన విధానములను పాటించే నల్ల జాతీయుల వద్ద జరిగినది. నాకు తెలిసినంత వరకు ఒక్క సమయంలోనే 30,000 మంది క్రీస్తును స్వీకరించారు. మరియు వారది భౌతిక స్వస్థత కొరకని అనుకున్నారేమోనని మేము అనుకున్నాము. ఎందుకనగా అక్కడ ఒక్కసారి దాదాపు 25,000 మంది స్వస్థత పొందారు. మరియు ఆ మరుసటి రోజు డర్బన్ యొక్క మేయర్, మరి అతని పేరు సిడ్నీ స్మిత్, అతడిట్లన్నాడు, మీరు మీ కిటికీ దగ్గరకు వెళ్లి వీధిలో ఏం వస్తుందో చూడండి. మరియు అక్కడ వ్యాన్ల వెంబడి వ్యాన్లు వస్తున్నాయి. అవి కుప్పలు కుప్పలుగా చంకకర్రలతో మరియు మొదలగు వాటితో నిండి ఉన్నాయి. పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అవి ఆ స్థానికుల వెనక వస్తూ ఉన్నాయి. మరి వారు ఇది వరకు ఒకరితో ఒకరు శత్రుత్వమును కలిగి ఉన్నవారు. ఆ నగర వీధులలో వారి స్వంత భాషలో కేవలము నమ్ముము అనే పాటను పాడుకుంటూ వస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను కదా, నా హృదయము పులకరించిపోయినది. ఎలాగంటే, సహోదరా షోర్స్, అటువంటి ఒక దానిని చూసినప్పుడు మన పని వృధా కాలేదని మనకు అనిపిస్తుంది. చూడండి, మనము ప్రయత్నించాము మరియు దేవుడు మరలా దానిని పునరావృతం చేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను. మనం అక్కడికి వెళ్తున్నందుకు కాదు, కానీ మనం ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము గనకనై ఉన్నది. మరియు ఆ పాట చెప్పినట్లుగా ఆ తప్పిపోయిన చిన్న గొర్రెను మనం వెతుకుచున్నాము. అది అదే, ఆ గొర్రె లోపలకు వచ్చే వరకు ఆయన రాడు. ప్రతి ఒక్కరూ మందలో ఉండవలసి ఉన్నది. ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చే వరకు ఆయన ద్వారమును మూసివేయడు. కాబట్టి సేవకులైన సహోదరులారా, ఆ ఆఖరి గొర్రె కొరకు వెతికే ప్రయత్నంలో ఈ ఉదయం నేను నిశ్చయముగా మీతో ఉన్నాను. అది ఈ ఉదయం ఫినిక్స్ లో ఉండవచ్చును, నాకు తెలియదు. అయితే ఆ ఆఖరిది లోపలికి వచ్చినప్పుడు అప్పుడు గొర్రెల కాపరి ద్వారమును మూసివేస్తాడు. ఏమిటి? మీరు నిశ్చయముగా చెప్పవచ్చు, అది ఖచ్చితంగా పర్వాలేదు, నేను అలా చేయను. నేను దాదాపు నేనేమి చెప్పబోతున్నానో దానిని రాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన వ్యక్తినై ఉన్నాను. నేను వృద్ధుడనవుతున్నాను గనక గుర్తుంచుకోవడం నాకు కష్టమవుతుంది. నా లేఖనములను రాసుకోవాల్సి వస్తుంది మరియు ఆ విధంగా చేయాల్సి వస్తున్నది. ఇది వరకు నేను దాదాపు 50 లేఖనాలను నా మనసులో వరుసగా గుర్తించుకోగలిగేవాణ్ణి మరియు కనీసం తడబడకుండా ఒకదాని వెంట ఒకదానిని చెప్పగలిగేవాణ్ణి. అయితే ఆ రోజుల తర్వాత నేను ఎన్నో కఠినమైన ప్రయాణాలు చేశాను. కాబట్టి మనము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మరియు పిదప, మనం ఇక్కడికి వచ్చి మరియు మనం ఇట్లా అనుకుంటాము, మనం ఇక్కడ కూర్చొని మరియు ఈ ప్రజలు సాక్ష్యం ఇవ్వడాన్ని వింటాము. మనము మంచిది, నేను అక్కడికి వెళ్లినప్పుడు దాని గురించి నేను ఏదో ఒకటి చెప్పబోతున్నాను అని అనుకుంటాము. పిదప, చెప్పడానికి చాలా ఉంటుంది, మనము రోజంతా చెప్తూనే ఉంటాము. అయితే నేను నిశ్చయముగా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ చిన్న బ్రాంచ్ ఎదుగుతూనే ఉండునుగాక. యేసు వచ్చే వరకు ఫినిక్స్ లో ఉన్న ప్రతి సంఘము ఎదుగుతూనే ఉండునుగాక అన్నదే నా యథార్థమైన ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థించుకొనుచుండగా మనల్ని మనం కేవలం కొంచెం తేటపరచుకోవడానికి మనము నిలబడదాము. మీరు నిలబడతారా? సర్వశక్తిమంతుడవైన దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆయనను మృతులలో నుండి లేపి మరియు ఆయనను మాకు ఒక బల్యర్పణగా మరియు ప్రభువుగా మరియు ఒక రక్షకునిగా ఇచ్చినవాడా, మమ్మల్ని ఆయన యొద్దకు చేర్చుకునే ఆయన యొక్క మహిమకరమైన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ విమోచించబడి ఉన్న నీ ప్రజలతో కలిసి ఈ ఉదయం నీ సన్నిధిలో నిలబడటానికి మేము కలిగి ఉన్న ఈ భాగ్యమునకై మేము నీకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ప్రభువా, మా యందు పాపమున్నట్లయితే నీ హిస్సోపుతో మమ్మల్ని కడుగుము. మరియు పరలోకపు తండ్రి, మా మధ్యనున్న ప్రతి వ్యాధిగ్రస్తుడిని నీవు స్వస్థపరుస్తావని మేము ప్రార్థిస్తున్నాము. మరియు ఒకవేళ నిన్ను ఎరుగని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, మేము దేని కొరకైతే తీవ్రంగా పోరాడుతూ మరియు లేఖన ప్రకారముగా ఈ అంత్య దినములో అది తప్పనిసరిగా అవసరమని చెప్తున్నామో, అట్టి ఈ ఘనమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మములో దేవా, ఈ రోజు ఆయన మా అందరిపై కుమ్మరించబడాలని మరియు మాకు తాజాగా శరీరములోనికి బాప్తిస్మము ఇవ్వాలని మరియు వెలుపలనున్న వారిని కూడా లోపలికి తీసుకురావాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యమును చదువుచుండగా మరియు నీ వాక్యము యొక్క సత్యమును మాట్లాడుటకు శ్రద్ధతో ప్రయత్నిస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించుము. మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంచుండగా అసత్యమైన దాని పట్ల మా నోర్లు మూసివేయము మరియు సత్యమైన దాని పట్ల మా హృదయములను మరియు మా నోర్లను తెరువుము. మాట్లాడుటకు మా నోర్లను, వినుటకు మా చెవులను మరియు స్వీకరించుటకు మా హృదయాలను వాడుకును. ఏలైనగా అది ఆ విధంగా ఉండాలని నిర్ణయించినట్టి యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. నేను పరిశుద్ధ వాక్యము నుండి, బైబిల్ గ్రంథములో నుండి మూడు స్థలముల నుండి చదవగోరుతున్నాను మరియు మీరు వీటిని గుర్తులు పెట్టుకుని మరియు మరింత వివరణ కొరకు వాటిని ఇంకా చదవడానికి మీరు వాటిని అధ్యయనం చేయగోరినట్లయితే, మీరు వాటిని వ్రాసుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. నేను చదవబోయే స్థలములు మత్తయి 28:1-10 మరియు తర్వాత ప్రకటన 1:17-18, రోమా 8:11. నేను వాటిని మరలా చెప్తాను. మరియు ఇప్పుడు మత్తయి 28:1-10 వరకు, ప్రకటన 1:17-18 వరకు మరియు రోమా 8:11. ఇప్పుడు మనము ఈస్టర్ను సమీపిస్తున్నాము మరియు ఇప్పుడు మీరు వాటిని తెరిచి మరియు వాటిని వ్రాసుకొనుచుండగా మరి ఈ వచ్చే వారము సంవత్సరములోని వారములన్నిటిలో కల్లా అత్యంత గొప్ప చారిత్రాత్మకమైన వారమని నేను అనుకుంటున్నాను. ఈ వారములో, ఈ వచ్చే వారములో మనము జరుపుకునే అత్యంత ఘనమైన విషయము భూమి మీద జరిగినట్టి అత్యంత గంభీరమైన సంఘటన అయ్యున్నదని నేను అనుకుంటున్నాను. ఏది కూడా దానిని మించలేదని నేను అనుకుంటున్నాను. మంచిది, సిలువ మరణము గొప్ప విషయం అని మీరు అంటారు. అయితే అనేక మంది చనిపోయారు. మన ప్రభు యొక్క దినములలోనే అనేక మంది సిలువ వేయబడ్డారు. కానీ వారిలో మృతులలో నుండి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కరు ఉన్నారు. అది దానిని ముద్రించినది. ఇప్పుడు నేను చదవగోరుతున్నాను, మరియు ఇది ఒక చిన్న ఈస్టర్ కు ముందస్తు వర్తమానమై ఉన్నది. ప్రభు చిత్తమైతే దాదాపు 40 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు మనము పరిశుద్ధ మత్తయి సువార్తలో నుండి చదువుదాము. 28వ అధ్యాయం నుండి ప్రారంభించుదాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారడం మొదలైనప్పుడు మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరియు ఇదిగో మహాభూకంపము కలిగెను. ఏలయనగా ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి ద్వారము నుండి రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను. అతని స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. మరియు అతనికి భయపడుట వలన ఆ కదిలేవారు, కావలివారు, నన్ను మన్నించండి, వనికి చచ్చిన వారి వలె ఉండిరి. మరియు దూత ఆ స్త్రీలతో ఇట్లనెను, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి మరియు ప్రభు పండుకొనిన స్థలము చూడుడి, మరియు త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మరియు ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా బయలుదేరి పరిగెత్తుచూ వెళ్లి మరియు ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలియజేయుటకు వెళ్లిరి. మరియు వారు ఆయన శిష్యులతో చెప్పుటకు వెళ్ళుచుండగా ఇదిగో యేసు వారిని ఎదుర్కొని సంతోషించుడి అని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని మరియు ఆయనను ఆరాధించిరి. యేసు భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్లవలనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. మరియు ప్రకటన 1:17-18 నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరియు రోమా పత్రికలో 8వ అధ్యాయము మరియు 11వ వచనము నుండి ప్రారంభించుదాము. అయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లయితే మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇప్పుడు చదవబడిన ఈ వాక్యములకు ప్రభువైన యేసు తన ఆశీర్వాదములను జత చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈస్టర్ను చూస్తుండగా నేను దానిని నా హృదయములో సంవత్సరములోని అత్యంత గొప్ప కూటముగా లేదా అత్యంత గొప్ప సంఘటనగా ముద్రించుకున్నాను. ఒక క్షణం నన్ను మన్నించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అక్కడున్న మీకు అది బిగ్గరగా వినిపిస్తుందా? ఒక విధంగా చాలా పెద్దగా వినిపిస్తుందా? అది బాగానే ఉందా? ఆ విధంగా మీకు మంచిగానే వినిపిస్తున్నదా? ఓ, మీకు వినపడడం లేదు. ఇలా పర్వాలేదా? సరిగ్గా ఆ విధంగా పర్వాలేదా? నాకు మరీ అంత దగ్గరగా నిలబడాలని లేదు. ఇప్పుడు నేను దీనిని ఎందుకు చెప్తున్నానంటే కారణమేమిటంటే ఈస్టర్ నాడు ఆయన బైబిల్ ఏమి చెప్పిందో దానిని రుజువు చేశాడు. ఆయన మృతులలో నుండి లేచినప్పుడు ఆయన చేయవలనని ఆయన గురించి రాయబడిన లేఖనమంతటిని ఆయన యొక్క మెస్సీయాత్వమును ఆయన ముద్రించాడు. అదే ఈస్టర్ ముద్ర అయి ఉన్నది. ఈనాడు అటువంటి వాటిని మనం ఎంతగానో కలిగి ఉన్నాము. ఈ ఈస్టర్ ముద్ర స్టిక్కర్లను కొనడం గురించి మనము మాట్లాడుతుంటాము. మంచిది, ఈ ఉదయం నేను ఈస్టర్ ముద్రపై మాట్లాడగోరుతున్నాను. మనము మన డబ్బుతో కొనే వాటి కంటే ఇది ఒక భిన్నమైన ముద్ర అయి ఉన్నది. అవేమో ఉత్తరాల మీద ముద్రగా అంటిస్తారు. క్షయ వ్యాధి సంస్థ లేదా వారు దానిని ఏమని పిలుస్తారో దానికి సంబంధించినవని నేను అనుకుంటున్నాను. ఈ ముద్ర కొంచెం భిన్నమైన ముద్ర అని నేను అనుకుంటున్నాను. మరియు దేవుని పిల్లలమని చెప్పుకునే క్రైస్తవులమైన మనకు ఈస్టరు సంవత్సరములోని గొప్ప దినమై ఉండగా నేను దానిలోనికి చొచ్చుకొని వెళ్ళుటకు ప్రయత్నించి మరియు క్రీస్తు మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యముతో మనము ఏ విధంగా సంబంధము కలిగి ఉండాలో చూడగోరుతున్నాను. ఆయన యొక్క రాకడకు అనేక వందల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యము ఆయన సిలువ వేయబడటం గురించి మరియు ఆయన యొక్క మరణము గురించి మరియు ఆయన యొక్క శ్రమల గురించి మరియు ఆయన యొక్క పునరుద్ధానము గురించి కూడా పలికినది. బహుశా వచ్చే వారము మనము మన రేడియో కార్యక్రమాలను వినిచుండగా మరి మన సంఘములలో మన సంఘ కాపర్లతో మరియు మొదలగు వారితో ఈ రాబోచున్న వారములో మనకు వీటిపై కూడికలు జరుగుతూ ఉంటాయి. అయితే అన్ని రోజులలో కల్లా మరియు యేసు చేసిన కార్యములన్నిటిలో కల్లా మరి దేవుని వాక్యమునకు ఆయన ఇచ్చిన నిర్ధారణ అంతటిని నిశ్చయముగా ప్రశంసిస్తున్నాను. మరియు దానిని నెరవేర్చడానికి ఆయన చేసిన దానంతటిని, అనగా రోగులను స్వస్థపరచడం, మృతులను లేపడం, దయ్యములను వెళ్లగొట్టడం, బీదలకు సువార్త ప్రకటించడం, మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన చేస్తాడని దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడాన్ని అభినందిస్తున్నాను. మరియు పిదప, పాపమునకు ప్రాయశ్చితముగా ఉండటానికి మన పాపముల నిమిత్తము సిలువలో శ్రమను అనుభవించాడు. మరి ఆయన తప్ప దానిని మరెవ్వరూ చేయలేరు. అయితే వాటన్నిటికీ పైగా ఈస్టరు ఆ సమస్త కార్యమును ముద్రించినదని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా ఆయనకు ముందుగా ప్రవచించిన ప్రవక్తలు భూమి మీద ఉన్నారు. రోగులను స్వస్థపరిచి మృతులను కూడా లేపి మరియు యేసు చేసిన అవే సూచనలను చేసినట్టు ప్రవక్తలు ఇదివరకు భూమి మీద ఉన్నారు. కానీ ఈస్టరు దానిని రుజువు చేసినది. నిజమైన విశ్వాసికి అది దేవుని యొక్క వాక్యమును ఎప్పటికీ ముద్రించినది. ఆ పావనమైన ఉదయవేళ చీకటి ఛాయలన్నీ మరియు సందేహాలన్నీ కూల్చివేయబడినవి. ఆ దినమునకు ముందు వరకును మానవుడు, మతభక్తి గల ప్రజలు కూడా ఒక ఖైదీ గృహములో వలె బంధించబడి ఉన్నారు. ఎందుకంటే వారు గంభీరమైన మత ఉద్యమాలను మరియు పరిశుద్ధాత్మ యొక్క కదలికలను మరియు మొదలగు వాటిని చూశారు. కాని ఒక మానవుడు చనిపోయినప్పుడు మాత్రం అది ఇక అయిపోయిందన్నట్లుగా అనిపించినది. అయితే ఈయన వచ్చి, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు అని చెప్పి మరియు పిదప వెళ్లి తాను చెప్పిన దానిని రుజువు చేసినప్పుడు నాకైతే అదియే దానికి ముద్ర అయి ఉన్నది. ఒక విషయం చెప్పబడి మరియు పిదప అది రుజువు చేయబడినప్పుడై ఉన్నది. ఒక మనిషి చెప్పినట్లయితే ఎలాగంటే కొలంబస్ భూమి గుండ్రంగా ఉన్నదని నమ్మాడు మరియు మనకు చెప్పబడిన విధంగా అతడు ఆ ఓడలను అవి ఏ విధంగా వస్తున్నాయనేది గమనించాడు. మరియు అతనికి ఓడ కంటే ముందు ఓడ స్తంభము కనబడినది మరియు అది అతనికి భూమి గుండ్రంగా ఉన్నదని రుజువు చేసినది. ఆ దినమున ప్రజలు దానిని నమ్మలేదు. కాని అతడు దర్శనము గల ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అతడు దేని గురించి దర్శనమును కలిగి ఉన్నాడు అది సత్యమని రుజువు చేయడానికి అతడు పూనుకున్నాడు. మరియు దేవుడు ఆయన యొక్క వాక్యము సత్యమని రుజువు చేయడానికి నిర్ణయించుకున్నాడు. దానిని చేయగలిగే వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు, మరి ఆయనే యేసయ్య ఉన్నాడు. మరియు ఆయన వచ్చి అది సత్యమని రుజువు చేశాడు. అది దానిని ముద్రించినది మరియు అది అంధకార ముద్రలన్నింటినీ బ్రద్దలు చేసినది మరియు ఇతర మతాల మూఢ విశ్వాసాలను మరియు మొదలగు వాటన్నిటినీ పటాపంచలు చేసినది. వాటిలో గొప్ప వ్యక్తులు లేచి మరియు గొప్ప అద్భుతమైన విషయాలను చెప్పారు. అయితే వారందరూ ప్రతి ఒక్కరూ సమాధిలో ఉన్నారు. కాని మన క్రైస్తవ మతం ఒక్కటి మాత్రమే ఖాళీ సమాధిని కలిగి ఉన్నది. మరియు నాకైతే అది ఆయన మృతులకును మరియు సజీవులకును దేవుడై ఉన్నాడని, ఆయన మృతులను తిరిగి జీవమునకు లేపగలడని రుజువు చేస్తున్నది. మరియు ఈ పురుగొల్పే శక్తి, ఆయన యొక్క పురుగొల్పే ఆత్మ మృతులను తిరిగి జీవమునకు పురుగొల్పగలిగేవాడు ఆయనే అని సంవత్సరములన్నిటి గుండా రుజువు చేసినది. ఆయన కలిగి ఉన్న ఈ గొప్ప జయించే శక్తిని ఆయన యొక్క వాగ్దానము ద్వారా ఆయన రుజువు చేసినప్పుడు ఈస్టర్ నాడు ఆయన మరణమును, సమాధిని మరియు పాతాళమును జయించగలడని ఆయన రుజువు చేశాడు. మృతుడనై మరియు తిరిగి జీవించుచున్నవాడను మరియు నిరంతరము సజీవుడనై ఉన్నవాడను నేనే. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు మరియు సమాధి యొక్కయు తాళపు చెవులను కలిగి ఉన్నాను. ఎవరైనా అనడానికి అది అసలు ఎటువంటి ఒక మాట కదా, మరియు ఆయన దానిని చెప్పడం మాత్రమే కాదు గాని ఆయన దేనిని కలిగి ఉన్నాడని చెప్పాడో ఆయన దానిని కలిగి ఉన్నాడని ఇదివరకే రుజువు చేశాడు. మరియు ఈ బైబిల్ను నమ్ముతున్న క్రైస్తవులుగా మనము ఏమి మాట్లాడుతున్నామో దానిని మనం రుజువు చేయగల దినమును దేవుడు త్వరగా తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. చూశారా, అది కొద్దిసేపటి క్రితం చెప్పినట్లు ఆ సహోదరి చెప్పినట్లు భూమికి ఉప్పుగా చేస్తుంది. అది నిజం. లోకము ఈ ఉప్పు కొరకు వెతుకుచున్నది, మరియు ఆ వాక్యము ఈనాడు జీవిస్తున్నదనే విషయాన్ని మన జీవితములు నిర్ధారిస్తున్నాయని మన జీవితాల ద్వారా మరియు బైబిల్ ద్వారా మనము రుజువు చేయగలిగితే మరి అటువంటి దినము కొరకే మనం ఎదురు చూస్తున్నాము. ఆ వాక్యము ఈ ఆత్మ అక్కడ రోమా 8:11 ఇట్లు చెప్పినది, యేసు క్రీస్తును లేపినటువంటి ఈ ఆత్మ మీలో ఉన్నట్లయితే అది మర్త్యమైన మీ శరీరములను కూడా పురిగొల్పుతుంది. ఆయన విమోచకుడైన యెహోవా అని మరియు మరణం మీదను పాతాళం మీదను మరియు సమాధి మీదను అధికారము కలిగి ఉన్నాడని, ఆయన మనకు రుజువు చేయడం మాత్రమే కాదు గాని ఆయన అదే ఆత్మనొద్దకు మనకు కూడా మార్గమును కలగజేశాడు. తద్వారా ఆ ఆత్మ ద్వారా మనము కూడా పురుగొల్పబడ్డామనే నిశ్చయతను మనము కలిగి ఉండటకై ఉన్నది. ఏలైనగా మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీ శరీరములో నివసించుచున్నది గనక మర్త్యమైన మీ శరీరమును కూడా అది పురుగొల్పుతుంది. ఇప్పుడు పురిగొల్పుట అనే పదమునకు మరణము తర్వాత జీవింపజేయబడుట అని అర్థము. ఒకటి మరణించిన తర్వాత అప్పుడది పురుగొల్పబడవలసి ఉంటుంది. అప్పటి వరకు అనేక కాలములు లోకము సందేహములో మూసివేయబడి ఉన్నది. ఇది రుజువు చేయబడినది. దీని గురించి చర్చించబడటం మాత్రమే కాదు గాని ఇది రుజువు చేయబడినది. నేను ఏమనుకుంటానంటే విలువైనది ఏదైనా యేసు చెప్పినట్లుగా ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులకు బోధించుడి మరియు దేవుని యొక్క శక్తిని వారికి కనబరచుట ద్వారా వారికి రుజువు చేయుడి. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. ప్రమాణం చేసి మరియు నమ్ముతున్నామని చెప్పేవారి విషయంలో ఆయన మనకు ఒక ఖచ్చితమైన అవగాహనను ఇచ్చాడు. అదేమిటంటే నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. అది వారి సాక్ష్యమునకు రుజువుగా ఉంటుంది. ఇప్పుడు మనము నమ్ముతున్నామని మనం చెప్పవచ్చు, కానీ మనపై ఉంటుందని ఆయన చెప్పినట్టు రుజువు చేయబడిన గుర్తును మనము కలిగి ఉండేంత వరకు మనము కేవలం విశ్వాసులమని చెప్పుకుంటున్నామే గాని ఆ లక్షణాలను కలిగి ఉన్న విశ్వాసులము కాదు. ఏలైనగా గుర్తుంచుకోండి, కొన్ని రోజుల క్రితం నేను టూసాన్ లో KAIR ఛానల్లో ఒక రేడియో కార్యక్రమాన్ని వింటున్నాను, మరియు ఈ సేవకుడు పెంతుకోస్తు మతము వట్టి మోసము తప్ప మరేమీ కాదు, దానిని వినవద్దు, అది స్థిరమైనది కాదు అంటూ మనకు వ్యతిరేక పక్షమును తీసుకున్నాడు. మరియు ఏ వ్యక్తి అయినా భాషలలో మాట్లాడితే మరియు ప్రార్థన ద్వారా ఈ కార్యములను రోగులను స్వస్థపరచడం మరియు మొదలగు వాటిని చేస్తున్నాడని చెప్తే దానిని విడిచి దూరంగా వెళ్లవలసి ఉన్నది, మరియు ఆ నిస్సహాయులైన ప్రజల కొరకు ప్రార్థించవలసి ఉన్నది. ఎందుకనగా వారిలో ఏదో సరిగ్గా లేదు అనే ఒక భ్రమలో వారున్నారు అని అన్నాడు. ఓ, నేను కేవలం కొద్దిసేపు ఆ సహోదరునితో మాట్లాడగలిగితే బాగుండునని నేను ఎంతగా ఆశించాను. మరియు అతడు, అది పెంతుకోస్తు దినమున అపోస్తలుల కొరకు మాత్రమే ఇవ్వబడినది మరియు ఇక అంతమాత్రమే అని చెప్పాడు. దానికి 30 సంవత్సరాల తర్వాత పౌలు సంఘములో ఈ వరములను అభిషేకించడాన్ని నేను కనుగొన్నాను. మరి కొరింథీ 15 ఇట్లు కనుగొన్నాను, ఆయన సంఘములో భాషలలో మాట్లాడే వరమును అద్భుతములు చేసే వరమును నియమించాడు, మరియు ఈ ఇతర వరములన్నీ సంఘములో నియమించబడ్డాయి. యేసు ఇట్లు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి మరియు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎంత దూరం? సర్వలోకమునకు. ఎవరికి? సర్వ సృష్టికి. వారు ఇంకనూ దానిని పొందలేదు. మరియు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. ఎంత దూరం వరకు? సర్వలోకమునకు. ఎవరికి? సర్వ సృష్టికి. సర్వలోకమునకు మరియు సర్వ సృష్టి యొద్దకు ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తాయి. ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తాయి. నా నామమున వారు దయ్యములను వెళ్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, వారు మరణకరమైనది ఏది తాగినను లేదా పామును ఎత్తి పట్టుకున్నను లేదా మరణకరమైన దాన్ని త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద తమ చేతులనుంచెదరు మరియు వారు స్వస్థత నొందుదురు. అది సంఘమునకు ఆయన యొక్క చివరి ఆజ్ఞ అయి ఉన్నది. మార్కు 16వ అధ్యాయము. 30 సంవత్సరాల తర్వాత ఈ వరములను పౌలు సంఘములో అభిషేకిస్తున్నాడు మరియు గలతీ 1:8 ఇట్లన్నాడు, మీరు ఇదివరకే అంగీకరించిన ఈ సువార్త గాక మరి యొక్క సువార్తను పరలోకము నుండి దిగి వచ్చిన దూత ప్రకటించినా గాని, చూడండి ఇదివరకే ప్రకటించబడినది కానట్లయితే అతడు శాపగ్రస్తుడవునుగాక. పెంతికోస్త్ అనేది ఒక ముగింపు లేకుండా ప్రారంభమైనదని నేను నమ్ముతున్నాను. అది అన్ని సమయాలలో అన్ని స్థలములకు సర్వ సృష్టికి వెళ్లవలసి ఉన్నదని, పెంతకోస్తు ఎల్లప్పుడూ నిలిచి ఉండవలసి ఉన్నదని నేను నమ్ముతున్నాను. పెంతకోస్తు ఆశీర్వాదములు ప్రజలపై ఉండవలసి ఉన్నవి. మరియు ఇప్పుడు ఈ పెంతకోస్తు ఆశీర్వాదము ఏమిటి? అది పునరుత్థానం యొక్క నిర్ధారణ అయినది. సువార్త అంటేనే మంచి వార్త అనే అర్థమును కలిగి ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. దేనిని గూర్చిన మంచి సువార్త? ఆయన మృతులలో నుండి లేచాడు, మరియు నేను జీవించుచున్నాను గనక మీరును జీవించురు. ఒకప్పుడు మీరు పాపములోను అతిక్రమములోను చచ్చిన వారై ఉండగా, యేసును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఆయనతో కూడా పురిగొల్పినాడు. మరియు ఇప్పుడు మనము ఆయనతో కూడా పరలోకపు స్థలములలో కూర్చొని ఆయనతో సహవాసము చేస్తూ ఆయనతో మాట్లాడుతున్నాము. అది సత్యమని నమ్మే ప్రజలకు ఆ గాథను చెప్పడం ఎంత ఆనందకరము కదా. ఈనాడు నేను ఆశ్చర్యపోతున్నాను, జరుగుతున్నది అదే అయ్యున్నది. మనము ప్రజలను నిజంగా దేవుని యొద్దకు తీసుకువస్తున్నామా, లేదా మనం వారిని కేవలం సంఘమునొద్దకు తీసుకువస్తున్నామా? ఎక్కడైతే ఈ పురుగెల్పే శక్తి ఉన్నదో అట్టి క్రీస్తునొద్దకు మనం వారిని తీసుకురావలసి ఉన్నాము. సంఘానికి వెళ్లడం మంచిదే నిశ్చయముగా, అయితే మనం వెళ్లేది అంతవరకే అయితే అది సరిపోదు. మీరు సంఘానికి వచ్చినట్లయితే అది మంచిదే, అయితే సంఘము నుండి క్రీస్తునొద్దకు వెళ్ళండి. ఎందుకంటే మనము తప్పకుండా ఈ పురుగెల్పే శక్తిని పొందుకోవలసి ఉన్నాము. మనము గనక ఆ సాధారణ పునరుత్థానములో ఉండాలని ఎన్నడైనా ఆశించినట్లయితే దానిని పొందుకోవలసి ఉన్నాము. ఎందుకనగా మనల్ని మృతులలో నుండి లేపేది అదొక్కటే అయ్యున్నది. ఏలయనగా యేసును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ మీలో నివసించినట్లయితే మర్త్యమైన మీ శరీరములను కూడా అది పురుగొల్పుతుంది, జీవములోనికి తెస్తుంది. మనకు ఎటువంటి ఒక వాగ్దానము కదా. ఇప్పుడు గమనించండి, ఈ పునరుత్థానములోని ముఖ్యమైన విషయమే యేసు మృతులలో నుండి లేచాడని చెప్పడం మరియు చూపించడం మరియు దానిని రుజువు చేయడమై ఉన్నది. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు, ఆయన మనలో ఉన్నాడు. నేను మీతోను మీలోనూ ఉంటాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయినను మీరు నన్ను చూస్తారు. ఏలయనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉంటాను. ఇప్పుడు క్రైస్తవులుగా మనమందరము ఆయన సజీవుడై ఉన్నాడని చెప్తాము, లేదా ఆయన యొక్క ఆత్మ ద్వారా మనము మరణము నుండి జీవములోనికి పురిగొల్పబడ్డామని చెప్తాము. మరియు మనము గనక పురిగొల్పబడనట్లయితే అప్పుడు మనము జీవింపజేయబడలేదు. ఇప్పుడు ప్రభు చిత్తమైతే మనము ఈ అంశములోనికి వెళ్లబోతున్నాము మరియు కొన్ని నిమిషాలు దానిని బోధించబోతున్నాము. అదేమిటంటే మనము పురిగొల్పబడ్డామా మరియు ఇది సత్యమని మనము నిశ్చయత కలిగి ఉండగలమా. ఇప్పుడు ఇది మీ స్వంత జీవితమై ఉన్నది, ఇది నా జీవితమై ఉన్నది. ఇది గనుక నేను చెప్పబోయేది గనక సత్యము కానట్లయితే అప్పుడు నేను ప్రపంచములోని అత్యంత బుద్ధిహీనులలో ఒకడినన్నట్లే. అసలు విలువే లేని ఒక దాని కొరకు నేను నా జీవితమునిచ్చినట్లవుతుంది మరియు మీరు కూడా అలాగే ఇచ్చినట్లవుతుంది. కానీ అది సత్యమైనట్లయితే అప్పుడు నేనేమై ఉన్నానో దానంతటినీ నేను దానికి ఇవ్వవలసి ఉన్నాను. మనం దేని కొరకు నిలబడుతున్నామో ఆ కారణము కొరకు నేను ఏమై ఉండగలను దానంతటినీ నేను ఇవ్వవలసి ఉన్నాను. మరియు మనకున్న ఆతృతను మనం కోల్పోకూడదని నేను అనుకుంటున్నాను. మరియు ఈస్టరు సమీపించడాన్ని మనం చూస్తుండగా ఆ విషయము దేవుని దృష్టిలో ఎప్పటికీ ముద్రించబడినది ఆ రోజునే అని నేను ఎరిగి ఉండగా అది నా అంతరంగములో అసలు దేనినో చేస్తుంది. ఆయనను సమాధిలో నుండి లేపిన అదే ఆత్మ మనలో నివసిస్తున్నదని ఇప్పుడు మనము కనుగొంటాము. ఇప్పుడు అది ఎలా జరగగలదు? దేవుడిని యేసుని మృతులలో నుండి లేపిన అదే ఆత్మ మనలో నివసిస్తున్నది. ఇప్పుడు పురుగొల్పేది ఆత్మ అయి ఉన్నది. పురుగొల్పేది వాక్యము కాదు, వాక్యమును పురుగొల్పేది లేదా వాక్యమునకు జీవమునిచ్చేది, ఎగరడానికి దానికి రెక్కలను ఇచ్చేది, దానికి మార్గమును కలగజేసేది ఆత్మ అయి ఉన్నది. దానిని చేసేది ఆత్మ అయి ఉన్నది. ఇప్పుడు గోధుమ ఒంటిగా కేవలం ఒక గోధుమ అయి ఉన్నది, కానీ పురుగల్పే జీవము దానిలోనికి ఆ గోధుమలోకి వచ్చినప్పుడు అప్పుడు అది దానికి జీవముని ఇస్తుంది. మరియు ఒకప్పుడు చచ్చిన వారమైన మనము దేవుని పోలికలో చేయబడి మరైనను పాపములోను అతిక్రమములోను చచ్చి ఉండగా మీ మర్త్యమైన శరీరములోనికి ఈ పురుగొల్పే శక్తిని పంపించడానికి దేవుడు ఏదో ఒక మార్గమును కలిగి ఉన్నాడు. నేను మీ శరీరం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు యేసు వాక్యమై ఉన్నాడు, మీరు దానిని నమ్ముతున్నారు అవును కదా. పరిశుద్ధ యోహాను 1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇప్పుడు వాగ్దానము చేయబడిన మెస్సీయాగా ఆయన చేస్తాడని ప్రవచించబడిన ప్రతి వాక్యమును ఆయన పురుగొల్పాడు. రోగులను స్వస్థపరచడాన్ని మరియు తాను ఏ విధంగా కన్యక ద్వారా జన్మిస్తాడనేది దానంతటినీ జరిగించాడు. అది సత్యము. ఆయన ఇక్కడ భూమి మీద ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడు. అయితే ఆయన కేవలం ఒక మనిషిగా దీనిని చేయలేడు. ఆయనకు ఈ వాగ్దానాలను పురుగొల్పడానికి ఆయనలో నివసిస్తున్న దేవుని యొక్క ఆత్మ అవసరమైనది. ఇప్పుడు మనం దీనిని స్పష్టంగా గ్రహించాలని నేను కోరుతున్నాను. యేసు స్వయంగా తానే ఒక మానవుడిగా ఆ శరీరముగా ఉన్నాడు. అయితే దానికి ఆయనలో ఉన్న ఆత్మ అవసరమైనది. ఆ ఆత్మ క్రియలు చేసేది నేను కాదు, అది నాయందు నివసిస్తున్న నా తండ్రి అయి ఉన్నాడు. క్రియలు చేసేది ఆయనే అయి ఉన్నాడు. చూశారా, యేసు స్వయంగా తానే వాక్యమై ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఒక గుంపు ఎదుట వాడటానికి ఇది ఒక మంచి మాట కాదు, మరియు మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. అయితే ఆయన దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా ముందుగా నిర్ణయించబడ్డాడు. ఆయన ఒక విమోచకుణ్ణి పంపుతాడన్నది దేవుని ప్రణాళిక అయినది, మరియు ఆయన యొక్క సొంత కుమారుడు మాత్రమే ఈ విమోచకుడై ఉండగలడు. కాబట్టి యేసు ఇక్కడ ఉంటాడన్నది ఆ ముందు ఏదేను తోట నుండే అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. ఇదిగో ఆయన ఇక్కడికి వచ్చాడు, కన్యక ద్వారా జన్మించిన ఒక మానవుడిగా ఉన్నాడు. కానీ ఆ వాక్యమును ఆయన పురుగొల్పడానికి దేవుని యొక్క ఆత్మ అవసరమైనది, మరియు ఆయన పురుగొల్పబడిన వాక్యమై ఉన్నాడు. ఆ గడియకు పురుగొల్పబడిన వాక్యమై ఉన్నాడు. మనము ఒక విమోచకుడిని కలిగి ఉండవలసిన సమయం వచ్చినది. ధర్మశాస్త్రము విఫలమైనది, ఇతరమైనవి విఫలమైపోయాయి. ఇప్పుడు ఒక విమోచకుడు అవసరమైనది, మరియు ఆయనే వాగ్దానము చేయబడిన విమోచకుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము చేత ఆయన పురుగొల్పబడ్డాడు. మరియు ఇప్పుడు ఆ కాలములో విమోచకుడై ఉండటానికి ఆయనపై ఉన్న అదే ఆత్మ, మరి ఇప్పుడు ఈ అంత్య దినములలో ఏమి జరుగుతుంది అనే వాగ్దానమును మనము అంగీకరించి ఉండగా, మీరు గనక ఆ వాక్యములో భాగమైనట్లయితే మీరు ఆయనతో కూడా విమోచించబడ్డారు. ఎందుకనగా క్రీస్తులో నివసించిన అదే ఆత్మ మీలో నివసిస్తూ మీ జీవితమును ఈ కాలమునకు పురుగొల్పుతున్నది, మరియు ఇంకా అది అంత్యకాలములో కూడా మీ మర్త్యమైన శరీరములను పురుగొల్పుతుంది, వాటిని పునరుద్ధరిస్తుంది, మరలా వాటిని పైకి లేపుతుంది. దానివైపు మనం చూసినప్పుడు అది చీకటి అంతటిని తీసివేస్తుంది, మరియు అది సత్యమై ఉన్నది. చూశారా, రోమీలకు రాసిన దానిలో ఇక్కడ పౌలు దానిని మనకు నిరూపించాడు. చూశారా, యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించినట్లయితే మర్త్యమైన మీ శరీరములను కూడా అది పురుగొల్పుతుంది. నిజమైన విశ్వాసిని నిత్య జీవమునకు పురుగొల్పినది ఆయనను పైకి లేపినటువంటి అదే ఆత్మ అయి ఉన్నది. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ విశ్వాసిలో నివసించి విశ్వాసిని నిత్య జీవమునకు పురుగొల్పుతుంది. ఒకే ఒక్క జీవము, ఒకే ఒక్క నిత్యమైన ఆత్మ, ఒకే ఒక్క నిత్య జీవము ఉన్నది, మరియు అది దేవుడే అయి ఉన్నాడు. దేవుడు ఒక్కడు మాత్రమే నిత్యుడై ఉన్నాడు. మరియు పిదప మనము ఆయన యొక్క పిల్లలమై ఉండి ఆయనలో భాగమై ఉన్నాము, అనగా ఆయన ఆలోచన యొక్క గుణ లక్షణములై ఉన్నాము. మరియు ఒక తలంపు వ్యక్తపరచబడి ఒక మాట అవుతుంది. అలాగైతే ఈ నిత్య జీవమును కలిగి ఉండి ఇక్కడున్న ప్రతి వ్యక్తి జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ఆలోచనలో ఉన్నారు. అది ఆ విధంగా మాత్రమే అయ్యుండగలదు. ఎందుకనగా మీరు ఒక గుణ లక్షణమై ఉన్నారు, అనగా ఒక ఆలోచన యొక్క వ్యక్తీకరణ, ఒక వాక్యముగా మారి మరియు ఆ వాక్యము జీవమును పొందుకున్నది, మరియు అది నిత్యమైనదై ఉన్నది. ఆ కారణము చేతనే మనము నిత్య జీవమును కలిగి ఉన్నాము. ఆ గొప్ప దేవుని కుమారుడు, ఆ విమోచకుడు దానిని కలిగి ఉన్న పద్ధతిలోనే అదే ఆత్మ ద్వారా, దేవుని యొక్క అదే ముందు జ్ఞానము ద్వారా మనము దేవుని కుమారులము కుమార్తెలమవుతాము. యేసు ఇక్కడున్నప్పుడు భూమి మీద దానిని స్వీకరించని లక్షల కొలది మందిని చూడండి. అయితే రానున్న ఆ గొప్ప పునరుద్ధాన ఉదయములో, ఆ గొప్ప ఈస్టర్ లో మనము కూడా కలపబడి ఉన్నామనుటకు, మనము సూటి అయిన సాక్ష్యాధారమును మరియు బైబిల్ రుజువులను కలిగి ఉన్నామని ఎరుగుటకు, ఈ ఉదయం మనమెంత కృతజ్ఞత కలిగి ఉండవలసి ఉన్నాము కదా. సరిగ్గా ఇప్పుడే మన మర్త్యమైన శరీరములలో మనము దాని యొక్క సంచ కరువును కలిగి ఉన్నాము. తన స్వంత వారిపై హక్కు పొందడానికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అవును, ముందుగా నిర్ణయించబడిన వారు మొదట పురుగొల్పబడతారు. ఇప్పుడు ఒక గొప్ప మాట ఉన్నది, మరియు సేవకులైన నా సహోదరులు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆశపడుతున్నాను. చూశారా, ఆదియందు దేవుడు, ఆ గొప్ప ఆత్మ, ఆయన అప్పుడు అసలు దేవుడిగా కూడా లేడు, ఆయన నిత్యుడయ్యున్నాడు. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. ఆయనను ఆరాధించడానికి ఆయన దేనిని కలిగి లేడు, ఎటువంటి దేవదూతలు లేరు, ఏదీ లేదు. దేవుడొక్కడు మాత్రమే ఉన్నాడు, ఆయన మాత్రమే నిత్యుడై ఉన్నాడు. అయితే దేవుడై ఉండటానికి ఆయనను ఆరాధించేది ఏదో ఒకటి ఉండవలసి ఉన్నది. కావున తనను ఆరాధించడానికి ఆయన దేవదూతలను మరియు జీవులను మరియు కెరూబులను సృష్టించాడు. ఆయన యొక్క మహోన్నతమైన ప్రణాళిక విప్పబడటం మొదలైనది. అయితే గుర్తుంచుకోండి, నీవు ఈ ఉదయం నీవున్న ఈ రూపము, నీవు గనక అప్పుడు ఆయన తలంపులలో లేనట్లయితే ఇప్పుడు నీవు ఉండేవాడివి కాదు. ఎందుకనగా నీలో నిత్యమైన ఒక భాగము నీలో ఉన్నది, మరియు నిత్యమైనది దేవునికి మాత్రమే చెందుతుంది. మరియు సరిగ్గా నీవిప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నావో, నీవక్కడ ఉండటం గుర్చిన దేవుని యొక్క తలంపు ఆయనలో ఉండి ఉన్నది. ఆయన యొక్క తలంపులో ఈ ఉదయం నేను ప్రసంగ వేదిక వద్ద నిలబడ్డాను. ఎందుకనగా ఆయన పరిమితులు లేనివాడై ఉన్నాడు, మరియు సమస్త విషయములను ఎరిగి ఉన్నాడు. తద్వారా ఆయన ఆది నుండే అంతమును చెప్పగలడు. ఎందుకనగా ఆయన నిత్యుడై ఉన్నాడు. మరియు నీవు ఒక దేవుని కుమారుడవై లేదా దేవుని కుమార్తెవై ఉండుటను బట్టి అప్పుడు నీవు ఆదిలోనే ఆయన యొక్క తలంపులలో ఉన్నావు. మరియు పిదప పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, మరియు నీవు భూమి మీద ఉన్నావు, ఒక పాపిగా ఇక్కడ సంచరిస్తున్నావు. నీ జీవితంలో ఎక్కడో ఏదో ఉన్నది, ఏమి జరుగుతుందో నీకు తెలియదు, కానీ నీవు ఆకలి గొనుచున్నావు. ప్రెస్బిటేరియన్ సహోదరుడు మాట్లాడటం నేను విన్నాను. వెనుక అక్కడున్న ఆ బ్యాప్టిస్టు మాట్లాడటాన్ని నేను విన్నాను. అతడు ఒక ఫ్రీవిల్ బ్యాప్టిస్ట్ అయి ఉన్నాడు. తాను బోధించగలిగిన చోట బోధిస్తూ ఉన్నాడు. నా తోటి సహోదరుడై ఉన్నాడు. నీవు, నీలో ఏదో ఉన్నది, అది నీ అంతట నీవు అక్కడ పెట్టుకున్నది కానే కాదు, అది నీవు అక్కడ ఉండటానికి ఆశించలేనట్టుదై ఉన్నది. అది నీ స్వంత స్వభావమునకు వ్యతిరేకమైనదై ఉన్నది. అది దేవుని యొక్క ముందు జ్ఞానము పనిచేయడమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఇమ్మానుయేలుగా ఉండటానికి యేసు దేవుని కుమారునిగా జన్మించిన విధంగా ఉన్నది. ఒక మానవునిలో దేవుని యొక్క సంపూర్ణ వ్యక్తీకరణ అయి ఉన్నాడు. మరియు దిగువన ఆ యోర్దాను నది వద్ద ఆ ప్రవక్త చేత బాప్తిస్మము పొందుచు ఆయన పరిపూర్ణ విధేయతను చూపడాన్ని ఆయన కనుగొన్నాడు. మరియు ఆయనకు లోబడి, మరియు ఆ నీటిలో నుండి బయటకు వచ్చిన వెంటనే యోహానుకు ఆకాశములు తెరవబడ్డాయి, మరియు ఈయన నా ప్రియకుమారుడు అని చెప్తూ పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగివచ్చుటను అతడు చూశాడు. చూశారా, పరిపూర్ణమైన విధేయత. ఆయన విధేయుడై ఉండగా ఆత్మ ఆయన యొద్దకు వచ్చాడు. ఓ, ఈ ఉదయం దారి తప్పియున్న పురుషుడా లేదా స్త్రీ, నీవిక్కడ కూర్చుని ఉన్నప్పుడు మరియు ఇది సరైనదని నీతో చెప్తున్నది ఏదో నీలో ఉన్నట్లయితే, అది పరిశుద్ధాత్మ నిన్ను వెతకడమైన్నది. మనమిప్పుడు జీవిస్తున్న ఈ ఘడియ యొక్క సత్యమును గుర్చిన జ్ఞానమునకు నిన్ను తెచ్చుటకు వెతుకుచున్నాడు. గడిచిపోయిన ఏదో ఘడియది కాదు, ఇప్పుడున్న ఘడియ యొక్క సత్యము. ఒక గతించిపోయిన ఘడియకు విధేయత చూపుతున్న వారు వేల కొలది మంది అక్కడ ఉన్నారు. అయితే ప్రస్తుత కాలపు ఘడియ ఒకటి ఉండి ఉన్నది, అది యేసు ప్రత్యక్షమవ్వనున్న ఘడియ అయి ఉన్నది. మరియు అదిగో వాక్యము అక్కడ నిలబడినది, ప్రజలు అక్కడ నిలబడి ఉన్నారు. మరియు ఇదిగో అది సత్యమని నిర్ధారించడానికి దేవుడు ప్రత్యక్షపరచబడటం అనేది జరుగుతున్నది. మరియు ఈనాడు పెంతెకొస్తు ప్రజలుగా నన్ను దీనిని చెప్పనివ్వండి, అదేమిటంటే ఏ కాలంలో అయితే దేవుడు సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడని వాగ్దానము చేశాడో, మరియు ఏ కాలంలో అయితే ఆయన యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని వాగ్దానము చేశాడో, అట్టి ఈ అంత్య దినములలో మనం నిలబడి ఉన్నాము. ఏలయనగా నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి అని ఆయన చెప్పాడు. ఇది ఆ ఘడియ అయి ఉన్నది, అదియే నీలో ఆ సృష్టిని కలగజేస్తుంది. ఈ మధ్యనే నేనిక్కడ మాట్లాడిన విధంగా ఉన్నది, అప్పుడది కొంచెం అవమానకరంగా అనిపించినది, కానీ ఈ ఉదయం అది మీకు ఆ విధంగా ఉండదని నేను ఆశపడుతున్నాను. ఒక రైతు పక్షిరాజు క్రింద పొదిగేశాడు, లేదా ఒక పక్షిరాజు గుడ్డును కలిగి ఉండి కోడి క్రింద పొదిగేశాడు. మీలో చాలా మందికి ఆ కథ గుర్తుంటుంది. మరి అది ఆ పెద్ద పక్షిరాజు దీనికి జన్మనివ్వడం గురించి, లేదా ఒక కోడి ఇక్కడ ఈ కోడి పిల్లకు జన్మనివ్వడం గురించి, లేదా దాని కోడి ఈకల క్రింద ఒక పక్షిరాజు గుడ్డును పొదిగి పిల్లను చేయడం గురించి అయి ఉన్నది. చూశారా, అది వాతావరణమై ఉన్నది. ప్రెస్బిటేరియన్ సంఘము, మెథడిస్టు సంఘము, బ్యాప్టిస్టు సంఘము, వాటిలో ఏదైనా ఈ పక్షిరాజులను పొదగగలవు నిశ్చయముగా. దానిని చేసేది వాతావరణమై ఉన్నది. డాక్టర్ బోస్వర్త్ చెప్తుండే విధంగా ఉన్నది, నీవు ఒక కోడి గుడ్డును తీసుకుని మరియు దానిని ఒక కుక్క పిల్ల క్రింద పెట్టి మరియు దానిని ఒక చోట కట్టివేస్తే ఒక కుక్క పిల్ల ఒక కోడి పిల్లను బయటకు తెస్తుంది. ఎందుకు? అది వాతావరణమై ఉన్నది. మరియు ఏ సంఘమైనా లేదా ఏ గుంపైనా సరే తమకు తాముగా కూడుకొని మరియు తమ సిద్ధాంతములను దూరంగా విసిరివేసంతగా ప్రార్థిస్తూ మరియు తిన్నగా దేవుని ముఖములోనికి చూసినప్పుడు అది సరిగ్గా నేనిక్కడ నిలబడి ఉన్నంత ఖచ్చితంగానే పక్షిరాజులను పుట్టిస్తుంది. ఈ బిజినెస్ మెన్ గుంపు దానినే చేసిందని నేను అనుకుంటున్నాను. పాత వాతావరణాన్ని బద్దలు చేయడానికి ప్రయత్నించినది. మనము మరీ శాఖపరంగా తయారవుతున్నాము. ఒకరు దీనికి మరియు దానికి చెంది ఉంటారు. మనం ఆ వాతావరణాన్ని బద్దలు చేసి మరియు ఒక పరలోకపు ఆరాధనతో నిండిన వాతావరణాన్ని తీసుకొద్దాము. వాతావరణాన్ని సరిచేసుకుందాము. పక్షిరాజులు జన్మిస్తాయి మరియు ఏ సంఘములో నుండైనా సరే ఎక్కడైనా సరే జన్మిస్తాయి. మరియు ఈ చిన్న పక్షిరాజు పిల్ల ఎంతో కాలం ఆ కోడి పెట్టతో నడిచినది. కాని ఆ కూత ఏదో వింతగా ఉన్నది. అది ఆ పెరడులోని పెంట దిబ్బలలో ఆ చెత్తను గెలుకుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏమిటో దీనికి అర్థం కాలేదు. మరియు దీనికి అది ఆహారం కాదు. మరియు అదేమో ఒక పక్షిరాజు తినటువంటి పురుగులను మొదలగు వాటిని తింటుంది. కావున అదంతా దీనికి వింతగా అనిపించినది. మరియు ఇది ఒక వికారమైన బాతు పిల్లవలే ఉన్నది. ఇది అవమానకరంగా చెప్పడం లేదు, కానీ ఇది బహుశా ఒక ఫ్రీవిల్ బ్యాప్టిస్ట్ గా ఉండవచ్చును మరియు ఆ విధంగా ఏదో అయి ఉండవచ్చును, లేదా ఒక ప్రెస్బిటేరియన్ అయి ఉండవచ్చును. కానీ నీకు తెలుసా, ఒక రోజు దాని తల్లి తాను ఒక గుడ్డును పెట్టిందని ఎరిగి ఉన్నది. తప్పకుండా ఎక్కడో ఒక చోట ఒక పిల్ల ఉండవలసి ఉన్నది. కాబట్టి అది దాని పెద్ద రెక్కలను గాలిలోనికి చాచి మరియు గొంతు చించుకొని కేకలు వేస్తూ ఎంతగానో వెతికినది. మరియు ఒక రోజు అది ఆ పెరడు మీదుగా వెళ్లినది. మరియు ఈ చిన్న పక్షిరాజు పిల్ల తెలిసినట్టుగా ఉన్న ఈ కేకను విన్నప్పుడు మరది దానిని ముందెన్నడూ వినలేదు. కానీ చేతికి ఒక చేతి తొడుగు సరిపోయినట్టు అది దానికి సరిగ్గా సరిపోయిందని అది గ్రహించినది. మరియు అది దాని తల్లి అని దానికి తెలిసినది. అది దాని కుమారుడని అది ఎరిగి ఉన్నది. అది దాని కొరకు వెతుకుచున్నది. ఆ విధంగానే దేవుడు ప్రతి కాలములోనూ ఆ కాలమునకు ఆయన యొక్క సంఘమును నియమించాడు. ఆ కాలమునకు ఒక వర్తమానమును నియమించాడు. మరియు వారు తాము కోరినట్టి ధర్మశాస్త్రమునైనా మరియు దేనినైనా కలిగి ఉండవచ్చును. కాని ఆ గడియ వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆదియందు ఆలోచించి మరియు ఆ కాలము కొరకు పలికినట్టి ఆ ఆత్మ ఆ గుడ్డును వెతకి వెంటాడుతుంది. మరియు అది ఆ వర్తమానమును విన్నప్పుడు ఎటువంటి సంఘశాఖ కూడా దానిని ఆపలేదు. అది ఉన్నత స్థలాలకు ఎగిరిపోతుంది. అది తప్పక ఎగిరిపోవలసి ఉన్నది. అది ఒక భిన్నమైన పక్షి అయ్యున్నది. అది ఒక భిన్నమైన సృష్టి అయ్యున్నది. అది ఒక పక్షిరాజయ్యున్నది మరియు అది ఆ కేకను వింటుంది. నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరో చెప్పినట్లుగా, సహోదరుడు విలియమ్స్ చెప్పినట్లుగా, గొర్రెల ఆహారము నా గొర్రెలు నా స్వరము వినును. ఒక అన్యుని అవి వెంబడించవు. ఆ సంఘము ఎంత నమ్మకముగా ఉన్నప్పటికీ మరియు అది ఎంత పెద్ద పేరును కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు. నా గొర్రెలు నా స్వరమును వినినప్పుడు మరి అది వాక్యమై ఉన్నది. అవి వేరొకని వెంబడించవు. వారు సరిగ్గా నేరుగా ఆ వాక్యమునద్దకు వెళ్తారు మరియు దానిని చేయగలుగుతారు. అది ఒక అయస్కాంతము వలె ఉన్నది. ఒక రోజు అక్కడ ఇండియానాలో నేను ఉక్కు కర్మాగారములను చూస్తున్నాను మరియు ఇలా ఉదబడినది. మరియు ప్రతి ఒక్కరూ పని సమయంలో కట్టుకునే తమ వస్త్రములను తీసివేసి తాము ఆ రోజంతా ముక్కలుగా చేసిన లోహపు ముక్కలను వారి యంత్రముల మీద నుండి నేల మీద మధ్యకు ఊడవటం మొదలు పెట్టారు. మరియు నాకక్కడ అంతా చూపిస్తున్న వ్యక్తితో నేను నడుస్తూ ఉన్నాను. మరియు అతడు దీనిని గమనించు అని చెప్పాడు. మరియు అయితే ప్రతి వ్యక్తి తన పని దుస్తులను ఆ బల్ల మీద పెట్టి వెళ్లిపోయారు. ఎక్కడో వెనుక అతడు ఒక చిన్న బటన్ ను నొక్కాడు. మరియు ఇదిగో అక్కడికి ఒక పెద్ద అయస్కాంతం వచ్చినది, మరియు అది ఆ భాగముల నుండి కత్తిరించబడిన ప్రతి ఇనుప ముక్కను ఆకర్షించి అతికించుకున్నది. ఇప్పుడు అది బయటకు వెళ్లినది. పిదప అది వాటిని వదిలివేసినది. అవి ఒక కొలిమిలో పడిపోయినవి. మరియు మరొక వస్తువును లేదా అదే వస్తువును, ఇరుసులను లేదా వారేమి తయారు చేస్తున్నారో వాటిని తయారు చేయడం కోసం అవి కరిగించబడినవి. మరియు నేనక్కడ నిలబడి దానిని చూశాను. ఎంతగా అంటే నేను దానిలో నిమగ్నమైపోయాను, మరియు నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను అని నేను అన్నాను. అతడు ఇట్లా అడిగాడు, అయ్యా అది ఏమిటి? మరియు నేను ఇట్లన్నాను, వాటిలో కొన్ని పైకి వెళ్ళకపోవడాన్ని నేను గమనించాను. అందుకు అతడి చెప్పాడు, అది అల్యూమినియం అయి ఉన్నది, మరియు అయస్కాంతము అల్యూమినియం ను ఆకర్షించదు. నేను ఇట్లన్నాను, నాకు అర్థమవుతుంది. మరియు అతడు, పిదప నేనిట్లన్నాను, సరే నీవు గమనించు, అక్కడ ఒక ఇనుప ముక్క కూడా ఉన్నది కదా, కానీ అయ్యా మీరు చూడండి, అది మేకులతో బిగించబడి ఉన్నది. నేనిట్లన్నాను, నేను గ్రహిస్తున్నాను. మరియు అతడు వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు నేనిట్లన్నాను, ఇప్పుడు బయట అక్కడ వాటికి ఏమి జరుగుతుంది? అతడు ఇట్లు చెప్పాడు, అది నేరుగా కర్మాగారంలోనికి తీసుకెళ్లబడి కొలిమిలో పోయబడి, మరియు నేరుగా తిరిగి వచ్చి మరియు మరొక చక్రముగా తయారవుతుంది. నేనిట్లన్నాను, ప్రభువుకు స్తోత్రము, విషయము అదే. చూశారా, ఆకాశములో ఒక గొప్ప అయస్కాంతము ఉన్నది. ఒకనొక రోజు దేవుడు దానిని తన వ్రేలితో తాకుతాడు. ఆయన వచ్చే సమయం ఏ మనిషినికి తెలియదు. చివరికి పరలోకమందలి దేవదూతలకు కూడా తెలియదు. దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథములో నుండి కత్తిరించబడిన కొన్ని ముక్కలు, బైబిల్ క్రైస్తవులు, ఈ ఘడియ యొక్క విశ్వాసులు ఉన్నారు. వారిలో ఒకరు ఆ వెనుక మరొక దినములో ఒక ఇరుసై ఉండవచ్చును. ఇది వేరొక భాగమై ఉండవచ్చును. అదంతా కూడా దేవుని యొక్క గొప్ప సంగతిని తయారు చేయడానికి వెళ్తున్నాయి. అయితే దేవుని యొక్క గొప్ప కొలిమి అనబడే కుండలోనికి మలచబడి మరియు మరలా దేవుని యొక్క సారూప్యంలోనికి పోయబడతాయి. మరియు దానికి ఆకర్షించబడిన వారు మాత్రమే తీసుకుని పోబడతారు. ఓ, పునరుత్థానములో మనకు సంబంధించినది ఒకటి ఉన్నదని తెలుసుకోవడం ఎంతటి భాగ్యము కదా. ఇప్పుడు గమనించండి, అతడు దేనిలో అయితే ఒక భాగమై ఉన్నాడో అట్టి దేవుని వాక్యం యొక్క పిలుపును గుర్తించడం, మరియు అది ఒక పక్షిరాజు పక్షిరాజుతో సంభాషించుటయ్యి ఉన్నది. ఇప్పుడు ఆ తల్లి గనక ఒక రాబందులాగా కేక వేసినట్లయితే అది దానిని ఎన్నడూ గుర్తించి ఉండేది కాదు. అప్పుడది ఆ కోళ్ల దొడ్డిలో ఉండటమే మంచిది, కానీ అది ఒక పక్షిరాజు యొక్క కేకయ్యి ఉన్నది. తాను ఒక పక్షిరాజు అని గుర్తించేటట్లు చేసినదేదో ఆ చిన్నదానిలో ఉన్నది. మరియు ప్రతి నిజమైన విశ్వాసి విషయంలోనూ అది ఆ విధంగానే ఉన్నది. దేవుని యొక్క వాక్యము బోధించబడినప్పుడు, మరియు అది ఈ ఘడియ కొరకైన దేవుని వాక్యమై ఉన్నదని నిర్ధారించబడి మరియు రుజువు చేయబడినప్పుడు, అప్పుడు విశ్వాసిలో ఏదో ఉంటుంది. అతని తండ్రి ఒక సంగమునకు ఎంత నమ్మకస్తునిగా ఉన్నా గాని, లేదా అతని తల్లి లేదా అతని నానమ్మ తాతయ్యలు ఎంత నమ్మకస్తులుగా ఉన్నా గాని నేను లెక్క చేయను. మరి ఆ సంగము గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఈ ఘడియకు వ్యతిరేకంగా బోధించినట్లయితే అతనిలో కేక వేసేది ఏదో ఉంటుంది. అతడు ఆ కోళ్ల దొడ్డిని విడిచిపెడతాడు. అతడు తప్పక దానిని చేయవలసి ఉన్నది. ఒక దినమున కోటి సరైనదే అయ్యుండవచ్చును, కానీ ఇది పక్షిరాజు ఘడియ అయ్యున్నది. చూశారా, ఇది ఒక భిన్నమైనది. అతడు ఆ పాత కోళ్ల గూడును విడిచి మరియు నీలి ఆకాశంలోనికి ఎగిరిపోవాల్సిందే అన్నట్లుగా ఏదో ఉన్నది. అప్పుడు ఈ భూ సంబంధమైన శరీరము పురుగొల్పబడి మరియు పురుగొల్పే ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యమునకు విధేయతలోనికి తీసుకురాబడుతుంది. ఇప్పుడు భూమి మీదుగా ఎగురుతున్న పక్షిరాజు వలె సూచించబడిన ఈ పరిశుద్ధాత్మ విశ్వాసిని కనుగొన్నప్పుడు, ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు, ఆయన కోరితే తప్ప ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, అయితే ఏ మనుష్యుడు తనంతట తాను నా యొద్దకు రాలేడు. అది మీ స్వంత ఆలోచన కాదు, మీరు స్వయంగా ఆకర్షించేది కాదు, ఆకర్షించేది దేవుడై ఉన్నాడు. చూశారా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. ఇప్పుడు దేవుడు ఈ కాలంలో ఎవరినైతే నిత్య జీవమునకు నియమించాడో అట్టి వ్యక్తులను వెతుకుతూ పరిశుద్ధాత్మ ఇక్కడ భూమి మీద ఉన్నాడు. మరియు అది దానిని కనుగొన్న వెంటనే మనందరినీ విమోచించిన గొప్ప అతీతమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీద అది ఏ విధంగా పనిచేసినదో అది ఆ విధంగానే పనిచేస్తుంది. అది దిగివచ్చి మరియు మానవ జీవములో దాని యొక్క నివాస స్థలమును స్వీకరిస్తుంది. ఇప్పుడు గమనించండి, పురిగొల్పే శక్తిని తీసుకువచ్చినది. ఇప్పుడు యేసు మీదకు వచ్చిన పురిగొల్పే శక్తి ఆయన ఆ దినము యొక్క ప్రతి వాగ్దాన వాక్యాన్ని ప్రత్యక్షపరిచేలాగా ఆయనను పురిగొల్పినది. ఈ దినములో మన మీదకు వచ్చే పరిశుద్ధాత్మ కూడా అలాగే చేస్తుంది. అది గనక ఒక అనుకరణపు పరిశుద్ధాత్మ కానట్లయితే, అది పరిశుద్ధాత్మను అనుకరిస్తున్న దయ్యము కాకుండా ఒక అసలైన నిజమైన పరిశుద్ధాత్మ అయినట్లయితే, అది ఈ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరుస్తుంది. అది లూథర్ మీద కుమ్మరించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరిచినది. అది వెస్లీ మీద కుమ్మరించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరిచినది. అది ఈ దినమున కుమ్మరించబడినప్పుడు అది ఈ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరుస్తుంది. అది మోషే మీద కుమ్మరించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరిచినది. నోవహు మీద కుమ్మరించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరిచినది. అది యేసు మీద కుమ్మరించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరిచినది. చూశారా, ఎత్తబడుటలో ఉండటానికి దేవుని చేత ముందుగా నియమించబడిన ప్రజలను పురిగొల్పుటకు, జీవమునకు తెచ్చుటకు అది పరిశుద్ధాత్మ దిగివచ్చుటయ్యున్నది. గమనించండి, మరి అది అతడొక నిజమైన పక్షిరాజు అయినట్లయితే అతడు గడియ యొక్క వర్తమానమును గ్రహిస్తాడు. అతడొక నిజమైన పక్షిరాజు అయితే అలాగుంటుంది. ఇప్పుడు బహుశా ఆ పెరడులో ఉన్న ఆ చిన్న పక్షిరాజు పిల్ల అది తింటూనే ఉన్నది, కాని అది ఖచ్చితంగా సరైనది కాదని అది ఎరిగి ఉన్నది. అయితే పిదప అది సత్యమును విన్నప్పుడు అప్పుడది ఈ సత్యమును స్వీకరించినది. ఇప్పుడు యోహాను 14లో లేదా యోహాను 5:24లో ఈ విధంగా పలుకుతూ యేసు ఇట్లు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, మరియు అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అదసలు ఎంత సామాన్యంగా ఉందో ఆలోచించండి, విశ్వాసముంచువాడు. ఇప్పుడు దానిని చెప్పడానికి సరైన విధానం ఏమిటంటే గ్రహించువాడు. ఇప్పుడు మీరు బయట ఇక్కడ వీధిలోనికి వెళ్లి మరియు ఈ వేశ్యను ఇట్లా అడగండి, నీవు నమ్ముతున్నావా? నిశ్చయంగా. ఆయన దేవుని కుమారుడని నీవు నమ్ముతున్నావా? ఖచ్చితంగా. బాప్తిజమం పొందావా? నిశ్చయంగా. దిగువన తాగుబోతు దగ్గరకు వెళ్లి ఇట్లా అడగండి, నీవు దానిని వింటున్నావా? ఆ బోధకుడు బోధించేది వింటున్నావా? వింటున్నాను. నీవు దానిని నమ్ముతున్నావా? ఖచ్చితంగా. చూశారా, అయితే గ్రహించేవాడు ఈ గడియలో తన స్థానమును ఎరిగి ఉండేవాడు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు ప్రస్తుత కాలము నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక ఇదివరకే మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అప్పుడు ఈ నూతనమైన నిత్య జీవము నీయందు నివాసముంటున్నప్పుడు నీవు మర్త్యతలో నుండి అమర్త్యతలోకి పురుగొల్పబడ్డావనుటకు అది సంభావ్యతయ్యున్నది లేదా సంచకరువై ఉన్నది. దానిని మరలా చెప్పనివ్వండి, ఈ ఆత్మ ఒక్క వ్యక్తి అయినా నిన్ను కనుగొని మరియు నీ మీదకు వచ్చినప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నీ గురించి ఆలోచించి మరియు నీ కొరకు సిద్ధపరిచినట్టి నీ నిత్యమైన స్వాస్థ్యమునకు అది సంభావ్యతయ్యున్నది. అదే నీ సంభావ్యతయ్యున్నది. ఎలాగంటే మీరు నన్ను ఒక సింధూర వృక్షమును అడిగితే నేను మీకు ఒక సింధూర కాయను ఇచ్చినట్లు ఉన్నది. ఇప్పుడు సింధూర వృక్షము యొక్క జీవము సింధూర కాయలో ఉన్నది. ఇప్పుడు అయితే అది పైకి ఎదిగే వరకు మీరు వేచి ఉండవలసి ఉన్నారు. మనము కూడా అలాగే వేచి ఉంటాము. మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది దేవుని యొక్క సంభావ్యత మీపై వేచి ఉండటయ్యున్నది. అది ఇదివరకే మిమ్మల్ని గుర్తించినది మరియు వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మ చేత క్రీస్తు యొక్క శరీరములోనికి మీరు ముద్రించబడ్డారు. దేవుడు కల్వరి వైపు చూసి మరియు యేసు మరణించడాన్ని చూసినప్పుడు ఆయన తన వధువు కొరకు అనగా శరీరము కొరకు మరణించాడు. మరి ఆమె వాక్య సంగమై ఉన్నది. అది పాదములైనా మొండెమైనా శిరస్సైనా లేదా అది ఏ సమయమైనా గాని తమ కాలము కొరకైనా దేవుని వాక్యమును నమ్మే సంగమై ఉన్నది. చూశారా, అది క్రీస్తు రక్తము కారుస్తూ మరియు మరణిస్తున్నాడు, మరియు ఆయనను చూస్తున్న దేవుడు ఆయన యొక్క పునరుత్థానమును మరియు ఈస్టర్ దినమున ఆయనతో పాటు సంగము లేపబడుటను చూశాడు. ఇప్పుడు మీరు దీనంతటిని సమకూర్చుకోవాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఇంకొద్దిసేపటిలో ఇక్కడ నేను ఒక దానిని కలిగి ఉన్నాను. ప్రభు చిత్తమైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు గమనించండి, అది సంచకరువైన్నది లేదా సంభావ్యతయ్యున్నది. మీ పునరుద్ధానం యొక్క పురుగొల్పే శక్తి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అప్పుడది మీలోనే నివసించుచున్నది. దాని యొక్క సంభావ్యత మీలోనే నివసించుచున్నది. గమనించండి, ఇప్పుడు మీరు సంపూర్ణ పునరుద్ధానములోనికి ఎదుగుతూ మీ దారిలో ఉన్నారు. ఏ చెట్టు కూడా ఒక్క రాత్రిలో పైకి ఎదగదు. అది ఎదగవలసి ఉన్నది. మనము దేవుని యొక్క కృపయందును జ్ఞానము యందును ఎదుగుతున్నట్లే ఉన్నది. మీరు పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందారు. ఇప్పుడు పెంతెకొస్తు సంఘము పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మము పొందగా అది ఎదగటం మొదలు పెట్టింది. కొమ్మలు చనిపోయినవి, వారు వాటిని నరికి వేస్తున్నారు. అయితే చెట్టు ఇంకా ఎదుగుతూనే ఉన్నది, అది పైకి వెళ్తూనే ఉన్నది, ఎందుకంటే అది పునరుత్థానమునకు రావలసి ఉన్నది. విశ్వాసులైన మీకు వాక్యమును పురుగొల్పడానికి వారు ఆత్మ చేత నడిపించబడుతున్నారు. మీరు మొదటి కొమ్మ వద్దకు, రెండవ కొమ్మ వద్దకు, మూడవ కొమ్మ వద్దకు ఇంకా అలాగే వస్తుండగా వాక్యము పురుగొల్పబడుతూనే ఉంటుంది. అది అలాగే పురుగొల్పబడుతూనే ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నీకు పురుగొల్పుతూనే ఉంటాడు. దానిని గమనించండి, పెంతెకొస్తు వద్ద వారి శరీరములు వారు పొందుకున్న నూతన జీవము చేత పురుగొల్పబడ్డాయి. అది నాకు భక్తి పరవశమును కలగజేస్తున్నది. ఆలోచించండి, ఇప్పుడు ఇదిగో ఇక్కడ మనుషులు ఉన్నారు, జాలర్లు, సుంకపు గుత్తదారులు, దీనమైన చిన్న స్త్రీలు మరియు సాధారణమైన గృహిణులు, కన్యకలైన చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారు విశ్వాసులై ఉన్నారు, ఇది సత్యమని వారు నమ్ముతున్నారు. యేసు చనిపోయినప్పుడు వారు ఆయన యందు నమ్మిక ఉంచారు మరియు ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని వారు నమ్మారు. ఆయనను జీవములోనికి పురుగొల్పాడని, అది దేవుని యొక్క ఖచ్చితమైన సాక్ష్యమని వారు నమ్మారు. ఇప్పుడు వారి సంగ్రహ హక్కు పత్రమును పొందుకోవడానికి పెంతెకొస్తు రోజున వారు పైకి వెళ్లారు. ఒక సంగ్రహ హక్కు పత్రం అంటే ఏమిటో మీకు తెలుసా? అది ఒక హక్కు పత్రమునకు సంబంధించిన అప్పులు మరియు తదితరమైనవన్నీ పరిష్కరించబడి చెల్లించబడినప్పుడై ఉన్నది. వారు తమ సంగ్రహ హక్కు పత్రమును పొందుకోవడానికి అక్కడికి వెళ్లారు మరియు వారు పురిగొల్పబడ్డారు. ఓ, ఎటువంటి ఒక ఉత్తేజము కదా! వారు భూమిని కొన్నారు, అది వారి కొరకు కొనబడినది, వారు దానిని పొందుకున్నారు. అది నిజమా కాదా? ఆయన తిరిగి లేవడాన్ని మేము చూశాము. అయితే ఇప్పుడు మన సంగతి ఏమిటి? మేము ప్రత్యక్ష సాక్షులమై ఉన్నాము. మేము నిలబడి మరియు ఆ మనుషుడు సిలువ వేయబడటాన్ని చూశాము. మేఘాలు భూమిని కమ్మివేసి ఆకాశాన్ని అంధకారమయం చేయడాన్ని మేము చూశాము. మరియు భూమి కంపించి వణికిపోయినది, అది కుప్పగూలిపోయినది. వారు ఆయనను సమాధిలో పెట్టారు. వారు ఒక ఈటతో ఆయన రొమ్మున పొడిచారు మరియు వారు ఆయన శరీరాన్ని క్రిందకు దింపి దానిని అరిమతయి యోసేపు యొక్క సమాధిలో పెట్టారు. మరియు పిదప మూడవ దినమున ఆయన తిరిగి లేచాడని వారు కనుగొన్నారు. మరియు ఆ శిష్యుడు ఇట్లు చెప్పాడు, మేము దీనికి సాక్షులమై ఉన్నాము, ఆయన తిరిగి లేవడాన్ని మేము చూశాము, ఆయన జీవించుచున్నాడని మాకు తెలుసు. ఇప్పుడు అది ఏమి చేసినది? అది భయమంతటిని తొలగించినది. భయపడకుడి, నేను మృతుడనైతిని గాని నిరంతరము జీవించుచున్నాను అని యేసు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. తుషారా, వారు అలా చేసినప్పుడు అది వారి భయమంతటిని తీసివేసినది. ఇప్పుడు అయితే వారు పెంతెకొస్తుకు వెళ్లినప్పుడు అక్కడ వారు పురుగొల్పే శక్తిని పొందుకున్నారు, వారిని జీవింపజేసిన శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు ప్రెస్బిటేరియన్ మరియు బ్యాప్టిస్టు సహోదరులైన మీరు పొరబడేది అక్కడేనని నేను అనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మీరు సంభావ్యంగా దానిని పొందుకుంటారు. కానీ ఇంకను ఆ సంగ్రహ హక్కు పత్రము రాలేదు. అది ఆ హక్కు పత్రముపై ఉన్న ప్రతి వివాదమును పరిష్కరించడమై ఉన్నది. దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానము చేశాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు మరియు అది అతనికి నీతిగా ఎంచబడినది. అయితే ఆయన సున్నతి అనే ముద్ర ద్వారా నిబంధనను ముద్రించాడు. మరియు మీరు దానిని పొందుకుంటారని మరియు మీరు లేపబడబోచున్నారని అంత్యకాలమున ఆయనతో కూడా ఈ శరీరము మహిమపరచబడబోతుందని దేవుడు మీకు సంభావ్యంగా ఒక వాగ్దానమును ఇస్తాడు. అయితే మీరు గమనించండి, ఆ హక్కు పత్రం మీద మీరు ఒక పరిష్కార పత్రమును పొందుకోవలసి ఉన్నారు. మరియు ఆ పరిష్కార పత్రము ఎప్పుడంటే దానికి వ్యతిరేకంగా నున్న ప్రతిది కొట్టివేయబడినప్పుడై ఉన్నది. మరియు మీరు ఆ సంగ్రహ హక్కు పత్రమును పొందుకుంటారు, మీరు ముద్రను కలిగి ఉంటారు, అది మీదై ఉన్నది, దాని మీద ఉన్న ప్రతిది మీకే చెందుతుంది. ఆమేన్. మరియు మనం యేసుక్రీస్తును మన రక్షకునిగా నమ్మినప్పుడు మరియు పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొంది ఆయనను విశ్వసించడానికి వచ్చినప్పుడు దేవుడు మన పశ్చాత్తాపమును మరియు ఆయన ఎడల మనకున్న విశ్వాసమును గుర్తించి ఆ సంగ్రహ హక్కు పత్రమును పంపిస్తాడు. మరియు ఆ సంగ్రహ హక్కు పత్రము నిశ్చయత అయి ఉన్నది. మీకు విరోధంగా చూపబడిన ప్రతి దాని విషయములో మీరు పూర్తిగా పశ్చాత్తాపడ్డారంతకు అది హామీ అయి ఉన్నది. హల్లెలూయా. మరియు ఆ ఆస్తి కొనబడినది మరియు నిశ్చయతగా మీరు ఆ సంగ్రహ హక్కు పత్రమును పట్టుకుని ఉంటారు. మీరు మీ చేతిలో సంగ్రహ హక్కు పత్రమును కలిగి ఉండగా ఎవరో ఒకరిని వచ్చి ఆ స్థలము నుండి మిమ్మల్ని గెంటివేయడానికి ప్రయత్నించి అది అతనికి చెంది ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించనివ్వండి. దానిని చేయడానికి అతన్ని ప్రయత్నించనివ్వండి. దేశములో దానిని చేయగల చట్టమే లేదు. ఎందుకనగా మీరు సంగ్రహ హక్కు పత్రమును కలిగి ఉన్నారు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనల్ని యేసుక్రీస్తులో గుర్తింపజేసినది అన్నట్టి దేవుని సాక్షాధారముల యొక్కయు సంగ్రహ హక్కుపత్రము యొక్క సరిహద్దులను దాటి రాగల ఎటువంటి దయ్యమైనా, ఏ సంఘమైనా, లేదా ఎటువంటి మత సిద్ధాంతమైనా లేదు. ఆయన ఎంత నిశ్చయముగా తిరిగి లేచాడో మనము తిరిగి లేవడం కూడా అంతే నిశ్చయమై ఉన్నది. ఎందుకనగా సంభావ్యంగా మనము ఇది వరకే ఆయన యందు తిరిగి లేచాము. ఆమేన్. పాత సంగతులు మన మర్త్యమైన శరీరములకు అది ఏమి చేస్తుంది? అది మన అభిప్రాయములను మార్చివేస్తుంది, మన ఆలోచనలను మార్చివేస్తుంది. అది మన మనస్సును పైనున్న వాటి మీదే నిలుపుతుంది. మరియు ధూమపానము, మద్యపానము, జూదమాడటం, మీరు ఇది వరకు చేస్తూ ఉన్న కార్యములు మృతమైపోయినవి, అవి అట్టడుగునకు వెళ్లిపోయినవి. మరియు మీరు పురిగొల్పబడ్డారు. మరియు ఈ పురిగొల్పే శక్తి మీ శరీరమును ఇదివరకే ఒక ఎత్తబడిన స్థితిలోనికి తీసుకువస్తుంది. అక్కడున్న ఆ పెంతుకొస్తు ప్రజలను గమనించండి. వారు పరిశుద్ధాత్మ చేత పురుగొల్పబడినప్పుడు నేను చెప్పేది వినండి. ఆ పైన ఉన్న పెంతుకొస్తు గుంపు ఆ పెంతుకొస్తు దినమున దేవుని యొద్ద నుండి తమ సంగ్రహ హక్కుపత్రాన్ని పొందుకున్నప్పుడు నిశ్చయముగా అది వారి అంతరాత్మలను మహిమపరిచినది. వారు కేకలు వేశారు. వారిలో ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడటను వారు చూశారు. మరియు అది వారి శరీరమును ఎంతగా పురుగొల్పినదంటే ఒక భూసంబంధమైన భాషలో వారిక ఎంత మాత్రము మాట్లాడలేకపోయారు. అది ఒక పరలోకపు భాషకు వారి శరీరమును పురుగొల్పినది. మరక్కడికే వారు వెళ్తున్నారు. దేవుని యొక్క పురుగొల్పే శక్తి వారి మర్త్యమైన శరీరములను ఎంతగా కుదిపివేసిందంటే వారి మర్త్యమైన భాష మొత్తం మార్పు చెంది ఒక అమర్త్యమైన భాషగా రూపాంతరము చెందినది. ఎటువంటి ఒక పురుగొల్పే శక్తి అది? ఏంటది? అది స్వంతమయ్యున్న ఒక విషయమై ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీ మర్త్యమైన శరీరములలో నివసించినట్లయితే అది మర్త్యమైన మీ శరీరములను కూడా పురుగొల్పుతుంది. అప్పుడు మనము జీవం గల దేవుని శక్తి చేత పురుగొల్పబడతాము. భాషలు వారితో మాట్లాడటానికి ఒక నూతనమైన పరలోకపు భాషకు పురుగొల్పబడ్డారు. వారు ముందెన్నడూ జీవించనటువంటి ఒక భిన్నమైన వాతావరణములోనికి ఎత్తబడుటయ్య ఉన్నది, లేపబడుటయ్య ఉన్నది. అలాగే వారికి ఇవ్వబడి వారి లోపలికి వచ్చినట్టు నూతనమైన పురుగొల్పే జీవముతో మరది వారి భాషను సైతం పురుగొల్పినది. వారు క్రొత్త భాషలలో మాట్లాడినారు. ఓ అవును. ఇప్పుడు వారిని గమనించండి. ఈ సంగ్రహ హక్కుపత్రము తర్వాత వారికి ఇంకొకటి కూడా ఇవ్వబడినట్లు రూపొందించబడినది. ఆ స్థలములో ఉన్న ప్రతి వాగ్దానము వారికి ఇవ్వబడినట్లు రూపొందించబడినది. బైబిల్ గ్రంథములో వాగ్దానము చేయబడి దేవుని వాక్యములో ఉన్న ప్రతి వాగ్దానము మరి ఆ వాగ్దానమును వారికి పురుగొల్పడానికి ఆ పురుగొల్పే శక్తి వారికి ఇవ్వబడినది. ఆ కారణం చేతనే వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందారు. వారు క్రొత్త భాషలలో మాట్లాడినారు. వారు గొప్ప సూచక క్రియలను మరియు ఆశ్చర్య కార్యములను జరిగించారు. ఎందుకనగా అది దేవుని వాగ్దానములో ఉన్నది. మరియు దానిని, అనగా దేవుని కుమారులకు చెంది ఉన్న స్థలమును తిరిగి వారికి విమోచించడానికి యేసు వచ్చినప్పుడు దేవుడు ఏమయ్యున్నాడన్నది ఆయన కనబరిచాడు. దానిని మనం సాంఘీకరణము చేసి మరియు దానిని ఒక సంఘ సంస్థలో పెట్టడానికి మనకెంత ధైర్యము? దానిని చేయడానికి మనకు ఎటువంటి హక్కులు లేవు. ఈనాడు ఆ వర్తమానమును నమ్మే యథార్థమైన హృదయాలను వెతుకుతున్నది పరిశుద్ధాత్మయే అయి ఉన్నాడు. బైబిల్లో వాగ్దానము చేయబడిన ప్రతిదీ విశ్వాసి కొరకే అయి ఉన్నది. మరియు మీరు దానిని దాని యొక్క సంపూర్ణతలో అంగీకరించినప్పుడు మరి మీరు దాన్ని చేస్తారని దేవుడు ఎరిగి ఉండగా దాని యొక్క సంగ్రహ హక్కుపత్రమును ఆయన మీకు ఇస్తాడు. మరియు అప్పుడు చేయబడిన ప్రతి వాగ్దానము మీ స్వాధీనములో ఉన్నది. మరియు దానిని మీకు పురిగొల్పడానికి పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు. ఓ మై, మనమసలు ఎటువంటి ప్రజలుగా ఉండాలి కదా! ఆ శక్తిని కనబరచడానికి దేవుని యొక్క గొప్ప పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండడాన్ని చూడటం ఎంత అద్భుతంగా ఉన్నది కదా! దాని గురించి ఆలోచించండి. మరి ఈ గడియను గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ తానే ఇక్కడ ఉన్నాడు. యేసు అట్లు చెప్పాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. అక్కడ నుండి దానిని తుడిచివేయడానికి ఏ మనుష్యునికైనా ఎంత ధైర్యము! నేను చేయు కార్యములు మీరును చేయుదురు. యోహాను 14:12. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. మరదే నిశ్చయతయ్య ఉన్నది. ఒక గుంపు ప్రజలు కూడుకొని మరియు వారి మధ్య ఆ సూచనలు ప్రత్యక్షపరచబడటాన్ని మనం చూస్తున్నప్పుడు వారు దేవుని యొక్క సొత్తు అని నిర్ధారించడానికి సంగ్రహ హక్కుపత్రము అక్కడున్నదనుటకు అది ఏ నిశ్చయతయ్య ఉన్నది. ఆమేన్. కాబట్టి మనము కూడా ఈస్టరై ఉన్నాము. ఆమేన్. మనమిప్పుడు మన ఈస్టర్ లో ఉన్నాము. మనము ఇది వరకే లేచి ఉన్నాము. హల్లెలూయా. లోక కార్యముల నుండి దేవుని వాగ్దాన కార్యములలోనికి లేచి ఉన్నాము. మనము లేస్తాము కాదు, మనము లేచాము. అది సంభావ్యతయై ఉన్నది. అది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. అంత్య దినములలో ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు మరియు వారు దానినే చేస్తారు. గమనించండి, రోగుల మీద వారి చేతులను ఉంచారు, దేవుని వాగ్దానములో ఉన్న ప్రతిదీ చేశారు. అంత్య దినములలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ వృద్ధులు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూసెదరు. మరియు ఆయన చేసిన ఈ వివిధమైన వాగ్దానములన్నీ ప్రతిదీ సరిగ్గా అక్కడ దేవుని వాగ్దానములోనే ఉన్నాయి. యేసు వాటిని మనకు విమోచించాడు. మరియు మనము లేదా మనము గనక ఆ స్థలములో నియమించబడినట్లయితే, మనము గనక ఆ స్థలములో ఉండటానికి నియమించబడినట్లయితే, కోళ్ల గూడులో నడుస్తున్న ఆ పక్షిరాజు పిల్లవలే ఉన్నది. నీవు గనక ఆ స్థలము కొరకు నియమించబడినట్లయితే, నిన్ను కనుగొనడానికి పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మరియు అది నిన్ను కనుగొనినప్పుడు నీవు దాని పిలుపును గుర్తిస్తావు. నీవు జీవిస్తున్న ఘడియను నీవు ఎరుగుతావు. ఈ సంగతులు జరగవలసి ఉన్నవని నీవు ఎరుగుతావు. వెంటనే దానిని కలుసుకోవడానికి నీవు ఎత్తబడతావు. మరియు ఇప్పుడు నీవు క్రీస్తు యేసులో పరలోక స్థలములలో కూర్చొని ఉన్నావు. ఓ, ఎటువంటి ఒక వాగ్దానము! ఇట్టి కార్యములను మనకు అనుగ్రహించే ఎటువంటి ఒక పరలోకపు తండ్రి కదా! దేవునితో వారి సహవాసమును ఆత్మ ఎంతగా పురుగొల్పినదంటే, ఆ దినమున వారు చనిపోయిన వారిని తిరిగి జీవమునకు పిలిచారు. వారు చనిపోయిన వారి మీద పడుకున్నప్పుడు వారు బ్రతికారు. జాగ్రత్తగా వినండి, యేసు మీద ఉన్న అదే ఆత్మ వారి మీద ఉన్నది గనక యేసు చేసిన అవే కార్యములను వారు చేశారు. ఒక ఆత్మ ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రవర్తింపజేస్తే అది ఇంకొకరిని కూడా అదే విధంగా ప్రవర్తింపజేస్తుంది. ఆత్మ వచ్చి ఉంటే ఒకడు దేవుని ఆత్మను కలిగి ఉన్నానని చెప్పి మరియు దేవుని క్రియలను ఎలా నిరాకరించగలడు? దానిని చేయలేడు. గమనించండి, దేవుని జీవము, మరది గ్రీకులో జోయి అని పిలువబడుతుంది. అది వారి గుండా మరియు వారిలో కదలాడుతూ ఆయన యొక్క వాక్యము తట్టునకు వారి మనస్సులను పురుగొల్పినది. ఇప్పుడు నన్ను దీనిని చాలా నెమ్మదిగా చెప్పనివ్వండి. ప్రజల మధ్య కదలాడే దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి యొక్క మనస్సును దేవుని వాగ్దానమునకు పురిగొల్పుతుంది. చూశారా? అది దానిని చేస్తుంది. చూడండి, మరియు నేను మీకు ఏమి చూపించడానికి ప్రయత్నిస్తున్నానంటే, నేనిప్పుడు సంగము గురించి మాట్లాడుతూ మరియు ఆయన యందు అది కూడా జీవమునకు పురుగొల్పబడినదని మీరు గ్రహించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వారు ఆరంభంలో ఆయన యొక్క గుణలక్షణాలు మాత్రమే అయ్యున్నారు. కానీ వెనుక ఆ ఆదిలో దేవుడు గనక ఈ దినములో అని చెప్పి జాన్ డో నా సేవకుడిగా ఉంటాడు అని మిలియన్ల సంవత్సరాల క్రితమే చెప్పాడనుకోండి. ఇప్పుడు జాన్ డో పాపములో జన్మించి అతిక్రమములో రూపించబడి అబద్ధములాడుచు లోకములోనికి వచ్చాడు. ఎందుకనగా అతడొక మర్త్యుడై ఉన్నాడు. అయితే బహుశా అతనికి కొద్దిగా భక్తి ఆవేశం కలగవచ్చేమో. అతడు వెళ్లి ఒక సంఘములో చేరతాడు. బహుశా అతడు పెంతకొస్తు సంఘములో చేరుతాడు. తెలియదు, అతడు ఎందులోనైనా చేరవచ్చు. అయితే ఒక్కసారి అతన్ని దేవుని యొక్క వాతావరణం క్రిందకు రానివ్వండి. చూశారా? జాన్ డో తన తండ్రి ఎవరో గుర్తించడానికి బద్ధుడై ఉన్నాడు. సరిగ్గా ఆ పక్షిరాజు దాని తల్లి ఎవరన్నది గుర్తించినట్లే అయ్యున్నది. అది తప్పక దానిని గ్రహించవలసి ఉన్నది. చూశారా? ఒకటే విషయం ఏమిటంటే, జాన్ డో అనేవాడు పలుకబడిన మాటగా మారినట్టి దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నాడు. మరియు పిదప పరిశుద్ధాత్మ ఆ మాటను వెతుకుతాడు. విషయం అదే. ఆయన అతన్ని పిలుస్తాడు, అతనికి నిత్య జీవం ఇస్తాడు, మరియు అతన్ని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకువస్తాడు. దేవుని వాక్యము చూడండి, దేవుడు యేసును చూసినప్పుడు కూడా దానినే చేశాడు. ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు అది దేవుడు యేసుతో ముగించినట్టి పూర్తి చేయబడిన కార్యమైనది. ప్రణాళిక అంతా సమాప్తమైనది. మరియు దేవుని యొక్క ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మరియు మీరు గనక నిజంగా ఆయన పలికినట్టి దేవుని యొక్క గుణలక్షణములలో ఒకటై ఉంటే, ఇప్పుడు మీరు కానట్లయితే మీరు ఆలోచిస్తారు మరియు సతమతమవుతారు, ఇక్కడికి మరియు అక్కడికి పరిగెత్తుతారు, మరియు ఆ విధంగా ప్రతిదీ చేస్తారు. మరియు సత్యమును గూర్చిన జ్ఞానమును ఎన్నడూ ఎరుగరు. మీరు గనక వాటిలో ఒకటై ఉంటే వెంటనే పాతవి గతించిపోతాయి. చూడండి, మరియు మీరు నూతనమవుతారు, మరియు రక్షణ ప్రణాళిక సమాప్తమైనది. దేవుడు మీ గురించి పలికిన ప్రతి వాక్యమునకు లోబడటానికి, చూడండి, మీకు చేయమని చెప్పిన దానిని చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీరు ఆయన యొక్క వాక్యమునకు లోబడతారు. ఒప్పందము ఖచ్చితముగా ఒప్పందమునకు సంబంధించిన సంగ్రహ హక్కుపత్రం. ఆ హక్కుపత్రము మీకు చెంది ఉన్నది. రుణములన్నీ చెల్లించబడినవి, అదంతయు కొట్టివేయబడినది, మరియు పెంతెకొస్తు దినము వలె ఉన్నది. ఇప్పుడు మనము పురుగొల్పబడుటను, ఇతరుల మీద ఈ పురుగొల్పే శక్తిని గమనించుదాము. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడనని మీతో చెప్పాను, మరియు నేను అలా చేసినట్లయితే నా మాటను నిలబెట్టుకోవడానికి నాకు 20 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. గమనించండి, నేను చెప్పినట్లు దాదాపు 1 గంటలో ముగించడానికి అంత సమయం ఉన్నది. గమనించండి, ఇప్పుడు ఈ పురుగొల్పే శక్తి అది కేవలం ఇప్పుడు దాని గురించి ఎంతో హేళన ఉన్నది. వారు దానిని కలిగి లేనప్పటికీ నిజంగా దానిని కలిగి ఉన్నామని అనుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రజలు ఇతర క్రైస్తవులు ఏమి చేయడాన్ని తాము చూశారో దాని యొక్క అబద్ధపు అనుకరణను కలిగి ఉంటారు గనక వారలా అనుకుంటారు. సాతానుడు వాటిలో దేనినైనా అనుకరించగలడు, మనకది తెలుసు. మరియు మిషనరీలుగా అది అనుకరించబడటాన్ని మీరు చూడగలరు. కేకలు వేయడం, నాట్యమాడటం, భాషలలో మాట్లాడటం, ఇవన్నీ అవి ఎక్కడైనా అనుకరించబడటాన్ని మీరు చూడగలరు. ఖచ్చితంగా అన్యుల మధ్య కూడా, మరియు యేసుక్రీస్తు దేవుని కుమారుడన్న విషయాన్నే తిరస్కరించే వారి మధ్య కూడా చూడగలరు. తుషరా, మరియు వారు వాటన్నిటినీ తమంతట తామే చేస్తారు. అయితే విశ్వాసిలోకి వచ్చే ఆ అసలైన నిజమైన పురుగొల్పే ఆత్మ అతడిని దేవుని వాక్యమునకు పురుగొల్పుతుంది, అనగా తిరిగి పక్షిరాజు ఆహారమునొద్దకు, అతడెక్కడ జీవిస్తాడో తిరిగి నేరుగా అక్కడికి పురుగొల్పుతుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ పురుగొల్పే ఆత్మ పెంతకొస్తు దినమున వచ్చినట్లే ఇతరుల మీదకు వచ్చి ఉండగా మనమిప్పుడు దానిని గమనించుదాము. మనము పెంతకొస్తును గమనించుదాము. వారు ఏ విధంగా ప్రవర్తించారో గమనించి, మరియు మనం మాట్లాడుకుంటున్న ఈ పురుగొల్పే శక్తి చేత వారు పురుగొల్పబడ్డారో లేదో మనం చూద్దాం. పెంతకొస్తు దినమున వారందరూ పైన అక్కడ వేచి ఉన్నారు. వారు తమలో తాము భయముతో ఉన్నారు. ఆ యూదులు అసలు వారేమి చేయబోతున్నారో తెలియదు, కావున వారు భయపడ్డారు. కానీ ఏమి జరిగినది? ఈ పురుగొల్పే శక్తి పరలోకము నుండి కుమ్మరించబడినప్పుడు వారిపై ఒక ధైర్యము నిలిచినది. కొన్ని గంటల క్రితం దేని గురించి అయితే వారికి అంతగా నిశ్చయత లేదో దాని విషయంలో ఏదో జరిగినది, ఒక అవగాహన వచ్చినది. ఆయన చనిపోయాడని వారికి తెలుసు, ఆయన తిరిగి లేచాడని వారికి తెలుసు. దారిలో వారు ఆయనతో మాట్లాడినారు, కానీ ఆ విషయం వారి కొరక, అది యేసు కొరకు మాత్రమేనా లేదా అది వారి కొరకు కూడానా? కానీ ఇక్కడ పెంతకొస్తు దినమున పరిశుద్ధాత్మ, ఆ సంగ్రహ హక్కు పత్రము విశ్వాసుల మీద కుమ్మరించబడినది. అది వారిని ఆయన యొక్క పునరుత్థానములో పాలిభాగస్థులుగా చేసినది, అతడిని ఆయన యొక్క సహవాసములో భాగముగా చేసినది. వారు తిరిగి లేపబడతారని పరిశుద్ధాత్మ వచ్చి వారికి ధృవీకరించినది. ఎందుకనగా వారప్పుడే సంభావ్యంగా పిరికి వారి నుండి ధైర్యవంతులుగా లేపబడ్డారు. వారు దేని గురించి అయితే ఆలోచన కలిగి ఉన్నారో అదే వాక్యమును గురించి వారు భయపడ్డారు. దీనిని దాటిపోనివ్వకండి. వారు భయముతో ఉన్నారు. ఆయనే ఆ వాక్యమై ఉన్నాడని వారికి తెలుసు. చివరికి యూదులు కూడా దానిని ఒప్పుకోవలసిందే. నికోదేము ఇట్లన్నాడు, రబ్బి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే తప్ప ఏ మనుషుడును నీవు చేయు కార్యములు చేయలేడు. ఇప్పుడు మేము దానిని ఎరిగి ఉన్నాము, మేము దానిని గుర్తిస్తున్నాము. కాబట్టి ఆ శిష్యులు పేతురైతే ఆయన సన్నిధిలో ఏకంగా ప్రమాణము కూడా చేశాడు. సిలువ వద్ద వారందరూ ఆయనను విడిచిపెట్టారు. అయితే ఇప్పుడు వారు పైన ఈ మేడగదిలో ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. అప్పుడు ఉన్నట్టుండి పరలోకము నుండి ఈ పరిశుద్ధాత్మ ఇక్కడికి దిగి వచ్చినది, మరియు అది వారిని పురుగొల్పినది, మరియు పురుగొల్పబడటము జరిగినది. అప్పుడు వారు అది సత్యమని ఎరిగి ఉండి మరియు నమ్మినటువంటి వర్తమానమునకు సాక్ష్యం ఇవ్వడానికి భయపడలేదు. ఇది వరకైతే వారు దాని విషయంలో భయపడ్డారు. సత్యమును ఎరిగి ఉండి మరియు దాని పక్షమున నిలబడటానికి భయపడే ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు, బ్యాప్టిస్టులు ఈనాడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? నేను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నాను. మీ మీద కుమ్మరించబడినది ఏమిటి? మీరు ఆయన పునరుద్ధానములో పాలిభాగస్థులయ్యారా? ఎవరో ఒక మనుషుని యొక్క సిద్ధాంతమును మరియు ఆలోచనను కేకవేసి చెప్పడానికి మీరు ధైర్యం చేస్తారా? లేదా ఖచ్చితంగా నిలబడి మరియు సరైన దానిని సరైనదని మరియు తప్పును తప్పని చెప్పడానికి కావలసిన నిజమైన ధైర్యము మరియు నిజమైన మగతనము మీకు ఉన్నదా? మీరు ఆయన యొక్క పునరుద్ధానములు పాలిభాగస్థులై ఉన్నారా? లేదా మీరు ఒక గంపెడు మత సిద్ధాంతములకు ఆరాధికులై ఉన్నారా? మీరు సంఘానికి వెళ్లేవారయ్యండి, అక్కడ మీ పేరును కలిగి ఉండి మరియు పాపములోను అతిక్రమములోను చచ్చిపోయి ఉన్నారా? దేవుని యొక్క సంపూర్ణ వాక్యమును నమ్మని వాడు పాపి అయ్యున్నాడు. ఆ పరిసయ్యులు అనేక విషయాలను సత్యమని నమ్మారు. మేము దేవుని బిడ్డలం అని వారన్నారు, మరియు వారు అదే అయి ఉన్నారు ఎప్పటి వరకంటే ఆ వాక్యము ప్రకటించబడే వరకు. అయితే ఆ వాక్యము ప్రకటించబడి మరియు నిర్ధారించబడినప్పుడు అప్పుడు వారు దేనినైతే సరైనదని తెలుసుకున్నారో మరియు దేనినైతే ప్రత్యక్షంగా చూశారో ఆ సంగతిని వారు తృణీకరించారు గనక వారు పాపులయ్యారు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఏలయనగా దేవుడతనికి తోడయుంటేనే తప్ప ఏ మనుషుడును నీవు చేయు క్రియలను చేయలేడు. ఈనాడు నేనిట్లు ఆశ్చర్యపోతున్నాను, మనము ఎక్కడ ఉన్నాము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పునరుద్ధానము మనల్ని ఏ స్థితిలో కనుగొంటున్నది? నీకు బయటకు వచ్చే ధైర్యం ఉందా? నీకు దేవుడిని ఆయన వాక్యమునొద్ద తీసుకునే ధైర్యం ఉన్నదా? నీవు గనక జీవమునకు నిర్ణయించబడినట్లయితే నీవు నిశ్చయముగా దానిని చేస్తావు. నీవు ఒక పక్షిరాజు అయితే నీవు దానిని చేయకుండా ఉండలేవు. నీలో ఏదో ఉన్నది. లేదా నీవు కేవలం ఎక్కడో ఏదో ఒక మత సిద్ధాంతమును సేవిస్తూ నేను సంగమునకు వెళ్తాను, నేను కూడా మీ వంటి వాడినే అని చెప్పాలనుకుంటున్నావా? హుషారా, నీకు ఎటువంటి జ్యేష్ఠత్వపు హక్కులు లేనట్లయితే నీవు దానిని ఎన్నడూ చూడవు, నీవు దానిని చూడలేవు. కాని నీవు గనక ఈ జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉంటే నీవు దానిని చూడకుండా ఉండలేవు, ఎందుకంటే అది నీలో భాగమైనది మరియు నీవు దానిలో భాగమైనావు. నాకు జన్మనిచ్చిన తల్లిని నేను ఎలా నిరాకరించగలను? తన స్వంత రక్తమే నాలో ప్రవహిస్తుండగా నా తండ్రిని నేనెలా నిరాకరించగలను? చార్లెస్ బ్రెన్హామ్ నా తండ్రి అనే నిజాన్ని నేనెలా నిరాకరించగలను? నేనలా చేయలేను. అతని నిందనైనా లేదా మరి దేనినైనా భరించడానికి నేనిష్టపడుతున్నాను, ఎందుకంటే నేను అతని కుమారుడనై ఉన్నాను. హల్లెలూయా. అలాగైతే దేవుని కుమారుడనై ఉండగా, మరి ఆయన దేవుని యొక్క వాక్యమై ఉండగా ఆ బైబిల్ సత్యమన్న దాన్ని నేనెలా నిరాకరించగలను? యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా లేడని నేనెలా చెప్పగలను? మరియు మనము జీవిస్తున్న గడియను చూస్తుండగా సంఘములో మనకు ఒక ఈస్టరు అవసరమై ఉన్నది, పునరుత్థానము అవసరమై ఉన్నది. ఏదైతే దేవుని యొక్క నిర్ధారించబడిన వాక్యమై ఉన్నదో దాని కొరకు నిలబడటానికి, స్త్రీ పురుషుల యొక్క విశ్వాసమునకు శక్తిని ఇవ్వడానికి మనకు ఒక పునరుత్థానము అవసరమై ఉన్నది. మంచిది, మేము క్రీస్తు కొరకు యువత అనే మా సంస్థ కార్యక్రమాలను కలిగి ఉంటున్నాము అని అంటారు. అది మంచిదే. మా సంఘము ఒక కూటమును నిర్వహిస్తున్నది. మాకింతమంది సభ్యులు కావాలంటారు. దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. అది మంచిదే. అయితే అది కేవలం వాతావరణమై ఉన్నది. అవి కేవలం ఒక ముసలి కోడి ఈకలు కావచ్చును. అయితే అక్కడ మీరు ఒక సరైన వాతావరణంలోకి వెళ్ళినట్లయితే, మీరు ఒక పక్షిరాజు గుడ్డ అయినట్లయితే అది ఒక పక్షిరాజు పిల్ల బయటకు వచ్చేటట్లు చేస్తుంది. మరియు దానిని చూడటానికి మీరు దేవుని చేత ముందుగా నిర్ణయించబడితే మీరు దానిని చూడకుండా ఉండలేరు. మీరు ఒక పునరుత్థానములో బయటకు వస్తున్నారు. బాప్టిస్టు పుట్టినది ఆ విధంగానే అయ్యున్నది. మెథడిస్టు పుట్టినది ఆ విధంగానే అయ్యున్నది. ఆ దినము యొక్క పునరుత్థానములో పుట్టారు. కానీ వారొక పక్షిరాజుగా ఎగరడానికి బదులు ఒక కోడి దగ్గరకే వెళ్లారు. ఈ మధ్యనే నేను చెప్పినట్లుగా టూసాన్ నుండి వెళ్తూ నేను చాలా వింతైన ఒక విషయమును గమనించాను. అక్కడ ఒక తీగ మీద ఒక డేగ కూర్చుని ఉండటాన్ని నేను చూశాను. ఆ డేగ దాని గుర్తింపును ఎప్పుడో కోల్పోయినది. ఇది వరకు అది పక్షిరాజుకి దగ్గర స్థాయిలో ఉండే ఒక పక్షి అయి ఉన్నది. అది పక్షిరాజును వెంబడించలేదు. లేదు, ఏ విధంగా కూడా అదట్టు చేయలేదు. ఏది కూడా పక్షిరాజును వెంబడించలేదు. అయితే అది ఒక డేగ అయ్యున్నది. క్రీస్తు పక్షిరాజు అయ్యున్నాడు మరియు సంఘము కనీసం డేగ అయినా అయ్యుండవలసి ఉన్నది. అవి వేరే ఏ పక్షుల కంటే కూడా ఎత్తులో ఎగరగలవు. అయితే ఆ డేగ మెతకబడిపోయింది. అది దాని గుర్తింపును కోల్పోయినది. అది టెలిఫోన్ తీగల మీద కూర్చొని మరియు చచ్చిపోయిన కుందేలు కొరకు వేచి చూస్తుంది. ఒక డేగ వలె ఎగరటానికి బదులు అది ఒక రాబందు వలె గెంతుతుంది. ఓ నా సహోదరుడా, సహోదరి, నా స్వంత ప్రియమైన ప్రజలైనట్టి పెంతెకొస్తు ప్రజలారా, సంఘము దాని గుర్తింపు కోల్పోతున్నది. తాజా మన్నా కొరకు సుదూరాన్న ఆ గగన వీధులలో ఎగరడానికి బదులు అది క్రిందకు దిగివచ్చి మరియు ఏదో చచ్చిపోయిన నామకార్థ మత సిద్ధాంతం మీద ఆధారపడుచున్నది. ఇది వరకు ఒక డేగ దాని స్వంత మన్నాను వేటాడుకునేది. కానీ ఈనాడు వాహనాలు గుద్ది చంపిన వాటిని మరియు రాబందులు తినే ఆహారాన్ని అది తీసుకుంటున్నది. అది ఒక రాబందు వలె గెంతుతుంది. అది ఒక రాబందు వలె అగుపిస్తుంది. నవనాగరికత లోకములో మనల్ని మనం ఎంతగానో అలంకరించుకున్నాము. మన స్త్రీలు తమ వెంట్రుకలను కత్తిరించుకుంటున్నారు మరియు నిక్కర్లను ధరించుకుంటున్నారు. మన పురుషులు ప్రసంగ వేదిక మీద నిలబడి సత్యాన్ని చెప్పడానికి తగిన ధైర్యమును కలిగి లేరు. వాక్యము పట్ల మనమెప్పుడో మెతకబడిపోయాము. ఓ దేవా, పరిశుద్ధాత్మను పంపి మరియు ఎక్కడో ఒక దగ్గర ఆ పక్షిరాజులను కనుగొనుము. టెలిఫోన్ తీగల మీద కూర్చొని మరియు సండే స్కూల్ సాహిత్యం కొరకు ఎదురు చూసేవి కాదుగాని, ఏమి జరిగినను ఖచ్చితంగా నిలబడటానికి సిద్ధంగా ఉండి అంతుచిక్కని ఎత్తులలోనికి ఎగిరిపోయే వాటిని కనుగొనుము. నన్ను వాక్యమును తీసుకోనిమ్ము మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు దృష్టాంతముల తాజాదనములో దానిని తీసుకోనిమ్ము. సంభావ్యతలు ఉన్న ఒక ఈస్టరు, ఒక పునరుత్థానము మనకు అవసరమైనది. నా స్నేహితుడా, నీవు గనక లోకం యొక్క అటువంటి కుళ్ళిపోయిన వాటితో తృప్తి చెందావంటే ఏదో తప్పున్నది. నా సహోదరి, సహోదరుడా, అసలు మరలా ఒక ఈస్టర్ను చూడటానికి నేను బ్రతికి ఉండకపోవచ్చును అని ఎరిగి ఉండి దైవికమైన భయముతో నన్ను మీకు దీనిని చెప్పనివ్వండి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం. ముందుగా నియమించబడిన అసలైన దేవుని కుమారుడు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క ఆ స్వరమును విన్నప్పుడు అతడు లేచి మరియు దానిని కలుసుకోవడానికి వెళ్తాడు. అతడు అసలైన సజీవమైన వాక్యమును కలుసుకోబోతున్నాడనుటకు అది సంభావ్యత అయ్యున్నది. ఆయన ఏమయ్యున్నాడు? అలాగే వధువు పెండ్లి కుమారుణ్ణి కలుసుకుంటుంది. ఆమె ఆయన శరీరములో ఒక భాగమైన్నది. గమనించండి, మనం ఎప్పటి నుండో మన గుర్తింపులను కోల్పోతున్నాము. మనం బుధవారం రాత్రి వస్తాము, మనలో కొందరం వస్తాము, మిగతా వారు సుజీని ఎవరు ప్రేమిస్తున్నారు అనే దానిని చూడటానికి ఇంటి వద్దనే ఉంటారు. టీవీలు, అన్ని విధములైన లోక కార్యములు, మిమ్మల్ని సంఘానికి దూరంగా ఉంచడానికి అన్ని రకాల వినోదాలు ఉన్నాయి. మనము ఎప్పుడో దానిని కోల్పోయాము. మన సెమినరీలు, మన పాఠశాలలు, ఒక ప్రార్థనా కూడిక యొక్క స్థానములు ఎంతో వేద పాండిత్యము గల ఆకతాయి వారి గుంపును మరియు వినోదమును మరియు సమస్తమును సంఘములో ప్రవేశపెడుతున్నాయి. మనము ఆ వస్త్రాలను అలవర్చుకొని మరియు ఆ ఆధునికవాది ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో దానిని జరిగించడానికి ప్రయత్నిస్తున్నాము. దాని ద్వారా మీరు వారిని ఎన్నడూ జయించలేరు. వారు అటువంటి వాటిని మీరు కలిగి ఉన్న దానికంటే ఎక్కువే కలిగి ఉన్నారు. మీ స్థలములో, వారి స్థలములో మీకు ఎటువంటి పని లేదు. ఎక్కడైతే నిజమైన బాప్తిస్మము, నిజమైన పునరుద్ధానపు శక్తి ప్రకాశిస్తున్నదో అట్టి మీ స్థలములోనికే వారిని రానివ్వండి. వారి వంటి సంఘమును కట్టడానికి ప్రయత్నించకండి. అటువంటి ఒక సంఘ కాపరిని కలిగి ఉండుటకు ప్రయత్నించకండి. దీనిని, దానిని, ఆ మరొక దానిని చేయడానికైనా లేదా లోకముతో సహకరించడానికైనా ప్రయత్నించకండి. వారు హాలీవుడ్ తో మెరుస్తారు. అయితే నిజమైన సువార్త శక్తితో ప్రకాశిస్తుంది. పక్షిరాజులు దానిని వింటాయి. అవి ఒక మెరుపు కొరకు వెతకవు, అవి ఒక ప్రకాశము కొరకు వెతుకుతాయి. దీనత్వముతో ప్రకాశించడం, ప్రేమతో ప్రకాశించడం, శక్తితో ప్రకాశించడం, నిజమైన పక్షిరాజు దాని కొరకే వెతుకుతుంది. మీరు ఒక పెరడులో గెలికి దానిని సంతోషపరచలేరు. దానిని ఆ విధంగా సంతోషపరచడం అతని వల్ల కాదు. మీరు అటువంటి దానిని ఎన్నడూ దానికి చెప్పలేరు, ఎందుకంటే అది దానిని నమ్మదు. నేను మృతుడనైతిని గాని తిరిగి జీవించుచున్నాను అని ఆకాశము నుండి ఆ స్వరమును కేకవేయనివ్వండి. అప్పుడు ఏదో జరుగుతుంది. నేను నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాను, మరియు అంత్య దినములలో సర్వ జనుల మీద నన్ను నేను కుమ్మరించుకుంటాను. దేవునికి మహిమ, మర్త్యమైన మీ భాషను నేను పురుగొల్పుతాను, మర్త్యమైన మీ భాషలను నేను పురుగొల్పుతాను. పునరుత్థానములో నేను మిమ్మల్ని నాతో కూడా తీసుకురాబోతున్నానని నేను మీకు సాక్ష్యాధారమును ఇస్తాను. ఆకలి కొంటున్న హృదయము గల పక్షిరాజులు వాటికి సాధ్యమైనంత వేగముగా దానిని పట్టుకుంటాయి. అది వారు తమకు కలిగినదంతా అమ్మివేసి దానిని కొనుక్కోడానికి వెళ్ళునట్టి అమూల్యమైన ముత్యమై ఉన్నది. ఆమేన్. స్నేహితుడా, దేవుడు మనకు సహాయం చేయునుగాక. మన సంఘములు వాటి గుర్తింపును కోల్పోతున్నాయి. ఇప్పుడు మనం త్వరగా కొందరి గురించి చూద్దాము. ఆ శిష్యుల ప్రవర్తనను గమనించండి. భయముతో ఉన్నారు. యేసు సత్యమని వారికి తెలుసు. కానీ మీరు చూడండి, అది ప్రఖ్యాతిగాంచిన ఆలోచనకు, ఆ ఘడియలో ప్రఖ్యాతిగాంచిన మతమునకు వ్యతిరేకముగా ఉన్నది. అది అత్యంత కఠినమైన మతమై ఉన్నది. పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు అటువంటి వారు దానిలో ఉన్నారు. వారి మత తెగలు, గుంపులు మరియు సంఘశాఖలు ఉన్నాయి. వారు ఆ మతభేదమునకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే యేసు గుర్తించబడిన వాక్యమై ఉన్నాడు, మరియు యేసు ఆత్మ రూపములో పరిశుద్ధాత్మయై ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. మీరు నన్ను చూస్తారు. శరీరమును కాదు, ఆయనలో ఉన్న జీవమునై ఉన్నది. దేవుడు సంఘముపై ఉన్నాడు. అప్పుడు ఆయన చేసినట్లుగానే విధేయులైన కుమారులను పిలవడానికై ఉన్నది. నేనెల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానినే చేస్తాను. నాలో పాపమున్నదని మీలో ఎవరు ఆరోపించగలరు? మరో మాటలో చెప్పాలంటే మరి పాపము అనగా అవిశ్వాసమై ఉన్నది. నా గురించి వాక్యము చెప్పిన వాటిలో దేనిని నేను చేయలేదు? విషయం అదే అయ్యున్నది. నేను ఏమి చేస్తానని వాక్యము చెప్పినదో దానిని నేను ఎక్కడ చేయలేదో నాకు చూపించండి. ఎవరు నా మీద నేరం మోపగలరు? నా వైపు వ్రేలు చూపించి మరియు నేను నా తండ్రి వాక్యమును నెరవేర్చలేదని మీలో ఎవరు చెప్పగలరు? ఓ పెంతెకోస్తు సంఘము ఆ స్థానానికి వచ్చినప్పుడు ఎలాగుంటుందో, నాలో అవిశ్వాసమున్నదని ఎవరు నేరారోపణ చేయగలరు? ఓ క్రైస్తవులారా, ఒక డేగవలే కాదు గాని ఒక పక్షిరాజుగా గుర్తించబడండి. డేగ మెతకబారినది, అది క్రిందకు దిగి వస్తున్నది. ఒక పక్షిరాజు ఆ విధంగా చేయడాన్ని మీరెన్నడూ చూడలేరు. అది ఎన్నడూ ఆ విధంగా చేయదు. అది నీలి ఆకాశములో నుండి దాని స్వంత ఆహారము వేటాడుకుంటుంది. అది ఆ ఆహారమును చూడగలిగే విధంగా దేవుడు దానిని నిర్మించాడు. ఏదో ఒక చచ్చిపోయిన దానిని కాదు గాని అది తాజా మన్నాను తెచ్చుకుంటుంది. హెబ్రీయులు వారు అరణ్య మార్గము గుండా దాటి వెళ్లినప్పుడు వారు చచ్చిపోయిన మన్నాను తినడానికి ప్రయత్నించారు. అది మురిగిపోయినది, దానిలో పురుగులు ఉన్నాయి. దాని అర్థమేమిటో మీకు తెలుసా? అదసలు కలుషితమైపోయినది, కుళ్లిపోయినది, దానిలో పురుగులు తయారైనవి. సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి ఆహారాన్ని నేను ఎందుకు తింటాను? అది చూడటానికి సరైన రూపములోను ఆకారములోను ఉండవచ్చును, కాని అది తాజా ఆహారము కాదు. మనము ప్రతి తరములోను ఆహారమును నూతనముగా పొందుకోవలసి ఉన్నాము. ఆ ప్రకారమే పక్షిరాజు ఆ ఆహారమును వెతుకుతుంది. మనం మన ప్రయాణములో ఉండగా ప్రతి తరములో అలాగే పొందుకోవలసి ఉన్నాము. గమనించండి, ఇప్పుడు మనం మరలా కొంతమందిని తీసుకుందాము. మనం పాత నిబంధనలోని కొందరు ప్రవక్తలను తీసుకుని వారేమి చేశారో చూద్దాము. మొదటిగా మనము స్టెఫెనును చూద్దాము. ఆ సన్హెదరిన్ సభ ఎదుట స్టెఫెన్ ఏ విధంగా ఉన్నాడో చూద్దాము. ఆ సభ వారు అతన్ని అక్కడికి తెచ్చినప్పుడు అక్కడున్న అవిశ్వాసుల యొక్క లేదా విశ్వాసులని చెప్పుకునే వారి యొక్క ఆ మహాసభ అతన్ని అక్కడికి తెచ్చి మరియు అతన్ని ఖండించడానికి ప్రయత్నించారు. ఏమిటి? అతడికి అన్నాడు, వంచని మెడలు గల వార్లారా, హృదయమునందు మరియు చెవులయందు సున్నతి పొందని వార్లారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు, మరదే ఆ నిత్య జీవమై ఉన్నది. గడిచిన కాలమందు మీ పితరులు ప్రవక్తల పట్ల దానిని చేసినట్లే ఈనాడు మీరు దానిని చేస్తున్నారు. మరియు వారు అతన్ని చూచి పండ్లు కొరికారు, వారు దానిని వినగొరలేదు. అతడు వారి మత సిద్ధాంతములకు వ్యతిరేకంగా ఉన్నాడు, అతడు వారి సంఘశాఖలకు వ్యతిరేకంగా ఉన్నాడు. మరియు వారు అతన్ని మరణమయ్యేంతగా రాళ్లతో కొట్టారు. మరియు అతడు తన చేతులను పైకెత్తి ఆకాశము వైపు కన్నులెత్తి, ఆకాశము తెరవబడుటయు యేసు కుడిపార్శ్వమందు నిలబడి ఉండుటయు నేను చూస్తున్నాను అని అన్నాడు. ఎందుకు? అతడు తనను యేసు రొమ్మునద్దకు తీసుకెళ్లినట్టి ఆ పునరుత్థానమును పురిగల్పే శక్తిని అతని యందు కలిగి ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు త్వరపడదాము. అక్కడ ఒక గొప్ప ఉజ్జీవములో ఉన్న ఫిలిప్పును చూడండి. ఒక ఉజ్జీవమును కలిగి ఉండి ఇంకేంటి, ఆ సంఘములు మరియు అక్కడున్న ప్రతి దాని మధ్య ఒక గొప్ప సహకారమును కలిగి ఉంటే ఏ మనుషుడైనా దానిని చేయడానికి ధైర్యం చేయలేడు. ఒక గొప్ప ఉజ్జీవమును కలిగి ఉంటున్నాడు. మరియు దేవుని యొక్క పురిగల్పే శక్తి అతనితో మాట్లాడి ఇట్లన్నది, స్టెఫెను అది ఇట్లు చెప్పి ఉండవచ్చును, నీవు ఒక గొప్ప ఉజ్జీవమును కలిగి ఉంటున్నావు, కాని నీవు మాట్లాడవలసిన ఒక వ్యక్తిని నేను కలిగి ఉన్నాను. మరియు అది ఏమైనా గాని ఎంత విమర్శ వచ్చినా గాని స్టెఫెను విధేయుడయ్యాడు. ఓ స్టెఫెను, నీవు వెళ్లలేవు, అయితే నేను వెళ్లగలను, దేవుడు ఆ విధంగా చెప్పాడు. మరియు అతడు అరణ్యములోనికి వెళ్లాడు. మరియు బయట అక్కడ అతడు ఈ నపుంసకుడిని కనుగొన్నాడు. మరియు ఏమి జరిగినది? అతడు ఇట్లన్నాడు, యేసు దేవుని కుమారుడని నీవు నీ హృదయమంతటితో నమ్మినట్లయితే నేను నీకు బాప్తిస్మమిస్తాను. అతడు అతనికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు చూడండి, వేల మంది ప్రజలు ఉన్న ఒక ఉజ్జీవమును విడిచిపెట్టి అరణ్యములో ఒక్క మనిషి దగ్గరకు వెళ్లడానికి అతడు ఈ పురుగల్పే శక్తి చేత పురుగల్పబడ్డాడు. ఓ, అది కారణములన్నిటికీ వ్యతిరేకముగా ఉంటుంది. చూడండి, ఏంటి, ఇక్కడ 10,000 మంది నిన్ను కోరుతున్నారు, కాని బయట అక్కడ ఒక్కరు నీ అవసరత కలిగి ఉన్నారు. చూశారా? మరియు పురుగల్పే శక్తి అతన్ని దేవుడు ఏర్పాటు చేసిన స్థలమునకు పంపించినది. హల్లెలూయా. స్త్రీ పురుషులారా, అది మిమ్మల్ని లేచి నిలబడేటట్లు చేస్తుంది. అది మీరేమి చేయాలని దేవుడు కోరుతున్నాడో అట్టి కార్యములను మీ చేత చేపిస్తుంది. దాని గురించి ఇతరులు ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. ఓ, ఆ వ్యక్తి తన మతిస్థిమితం కోల్పోయాడు, రాత్రంతా ప్రార్థన చేస్తారు, వారు బైబిల్ చదువుతారు అని పొరుగువాడంటాడు. వారు ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. దేవుడు మిమ్మల్ని ఏమి చేయడానికి పిలిచాడో అదే ముఖ్యమైనది. అది నిజం. ఓ, మనం ఈ పాతకాలపు పెంతకొస్తు ఉజ్జీవ కూటములను కలిగి ఉండలేము అని వారంటారు. ఓ అవును, మనము కూడా కలిగి ఉండగలం. మీరు వాటిని మీలోనే కలిగి ఉండవచ్చును, మరియు మిగతా వారు ఏమనుకున్నా లెక్కలేదు. దేవునిలో మీరు అధికులై ఉన్నారు. గమనించండి, విధేయులైన తర్వాత, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన వాక్యము చొప్పున దేవునికి విధేయుడైన తర్వాత అతడు తనకు అప్పజెప్పబడిన పనిని నిర్వర్తించినప్పుడు పెంతకొస్తు వద్ద తాను పొందిన ఆ పురుగొల్పే శక్తి అతన్ని తీసుకుని పోయినది, అతని శరీరాన్ని పురుగొల్పినది. అనేక మైళ్ల దూరం వరకు అతడు ఆత్మలో కొనిపోబడ్డాడు, మరియు ఎక్కడో మరొక ప్రాంతంలో కనుగొనబడ్డాడు. దేవుని యొక్క పురుగొల్పే శక్తి. మరియు మనము పెంతకోస్తులమైతే యేసును మృతులలో నుండి లేపిన అదే శక్తి అది మీ మర్త్యమైన శరీరములలో నివసించినట్లయితే, చూశారా, మంచిది. గమనించండి, ఇదే పురుగల్పు శక్తిని కలిగిన ఇంకొక వ్యక్తిని మనం తీసుకుందాము. చాలా కాలం క్రితం హానోకు అను పేరు గల ఒక మనుషుడున్నాడు. ఒక క్రొత్తది వచ్చినప్పుడు ఏదైనా క్రొత్తది వచ్చి మరియు మంచిది, ఇప్పుడు మనము పాత బడికి వెళ్లవలసి ఉన్నది, లేదా ఇది అది లేదా ఆ ఇంకొకటి చేయవలసి ఉన్నది అని చెప్పినప్పటికీ హానోకు నేరుగా దేవునితో నడిచాడు. దేవుడు ఏమి చేయమని చెప్పినా హానోకు ఒక్క మాటనైనా ఎన్నడూ తప్పిపోలేదు. అతడు దేవునితో నడిచాడు. అతడు ఏమైనాడు? అతడు దేవుని కుమారుడై ఉన్నాడు. అతడు ఆ దినమునకు పిలువబడిన ఒక పక్షిరాజై ఉన్నాడు. మరియు సమయం వచ్చినప్పుడు అతడు ఆ పురుగల్పే శక్తితో పూర్తిగా నిండి ఉన్నాడు. గుర్తుంచుకోండి, అతడు 500 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే దేవునితో నడిచాడు. మరియు ఒక్కసారి కూడా అతడు ఆయన మాటను తప్పిపోలేదు. ఒక్కసారి కూడా అతడు తప్పుగా ప్రవర్తించలేదు. అతడు తన సాక్ష్యమును కాపాడుకోవడం తప్ప మరొకటి చేయలేదు. దేవుడు అతనికి చేయమని చెప్పిన ప్రతి దాన్ని అతడు వెళ్లి మరియు దానిని చేశాడు. దాని గురించి ఎటువంటి వాదన చేయలేదు. అతడు కేవలం వెళ్లి మరియు దానిని చేశాడు. ఇతరులు ఏమనుకున్నా గాని అతడు వెళ్లి మరియు దానిని చేశాడు. ఎందుకని? అతడు ఆ పురుగల్పే శక్తితో పూర్తిగా నిండి ఉన్నాడు. మరియు ఆ వృద్ధుడు చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిచ్చెనను క్రిందికి పంపాడు. అంతే, మరి అతడు నడుచుకుంటూ గృహమునకు వెళ్లిపోయాడు. ఆయన అతన్ని పురుగల్పాడు. మరియు అతని మర్త్యమైన శరీరాన్ని ఎత్తబడుటలోకి తీసుకెళ్లాడు. ఆమేన్. మరదే ఆ పురిగొల్పు శక్తి అయి ఉన్నది. భూమి మీద అతని పని ముగిసిన తర్వాత ఏలియాను గమనించండి. అతడు ఆ పురిగొల్పే శక్తితో ఎంతగా నిండి ఉన్నాడంటే, అతడు తన దినములోని ఆ జాకీ కెనడీ జుట్టు కత్తిరింపులను ఖండించాడు. ఆ పాత యజబెలు గురించి అతడు ఏమనుకుంటున్నాడన్నది ఆమెతో చెప్పాడు. అతడు ఆ బోధకులకు మరియు యాజకులకు ఏది ఒప్పో ఏది తప్పో చెప్పాడు. మరియు వారు అతన్ని నమ్మలేదు. అయితే అతడు ముఖానికి రంగులు పులుముకున్న ఆ స్త్రీలను మరియు అట్టి కార్యములను తీవ్రంగా ఖండించాడు. మరియు అతడు పురుగొల్పే శక్తితో ఎంతగా నిండి ఉన్నాడంటే, ఏదియు అతనికి హాని చేయలేకపోయినది. దేవుడు అతన్ని ఆకాశము నుండి పోషించాడు. అతన్ని బయటకు తీసుకెళ్లి మరియు ఒక ప్రక్కకు ఉంచాడు. మరియు అతడు పురిగొల్పే శక్తితో ఎంతగా నిండి ఉన్నాడంటే, మరణ సమయం వచ్చినప్పుడు యోర్దాను తెరవబడినది. మరియు అతడు నడుచుకుంటూ వెళ్లాడు. ఒక రథము క్రిందికి పంపబడినది. మరియు అతన్ని గృహమునకు తీసుకెళ్లింది. ఆ పురిగొల్పే శక్తితో ఎంతగానో నిండి ఉన్నాడు. అతడు ఒక నిజమైన అసలైన దేవుని కుమారుడయ్యాడు. అవునండి, గమనించండి, అతని తర్వాత వచ్చిన ఒకతను ఉన్నాడు. మరియు అతని పేరు ఎలీషా. మరియు ఎలీషా ఈ పురుగొల్పే శక్తిని రెండంతలుగా కలిగి ఉన్నాడు. చూశారా, అతడు దాన్ని రెండింతలుగా కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతడు దాదాపు 80 సంవత్సరాలు బోధించాడు, లేదా అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు బ్రతికాడు. అతడు అనారోగ్యము చెంది మరణించాడు. ఇప్పుడు అతడు గృహమునకు ఏలియా వెళ్లిన రీతిగా వెళ్లలేదు. చూశారా, అక్కడ వారిద్దరు కూడా సంఘములో చూపించబడ్డారు. కొందరు పరిశుద్ధులు వెళ్తారు మరియు కొందరు విశ్రాంతిలో ఉంటారు. అయితే గమనించండి, ఏలియా ఎత్తబడుటలో కొనిపోబడి ఉండగా పితప ఎలీషా పూర్తిగా పురుగొల్పే శక్తితో నిండినవాడై దేవుని యందు నిద్రించాడు. సరిగ్గా అతడు చనిపోవడానికి ముందు అతని ప్రవచనాన్ని గమనించండి. చూశారా, ఇప్పుడు నన్ను మీకు చూపించనివ్వండి. మీరు చనిపోయారా లేదా మీరెక్కడ ఉన్నారన్నది నేను లెక్క చేయను. ఆ పురుగొల్పే శక్తి ఎన్నడూ విడిచిపెట్టదు. అతడు చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత అతని మాంసము కుళ్లిపోయినది. చర్మపు పురుగులు దానిని తినివేసినవి. అయితే ఒకరోజు వారొక చనిపోయిన వ్యక్తిని మోసుకుని వెళ్తూ మరి అతన్ని ఆ ఎముకల మీద విసిరేశారు. మరియు అక్కడ పురుగొల్పే శక్తి ఎంతగా ఉందంటే, ఆ వ్యక్తి తిరిగి ప్రాణం పొందుకున్నాడు. హల్లెలూయా. అతన్ని మృతులలో నుండి లేపినది. ఎందుకనగా ఆ దేవుని యొక్క భక్తుని మీద ఉన్న ఆ పురుగొల్పే శక్తి అతన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. సరిగ్గా ఆ ఎముకల మీద నిలిచి ఉన్నది. ఓ, గుర్తుంచుకోండి, మనము ఆయన యొక్క వధువై ఉన్నట్లయితే మనము ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలలో ఎముక అయి ఉన్నాము. మరణము ఆ పురుగొల్పే శక్తిని అసలు ఏ విధంగానూ ఆటంకపరచదు. చర్మపు పురుగులు ఈ శరీరాన్ని నాశనం చేసినా గాని నా శరీరముతోనే నేను దేవుని చూచెదను. దేవునికి మహిమ. ఎటువంటి ఒక ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు. 56 సంవత్సరాల వయసు కలిగి ఉండి అతి త్వరలో నేను నా చివరి గడియను చూస్తానని ఎరిగి ఉన్నా నా వంటి ఒక వృద్ధునికి అది ఎటువంటి ఒక నిరీక్షణ కదా. ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి నేను ఇక్కడ నిలబడి దీనిని ప్రకటించుటకు ప్రయత్నిస్తూ ఉన్నాను. అయితే నా యందు నేను ఏ మంచితనమును కలిగి లేనని నాకు తెలుసు. నేను చేసినది ఏమీ లేదు. కాని ఆ పురిగొల్పే శక్తి నా యందున్నది. ఒక యవనస్తుడిగా ఒక రోజు నా లోకము యొక్క కార్యముల నుండి అది నన్ను నిత్య జీవములోనికి పురిగొల్పినది. ఓ, ఎటువంటి సంగతులు జరిగినవో కదా. నేను దర్శనములు చూశాను. జరగబోయే సంగతులను ముందుగానే చెప్పాను. ఇప్పటి వరకు ఆయన ఎన్నడు దేనిని విఫలము కానివ్వలేదు. నేను ఇతర భాషలలోనూ మాట్లాడాను. నేను ప్రవచించాను. నా యందు నివసించిన దేవుని ఆత్మ ద్వారా నేను ఆ కార్యములను చేశాను. అది పురుగొల్పే శక్తి అయి ఉన్నది. నాకు తెలుసు, ఏదో ఒక రోజున ఇప్పుడు నా విమోచకుడు జీవించుచున్నాడు. మరియు ఒక దినమున ఆయన వచ్చినప్పుడు ఆకాశములో ఆయనను కలుసుకోవడానికి ఈ ఎముకలు తిరిగి లేస్తాయి. మీరు నన్ను సముద్రంలో పాతి పెట్టవచ్చును, మీకిష్టం వచ్చిన చోట కాల్చివేయవచ్చును. ఆ పురుగొల్పే శక్తి మాత్రం నిత్యమైనది. నేను ఈస్టర్ ను ఇప్పుడే అనుభవిస్తున్నాను. అవునయ్యా, నేను కొన్ని సంవత్సరాలుగా దానిని కలిగి ఉన్నాను. అది నాలో ఉన్నది, అది మీలో ఉన్నది. మీలో గనక యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ గనక మర్త్యమైన మీ శరీరములలో నివసించినట్లయితే అది మిమ్మల్ని లోక సంబంధమైన కార్యముల నుండి దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే పురుగొల్పినది. అది మిమ్మల్ని ఈ జీవము నుండి నిత్య జీవమునకు పురుగొల్పినది. ఒకప్పుడు పాపముల చేతను మరియు అపరాధముల చేతను చచ్చిన వారైన మీరు క్రీస్తు యేసుతో కూడా పరలోకపు స్థలములలో కూర్చోడానికి ఇప్పుడు ఏకముగా పురుగొల్పబడినారు. పైనుండి వచ్చిన మన్నాపై విందారగిస్తూ దేవుని యొక్క హస్తము ప్రత్యక్షపరచబడి ఈ దినము యొక్క వాగ్దానమును రుజువు చేయడాన్ని చూస్తున్నారు. నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని రాకడలోనూ జరుగును. వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీయబడుచు ఉండిరి. మరియు లోతు దినములలో జరిగినట్లుగా ఆ ప్రకారమే మనిషి కుమారుడు భూమి మీద ప్రత్యక్షపరచబడు ఘడియలలో జరుగును. ఇక ఎంత మాత్రము దేవుని కుమారుడు కాదు, మనిష్య కుమారుడు అంత్య దినము కొరకు ప్రవచనాత్మకమైన వర్తమానముగా తిరిగి వస్తాడు. అది ఆ పక్షిరాజు ఎగురుతుండే కాలములో అయ్యున్నది. సింహమప్పుడు కాదు, బలియర్పణ కాలములోని ఎద్దప్పుడు కాదు. చూశారా, ప్రతిసారి లోకములోని రాజకీయ శక్తి యొక్క సవాలును ఎదుర్కోవడానికి ఒక మతపరమైన శక్తి బయలువెళ్లినది. మతపరమైన శక్తి అయిన సింహము లేచినప్పుడు అది రోమా శక్తిని ఎదుర్కోవడానికి వెళ్లినది. మరియు పిదప బలియర్పణ గడియ వచ్చినప్పుడు ఎద్దు బయలువెళ్లినది, ఎందుకనగా అది ప్రభు యొక్క బలియర్పణ జంతువై ఉన్నది. ఆ తర్వాత సంఘకాలముల గుండా సంస్కర్తలు వచ్చారు, మనుషుని ముఖం వచ్చినది. మరియు ఆ సంస్కర్తలు లూథర్ వెస్లీ మొదలుకొని ఓ కాల్విన్ వరకు ఇంకా అలాగే పెంతకొస్తు కాలము వరకు వచ్చారు. కాని బయలువెళ్లిన ఆఖరి వర్తమానంలో ఒక ఎగురుచున్న పక్షిరాజు వచ్చినది. ఇది పక్షిరాజు కాలమై ఉన్నది, బయలుపరచబడే కాలమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడి దేవుని యొక్క వాక్యము రుజువు చేయబడే కాలమై ఉన్నది. ఓ పిల్లలారా, ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి నడిచిరండి, లోపలికి వచ్చి మరియు మీ హృదయమంతటితో దానిని నమ్మండి, దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇట్లు కనుగొంటాము. గుర్తుంచుకోండి, మనము ఆయన మాంసములో మాంసము మరియు ఆయన ఎముకలో ఎముక అయి ఉన్నాము. దేవుడు ఆయన ఎముకలను మరియు మాంసమును సమాధిలో నుండి లేపినట్టుగానే సంభావ్యతలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని వారు దాచిపెట్టలేరు. మరణము అతన్ని తీసుకోజాలదు. యేసు ఇట్లు చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఓ మై, ఈస్టరు ఏంటి? మనము సరిగ్గా ఈస్టర్ లోనే ఉన్నాము. ఆయన లేచినప్పుడు మనము ఆయనతో కూడా లేచాము. ఆయన సంగ్రహ హక్కు పత్రమును వెనకకు పంపించాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా మనము దానిని పట్టుకుని ఉన్నాము. ఆయన నిరంతరము జీవించుచున్నాడు, నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 దానిని రుజువు చేస్తుంది. ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యొక్క మెస్సీయాయిలు అభిషేకించబడిన వారు దానిని నమ్ముతారు. మెస్సీయా అంటే ఏమిటి? మెస్సీయా అంటే ఏమిటి? మెస్సీయా అంటే అభిషేకించబడినవాడు. మరియు ఆ దినమునకై అభిషేకించబడిన వాడై ఉండుటను బట్టి దేవుని వాక్యమును నెరవేర్చడానికి విమోచకునిగా ఉండుటకు ఆయన మెస్సీయా అయినట్లయితే మరియు అభిషేకించబడిన వాడైనట్లయితే మరియు దేవుడు ఆ శరీరమును లేపినట్లయితే ఆయన యొక్క వధువు కూడా ఈ దినమునకై అభిషేకించబడినదై ఉన్నది. ఆమె ఇదివరకే పునరుత్థానములో ఆయనతో కూడా లేచినది. ఎందుకనగా ఈ ఇద్దరు ఒక్కటై ఉన్నారు. ఆమేన్. నేను దానిని చూస్తున్న విధంగా దానిని చెప్పగలిగితే బాగుండునని నేను ఆశపడుతున్నాను. నేను దానిని వివరించగలిగేంత విద్య నాకుంటే బాగుండునని నేను అనుకుంటున్నాను. చూశారా, మీరు దానిని చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు నా భావమును గ్రహించేటట్లు పరిశుద్ధాత్మ అయిన దేవుడు దిగివచ్చి మరియు దానిని మీ హృదయములో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. పునరుత్థానము, మనమిప్పుడు పునరుత్థానములో ఉన్నాము. మనము పునరుత్థానములో ఆయనతో కూడా కూర్చొని ఉన్నాము. అయితే జీవమును కలిగి ఉన్నవారు మాత్రమే అయ్యున్నారు. జీవమును కలిగి లేని వారు కాదు. వారు దానిని ఎరుగరు, వారు దానిని ఎన్నడూ ఎరగరు. వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామని రక్షించబడుతున్నామని అనుకుంటూ నేరుగా అలాగే కొనసాగుతుంటారు. మరియు ఎత్తబడుట ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. ఆయన ఇట్లన్నాడు, ఏలియా ఇదివరకే వచ్చాడు మరియు వారతనికి ఆ విధంగా చేశారు, మరియు మీరు దానిని ఎరుగకయున్నారు. చూశారా, గమనించండి, మరణము దేవుని యొక్క పురుగల్పే శక్తిని ఆపదు. గమనించండి, మరణము దానిని ఆపజాలదు. మీరు ఇట్లంటారు, మంచిది, మా అమ్మ ఆత్మ నింపుదలగల స్త్రీ అయి ఉన్నది, మా నాన్నలాగా అంతగా శక్తితో నింపబడిన వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు. కాని సహోదరుడు అబ్రహాం అతడు చనిపోయాడు. నిజమే, అది పురుగల్పే శక్తిని ఆపలేదు. మోషే ఆ పురుగల్పే శక్తిని కలిగి ఉన్నాడు. మీరు దానిని నమ్ముతారా? యేసు వచ్చే వరకు భూమి మీద అతని వంటి మనుషుడు ఒక్కడైనా లేడు. ఏలయనగా అతడు దర్శనములను చూడటం మాత్రమే కాదు గాని అతడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. చివరకు ప్రవక్తిని అయిన మిర్యాము ఒకరోజు అతని మాటను వ్యతిరేకించినది. ఆయన ఇట్లన్నాడు, నీవు దేవునికి భయపడటం లేదా? నా సేవకుడైన మోషే గురించి ఆలోచించుము. ఈ ఘడియ వరకు అతని వంటి వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మోషే వంటి వారు ఎవ్వరూ ఎన్నడూనూ లేరు. నేను మోషేతో మాట్లాడతాను. సత్యము కాని దానిని అతడు ఎన్నడైనా పలికాడా? ఇషారా, నేను మోషేతో మాట్లాడతాను. నీవు దేవునికి భయపడటం లేదా? అతనికి విరోధముగా ఒక్క మాట అయినా మాట్లాడవద్దు. మరియు సరిగ్గా అప్పుడే ఆమె కుష్టు వ్యాధితో మొత్తమైనది మరియు మరణావస్థలో ఉన్నది. ఆ తర్వాత ఆమె ఎంతో కాలం బ్రతకలేదు. మోషే ఆమె కొరకు ప్రార్థించాడు. మరియు 120 సంవత్సరాల పరిచర్య తర్వాత మోషే పర్వతమును ఎక్కాడు. లేదా 80 సంవత్సరాల పరిచర్య తర్వాత 120 సంవత్సరాల జీవిత కాలము తర్వాత పర్వతాల మీదకు వెళ్లి మరియు మరణించాడు. మరియు ఆ లోయలో పాతిపెట్టబడ్డాడు. అయితే ఆ పురుగుల్పే శక్తి అతని మీద ఉన్నది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత ఇదిగో అతడిక్కడ రూపాంతర పర్వతం మీద నిలబడి ఉన్నాడు. ఆమేన్. అతడు ఏమిటి? అతడు ఆ పునరుత్థానములో జోడించబడ్డాడు. ఖచ్చితంగా అతడు జోడించబడ్డాడు. అతడు దేవుని యొక్క పురుగొల్పే శక్తిని కలిగి ఉన్నాడు. ఇదిగో అతడక్కడ నిలబడి ఉన్నాడు. యోబును, అబ్రహామును, ఇస్సాకును, ఆ పరిశుద్ధులను చూడండి. ఆ పునరుత్థాన దినమున ఆ ఘనమైన ఉదయము, మరి అది వస్తుందని యోబు మరియు వారందరూ ఎరిగి ఉన్నారు. మరి అతడు క్రీస్తుకు ముందు 100 కొలది సంవత్సరాల క్రితమే నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును అని అన్నాడు. వాస్తవంగా అది యోబు గ్రంథము ఆది కాండము కంటే ముందే వ్రాయబడిందని వారంటారు. బైబిల్ గ్రంథములో పురాతనమైన పుస్తకమని అంటారు. మరియు మనమిప్పుడు ఎదుర్కొంటున్నట్లే అతడు అతని శోధనలను ఎదుర్కొన్నాడు. మరియు చివరికి భూమి మీద అతనికి అత్యంత సమీపమైన అతని భార్య కూడా నీవెందుకని దేవుని దూషించి చనిపోకూడదు అని అన్నది. అందుకతడు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. మరియు పిదప దేవుని ఆత్మ అతని మీదకు వచ్చి మరియు అతడు ప్రవచించడం మొదలు పెట్టినప్పుడు అతడు ఇట్లన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు మరియు అంత్య దినములలో ఆయన ఈ భూమి మీద నిల్చుననియూ నేనెరుగుదును. చర్మపు పురుగులు ఈ శరీరమును నాశనము చేసినను నా శరీరములో నేను దేవుని చూసేదను. మరియు తన సమాధి కొరకు అతడు ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఈ స్థలాన్ని కొందాము అని అతడన్నాడు. అతడు దానిని కొన్నాడు మరియు తనను అక్కడ పాతిపెట్టారు. ఆ తర్వాత అబ్రహాము అను పేరు గల ఒక వ్యక్తి వచ్చాడు. సంఘము ఎదగడం, పైకి రావడం, అబ్రహాము మంచిది. ఇప్పుడు అతడు కూడా దేవుని యొక్క సంభావ్యతలను కలిగి ఉన్నాడు. శాశ్వత జీవమును, నిత్య జీవమును కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతడిని పిలిచాడు. ఇప్పుడు గమనించండి, అతడు చనిపోయినప్పుడు లేదా షారా చనిపోయినప్పుడు అతడు పాలస్తీనాలో యోబు సమాధి వద్ద కొంత భూభాగమును కొని మరియు షారాను అక్కడ పాతిపెట్టాడు. అబ్రహాము చనిపోయాడు మరియు అతడు షారాతో కూడా పాతిపెట్టబడ్డాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు మరియు ఇస్సాకు అతడు చనిపోయినప్పుడు సరిగ్గా అదే స్థలములో అతడు అబ్రహాముతో కూడా నిద్రించాడు. ఇప్పుడు ఇస్సాకు యాకోబును కన్నినప్పుడు యాకోబు దిగువన ఐగుప్తులో చనిపోయాడు. అయితే అతడు ఒక ప్రవక్త అయి ఉండి ఇప్పుడు ఈ సంభావ్యతను, ఈ పురుగొల్పే శక్తిని కలిగి ఉండి అతడిట్లన్నాడు, యోసేపు నీవు నన్నిక్కడ సమాధి చేయవద్దు, ప్రవక్త అయిన నా కుమారుడా ఇక్కడికి రమ్ము, దేవుడు విరగొట్టిన ఈ తొడ మీద నీ చేయి పెట్టుము, నీవు నన్నిక్కడ పాతి పెట్టవని పరలోకపు దేవునికి ప్రమాణము చేయుము. ఆ వ్యక్తిలో ఏమున్నది? అతని దృష్టిలో ఐగుప్తు వేరే ఏ ఇతర స్థలము వలనే ఎందుకు అగిపించలేదు? అతడొక ప్రవక్త అయినాడు. ఆ పునరుద్ధానము ఎక్కడ జరగబోతున్నదో అతనికి తెలుసు. అది ఐగుప్తులో జరగబోవడం లేదు, పాలస్తీనాలో జరగబోతున్నది. ఇట్లన్నాడు, నా కుంటి తొడ మీద నీ చేతులుంచి మరియు నేను సేవించిన దేవుని మీద నీవు ప్రమాణము చేయుము, నీవు ప్రవక్తవయున్న నా కుమారుడవు, కావున నీవిక్కడ నా ఎముకలను పాతిపెట్టకుము, నన్నక్కడికి తీసుకుని వెళ్లి పాతిపెట్టుము. యోసేపు తాను కూడా ఒక ప్రవక్త అయ్యుండి కుంటివాడైన తన తండ్రి మీద తన చేతులను ఉంచాడు. ఇట్లన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవునితోడని నేను ప్రమాణము చేస్తున్నాను, నేను నిన్ను ఇక్కడ పాతిపెట్టను. వారతన్ని అక్కడికి తీసుకుని వెళ్లి మరియు ఆ దేశములో అతన్ని పాతిపెట్టారు. ఎందుకు? ఎందుకు? యోసేపు చనిపోయినప్పుడు అతడు ఇట్లన్నాడు, మీరు నన్నిక్కడ పాతిపెట్టవద్దు, నన్నిక్కడ పాతిపెట్టవద్దు. ఎందుకని? ఎక్కడైనా దేవుడు దేవుడే. అయితే ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. యోసేపు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అతడిట్లు చెప్పాడు, ఏదో ఒక రోజు అతని మాటలను వినండి, ప్రభువైన దేవుడు మరలా మిమ్మల్ని దర్శించి మరియు ఈ దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాడు, మరియు మీరు వెళ్లేటప్పుడు మీరు నా ఎముకలను తీసుకెళ్ళండి. ఆ పురుగొల్పే శక్తి ఆ ఎముకలలో ఉన్నది. ఓ, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లయితే ఆయన మర్త్యమైన మీ శరీరములను కూడా పురుగొల్పుతాడు. నా ఎముకలను ఇక్కడ ఉంచవద్దు, అక్కడ వాగ్దానమును కలిగి ఉన్న వారితో పాటు వాటిని పాతిపెట్టండి. యేసు వచ్చినప్పుడు ఇక్కడ నేను ఒక లేఖనమును కలిగి ఉన్నాను, మత్తయి 27:51. యేసు మృతులలో నుండి లేచినప్పుడు మరది జరగడాన్ని యోబు ముందే చూశాడు. అతడిట్లన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును, అంత్య దినములలో ఆయన ఈ భూమి మీద నిలబడతాడు, చర్మపు పురుగులు ఈ శరీరమును నాశనము చేసినను నా శరీరములో నేను దేవుని చూసేదను, నేను ఆయనను చూసేదను. వారు ఎరిగి ఉన్నారు. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, అబ్రహాము ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఇస్సాకు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, యాకోబు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, యోసేపు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. మరియు వారు ఆయన యొక్క వాక్య ప్రకారముగా వారు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. మరియు ఈ ఈస్టర్ ఉదయమున ఆయన వచ్చి మరియు ఆయన యందు విశ్వాసముంచిన వారందరినీ విమోచించినప్పుడు బైబిల్ ప్రకారంగా వారు కూడా లేచారు. అతని ఎముకల దుమ్ము ఒక చెంచాడు కూడా లేకపోయినా ఆ పురుగొల్పే శక్తి యోబు యొక్క సమాధిలోకి వెళ్లినది. అన్ని 100 కొలది 100 కొలది 100 కొలది సంవత్సరాల తర్వాత అతని ఎముకలు కుళ్లిపోయినవి, అవి మూల స్థితికి వెళ్లిపోయి మరియు భూమి యొక్క వాయువులుగా మారిపోయినవి, మరియు అక్కడ కేవలం బూడిద దుమ్ము మాత్రమే ఉన్నది. కాని అయినను ఆ పురుగొల్పే శక్తి దేవుని యొక్క వాక్య ప్రకారముగా, వాగ్దాన ప్రకారముగా వందలు కొలది మరియు వందల కొలది, అవును వేల కొలది సంవత్సరాల తర్వాత సమాధిలో నుండి ఆ పురుగొల్పే శక్తి బయటకు తేబడినప్పుడు యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ ఆయనతో కూడా సమాధి నుండి బయటకు వచ్చారు. బైబిల్ అట్లు చెప్పినది. పరిశుద్ధ మత్తయి 27:51 అది ఇట్లు చెప్పినది. ఈస్టర్ ఉదయమున ఆయన బయటకు వచ్చినప్పుడు భూమిలోని ధూళిలో నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు పునరుద్ధానము చెంది ఆయనతో కూడా సమాధులలో నుండి బయటకు వచ్చారు. ఎందుకని? వారు ఆ సంభావ్యతను కలిగి ఉన్నారు, వారు ఆ పురుగొల్పే శక్తిని కలిగి ఉన్నారు. చూడండి, మరియు మృతులలో నుండి లేచారు, మరియు పునరుద్ధానములో ఆయనతో కూడా వెళ్లారు. ఆ పునరుద్ధానములు ఆయనతో కూడా ఆనందించారు, ఎందుకంటే వారు ఆ పురుగొల్పే శక్తితో నిండి ఉన్నారు, వారు ఆ అసలైన ఈస్టర్ ముద్రను కలిగి ఉన్నారు. మంచిది, మీరు ఇట్లంటారు, నేను వెనుక ఆ పాత నిబంధనలో జీవించి ఉంటే బాగుండునని కోరుతున్నాను. ఒక నిమిషం ఆగండి. 1 Thessalonians 4:16 మీరు దానిని చదవాలని నేను కోరుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. ఏలైనగా యేసు మృతి పొంది మరియు మూడవ దినమున తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల నమ్ముతున్నట్లు చేయడం కాదు, అయితే మనము దానిని నమ్ముతున్నాము. ఆ ప్రకారమే ఆయన యందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. వారి ఎముకలపై ఆ పురుగులపై శక్తి అంతటితో మరియు దేవుని ద్వారా ప్రదర్శించబడిన రూపాంతరములు మరియు శక్తులు మరియు మొదలగు వాటితో సరిగ్గా ఆ పాత నిబంధన పరిశుద్ధులు పునరుద్ధానము చెందినంత ఖచ్చితంగానే ఆయన యొక్క రెండవ రాకడలో ఆ పురుగులపై శక్తిని కలిగి ఉన్న క్రొత్త నిబంధన పరిశుద్ధులు కూడా పునరుద్ధానము చెందుతారు. ఎవరి యొద్దకైతే దేవుని యొక్క వాక్యము వచ్చినదో అట్టి ఆ ప్రవక్తలు ఆ పునరుద్ధాన ఉదయమున ఆయనతో కూడా పునరుద్ధానము చెందారు, మరియు క్రీస్తియేసు నందున్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క పునరుద్ధానములో ఆయనతో కూడా వస్తారు అనే దేవుని వాగ్దానము ఉండగా వారి ఎముకలపై దేవుని యొక్క పురుగొల్పే శక్తితో వారు వస్తారు. మనము రోగుల మీద చేతులుంచడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మనము ఒకరినొకరు ప్రేమించడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మనము సహోదరులము మరియు సహోదరిలమై ఉన్నాము. మనము దేవుని వాక్యము చేత సరిదిద్దబడుతున్నాము గనక మనము ఒకరినొకరము ద్వేషించుకోకూడదు. మనము ఒకరినొకరము ప్రేమించవలసి ఉన్నాము, మరియు ఒకరి పట్ల ఒకరము గౌరవము కలిగి ఉండవలసి ఉన్నాము. మీకు తెలుసా, మీరు ఆ విధంగా చేయనట్లయితే అది మీకు సహాయకరంగా ఉండదు. సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్న ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు. అతడు ఇప్పుడు ఈ సంగమునకు వస్తుంటాడు. ఆ వ్యక్తి నమ్ముతాడు. ఆ అబ్బాయి తన చెవిలో క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉన్నాడు, మరియు అతడు దాని గురించి ఏమీ చెప్పలేదు. అతడక్కడ ఇంటి దగ్గర పనిచేస్తున్నాడు. నేను అతనితో ఒకసారి వేటయాత్రకు వెళ్లాను. అక్కడున్న మోస్లీ సహోదరులతో మరియు ఇక్కడున్న సహోదరుడు డాసన్ తో వెళ్లాము. సహోదరుడు విలియం యొక్క కుమారునితో కలిసి మేమక్కడ వేటాడుతూ ఉన్నాము, మరియు నేను అనుకోకుండా అతని చెవిని చూడటం జరిగినది. మరియు అతని చెవి మొత్తం ఉబ్బిపోయి ఉండటాన్ని నేను చూశాను. మరియు నేను ఇట్లన్నాను, డానువన్, విషయం ఏమిటి, ఆ చెవికి ఏమైంది? అతడు ఇట్లు చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, అది చాలా కాలంగా ఉన్నది, నాకు తెలియదు. నేను కేవలం అక్కడ అతని చెయ్యి పట్టుకున్నాను. అతని చెవిపై పెద్ద క్యాన్సర్ ఉన్నది. ఒక్క మాట కూడా పలకలేదు. కేవలం చెయ్యి పట్టుకుని మరియు నా సహోదరుడా అని అనుకున్నానంతే. ఆ తర్వాత 1 లేదా 2 రోజులలో దానికి సంబంధించిన ఒక్క మచ్చ కూడా అక్కడ లేదు. అది పరలోకపు దేవుని పట్ల అతనికున్న గౌరవం. ఆయన యొక్క పురుగొల్పే శక్తి ఆ క్యాన్సర్ ను చంపివేసినది, మరియు అక్కడున్న డాన్వన్ వర్డ్స్ ప్రాణాన్ని కాపాడినది. అది నిజము. ఈ కార్యములు ఏమిటి? ఇక్కడ ఫినిక్స్ లోని ప్రజలారా, ఇటు చూడండి. దీనిని నమ్మిన ప్రజలైన మిమ్మల్ని చూసుకోండి. దీనిని కలిగి ఉండి మీపై చేతులుంచే ప్రజలను చూడండి. ఏమి జరుగుతుందో గమనించండి. అది పురుగొల్పే శక్తి అయి ఉన్నది. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు ఆ పురుగొల్పే శక్తి పక్షిరాజు నుండి పక్షిరాజుకై ఉండగా ఏదో జరగబోతున్నది. ఇప్పుడు ఒక పక్షిరాజు నుండి పీతిరి గద్దకైతే పనిచేయదు. పక్షిరాజు నుండి పక్షిరాజుకైతే అది కోళ్ల దొడ్డి నుండి లేచి పరలోక స్థలములలోకి ఎగిరిపోతుంది. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. వారు ఇరువురు నమ్ముతున్నప్పుడై ఉన్నది. దేవుని యొక్క అదే పురుగొల్పు శక్తి ఈ ఇద్దరు ప్రవక్తలలో, అనగా ఏలియా మరియు ఎలీషాలో ప్రదర్శించబడటాన్ని చూడండి, గమనించండి. ఒకే పదము. వాటిలో ఒకటి కొనిపోబడతాము, మరొకటి కొనిపోబడ్డాడు. కొనిపోబడతాము మరియు కొనిపోబడ్డాడు. చూశారా, అతడు కొనిపోబడ్డాడు, మనము కొనిపోబడతాము, వారి యొద్దకు కొనిపోబడతాము, ఆకాశములో వారిని కలుసుకుంటాము, ఆకాశములో వారిని కలుసుకోవడానికి కొనిపోబడతాము. గమనించండి, ఒక పక్షి దానినది సమతుల్యం చేసుకోవడానికి రెండు రెక్కలను కలిగి ఉండవలసి ఉన్నది, అది సరియేనా? ఏలియా రూపాంతరపు రెక్క అయి ఉన్నాడు, ఏలియా ఎలీషా ఒక పునరుద్ధానపు రెక్క అయి ఉన్నాడు. చూశారా, వారిద్దరూ కలిసి సజీవులైన పరిశుద్ధులను మరియు వెళ్లిపోయిన పరిశుద్ధులను సూచిస్తున్నారు. గుర్తుంచుకోండి, తెరలను దాటి చూడగలుగునట్లు పురుగొల్పబడ్డారు. తెరను దాటి మరియు ఈ కాలమును చూసేటట్లు ఈ ప్రజలు అక్కడ ఏ విధంగా పురుగొల్పబడ్డారు కదా, ఆ ప్రవక్తలు పురుగొల్పబడ్డారు. పౌలును చూడండి, అంత్య దినములలో ఈ ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తూ తమను తాము క్రైస్తవులని పిలుచుకుంటారో చెప్పాడు. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, పూర్తిగా పురుగొల్పే శక్తితో నిండి ఉన్నాడు. అది జరగడాన్ని ముందుగానే చూశాడు. మనము దానిని నమ్ముతున్నాము కదా, అతడు పురుగొల్పే శక్తిని పొందుకున్నాడు. ఈనాడు పురుగొల్పే శక్తిని చూడండి, ఒక్క సంఘటన కూడా తప్పిపోకుండా జరగబోవు సంగతులను ముందుగానే తెలియజేస్తున్నది. అది ఒక్కసారైనా తప్పిపోదు. పురుగొల్పే శక్తి ఒక మనిషిని శక్తి కాదు, దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి ఈస్టర్ యొక్క సంగ్రహ హక్కు పత్రము, ఆయనతో కూడా మనము ఇదివరకే పురుగొల్పబడ్డామని మనకు హామీ ఇచ్చుటకు పునరుత్థానుడైన యేసు ఆ సంగ్రహ హక్కు పత్రమును వెనకకు పంపించాడు. గమనించండి, ఇక్కడున్న బిజినెస్ మెన్ వారు ప్రచురించినట్టి కాలమనే తెరను దాటి చూచుట అనే ఆ చిన్న పుస్తకం మీకు గుర్తున్నదా? మరియు నేను వృద్ధుడనవుతున్నాను, నా దినములు తరిగిపోతున్నాయని ఎరిగి ఉన్నాను. మరియు నేను చాలా కొద్దిసేపటి క్రితం ఆ స్త్రీలు పాడినటువంటి ఆ చిన్న పాటను నేను వింటూ ఉంటాను. ఇప్పటికీ దాదాపు 18-20 సంవత్సరాలుగా అది నా వద్ద ఉన్నది. ప్రభువా, నేను దాని గురించి మాట్లాడగోరుతున్నాను అనే పాట అది. పిదప బయటకు వెళ్లి మరియు ప్రార్థించుకుంటాను. పిదప, ఆ పురుగొల్పే శక్తి వస్తుంది, నేను విశ్రాంతి పొందుతాను. నేను పైకి చూసి మరియు ఆ సుదూరాన చూడు అని అనుకుంటాను. ఆ ఉదయం నేను ఆవలినకు కొనిపోబడటం నాకు గుర్తున్నది. మరియు ఆ వెనుక కూర్చుని ఉన్న నా భార్య నాతో అదే మంచం మీద పడుకుని ఉన్నది. నాకు మెలకువ వచ్చినది మరియు నేను చూశాను. మరియు ఆమె అక్కడ నిద్రపోతూ ఉన్నది. నేను ఇట్లా అనుకున్నాను, నీవు గనక ప్రభు కొరకు ఏదైనా చేయబోతున్నట్లయితే అబ్బాయి, నీవు త్వరపడటం మంచిది. నీకు 50 సంవత్సరాలు దాటాయి. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను కొనిపోయినది మరియు నేనక్కడ చూశాను. నేనొక సువార్త సేవకుడనయ్యుండి ఈ పవిత్రమైన గ్రంథము ఇక్కడ ఉండగా నేను ఈ బల్ల వద్ద నిలబడటం ఎంత వాస్తవమో అంతే ఖచ్చితంగా నేను ఆ పరిశుద్ధులను చూశాను. నెరవేరనటువంటి దేనినైనా ప్రభు నామములో నేను మీకు ఎన్నడైనా చెప్పానా? నేను చెప్పి ఉంటే మీరు దాని గురించి నాకు చెప్పాలని నేను కోరుతున్నాను. వేదిక మీద ప్రతిసారి అది పరిపూర్ణంగా జరగలేదా? ప్రతిసారి సరిగ్గా ఆయన చెప్పినట్లే అది జరిగినదా? ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. నేనక్కడ నిలబడి కాలమునకు ఆవలిన చూశాను. వేలకు వేల మంది రావడాన్ని నేను చూశాను. యవన పురుషులు మరియు యవన స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేస్తూ నన్ను కౌగిలించుకుంటున్నారు. నేను వెనకకు చూసి మరియు నేను మంచం మీద పడుకుని ఉండటాన్ని చూసుకున్నాను. ఓ ప్రభువు నన్ను కాలమనే తెరను దాటి చూడనిచ్చాడు. అదేమిటి? అది మనల్ని కొనిపోవునట్టి పురుగొల్పే శక్తి అయి ఉన్నది. ఆ గొప్ప పురుగొల్పే శక్తి, ఆ పురుగొల్పే శక్తి ఈ అంత్య దినములలో వచ్చినది. సరిగ్గా ఇప్పుడు నేను అరిజోనాలో ఉండటానికి కారణం అదే అయి ఉన్నది. సరిగ్గా ఈ వేదిక మీద నుండే నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పడాన్ని ఫీనిక్స్ లో సరిగ్గా ఇక్కడ నిలబడి విన్నవారు అనేకులు సరిగ్గా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అది ఎంతమందికి గుర్తున్నది? ఇప్పుడు వెళ్ళు, ఒకటి జరగబోచున్నది. 7 దూతలు రావడాన్ని నేను చూశాను. 27 మైళ్ల ఎత్తులో 30 మైళ్ల వెడల్పుతో అది పొగమంచువలే ఈ పైన తేలియాడగా లైఫ్ మ్యాగజిన్ దానిని ప్రచురించలేదా? ఫ్రెడ్ సాత్మెన్ ఇంకా ఈ ఇతరులు జీన్ నార్మన్ ఆ వెనుక కూర్చుని ఉన్నవారు అక్కడ లేరా? సరిగ్గా అక్కడ ఆ పర్వతం మీద ఆ 7 దూతలు ప్రత్యక్షమైనప్పుడు వారు సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నారు. కొన్ని మైళ్ల వరకు అది ఆ కొండలను ఆ విధంగా కుదిపివేసినది. అక్కడ 7 దూతలు నిలబడ్డారు మరియు చేతిలో ఒక ఖడ్గం వేసి ఇంటికి వెళ్లి మరియు ఇవ్వబడిన ఈ 7 ముద్రలను తెరువుము అని చెప్పాడు. మరియు ఇదిగో అవి ఇక్కడ ఉన్నాయి. వివాహము మరియు పరిత్యాగమును గూర్చిన నిజమైన మర్మము మరియు సర్ప సంతానము మరియు ఇంకా వేటి గురించి అయితే వాదనలు జరుగుతున్నాయో అట్టి ఈ సంగతులన్నీ బయలుపరచబడినవి. అవి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నవి. అది ఏమిటి? గురిగలిపే శక్తి సంగములోనికి వస్తూ మనము సమీపిస్తున్న ఈ ఘడియ కొరకు ఆమెను సిద్ధపరచడమై ఉన్నది. పురుగొల్పే శక్తి, ఓ దేవా, దానిని పొందుకోవడానికి మాకు సహాయము చేయము, దానిని నమ్మడానికి మాకు సహాయము చేయము. చూశారా, ఎలాగైనా అది మీకు ఏమైనా మేలు చేస్తుందా లేదా అనేది మీరు దాని పట్ల కలిగి ఉండే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. చూశారా, మీరు దానిని నమ్మవలసి ఉన్నారు. మీరు దానిని నమ్మకపోతే అది మీకు రవ్వంతైనా సహాయపడదు. వృద్ధుడైన సమయలు అక్కడ ఆ ప్రజల ఎదుట నిలబడి మరియు ఏ విధంగా ఇట్లా అన్నాడు కదా, ప్రభు నామములో నేను మీకు చెప్పినదేదైనా ఎక్కడైనా జరగకుండా పోయినదా? బ్రతకడానికి నేను ఎన్నడైనా మీ డబ్బు కోసం అర్థించానా? లేదు. కానీ ఎలాగైనా మాకు రాజు కావాలి. ఈనాడు సంఘము ఆ విధంగానే ఉన్నది. వారికి వారి సొంత ఆలోచనలు కావాలి. మీరు చెప్పేదానిని వారు కొంచెమైనా ఆలకించరు. వారు పట్టించుకోకుండా అలాగే కొనసాగుతుంటారు. సరే, అది కేవలం పురుగెలిపే శక్తి అక్కడ లేదని చూపిస్తుంది. ఓ, మీరు మంచిది, నేను భాషలలో మాట్లాడాను, నేను ఎగిరి మరియు కేకలు వేశాను అని అంటారు. అది మంచిదే. కానీ ఆ పురుగెలిపే శక్తి గనక అక్కడ ఉంటే మీరు గుర్తిస్తారు. ఆ చిన్న పక్షిరాజు పిల్లవలే ఉన్నది. అది దాని తల్లి అయి ఉన్నది. అది వాక్యమై ఉన్నది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. దేవుడు వాగ్దానం చేసినది అదే అయి ఉన్నది. ముందుగా చెప్పబడినది అదే అయి ఉన్నది. సంభవించినది సరిగ్గా అదే అయి ఉన్నది. మనము ఎటువంటి సందేహపు ఛాయ అయినా లేకుండా సంభావ్యముగా సరిగ్గా ఇప్పుడు పునరుత్థానములో ఉన్నాము. ఆకాశములోకి కొనిపోబడుటకు పరిశుద్ధులు సిద్ధపడుతున్నారు. అయితే యేసు ఈ పురుగెలిపే శక్తితో ఎంతగానో నింపబడి ఇట్లన్నాడు, దీనిని నిర్మించడానికి 40 సంవత్సరాలు పట్టిందని మీరు అనుకుంటున్నా, ఈ ఆలయమును మీరు పడగొట్టగలిగితే 3 రోజుల్లో నేను దానిని లేపుతాను. ఎందుకని? ఎందుకని యేసు దానిని చెప్పగలిగాడు? మిమ్మల్ని అడగగోరుతున్నాను, ఎందుకని యేసు అటువంటి ఒక విషయాన్ని చెప్పగలిగాడు? అది ఆయనే అని ఆయనకు తెలుసు. ఆమేన్. నేను దానిని మీలో నిలిచిపోయేటట్లు చేయగలిగితే బాగుండునని నేను కోరుతున్నాను. ఆయన ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు అక్కడ ఆయన గురించి రాసిన ప్రతి మాటను ఆయన దానిని నెరవేర్చాడని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు పలికినది ఆయన గురించేనని ఆయన ఎరిగి ఉన్నాడు. బైబిల్ పలుకుచున్నది మీ గురించేనని మీకు తెలుసా? క్రీస్తులో మీ స్థానమేమిటో మీకు తెలుసా? మీరు క్రీస్తులో ఉన్నట్లయితే మీరు ఒక నూతన సృష్టి అయి ఉన్నారు. ఈ వాక్యము మీకు అనుదిన జీవితము వలనే ఉన్నదని మీకు తెలుసా? ఏంటి? నిశ్చయముగా అది మీదే. మీరు ఒక పక్షిరాజై ఉన్నారు. అది మీ ఆహారమై ఉన్నది. దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన దానిని చేస్తాడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన దానిని చేస్తాడని ప్రవచించబడినది. ఆ కారణము చేతనే నేను ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నేను నా పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అని దావీదు చెప్పాడు గనకనే ఈ ఆలయమును పడగొట్టండి, 3 రోజులలో నేను దానిని లేపుతాను అని చెప్పడానికి ఆయన భయపడలేదు. ఆయన శరీరంలోని ఒక్క కణము కూడా కుళ్ళిపోదని ఆయనకు తెలుసు. సాధారణంగా అది 72 గంటలలో కుళ్లిపోతుంది. ఆయన ఇట్లన్నాడు, ఈ ఆలయమును పడగొట్టండి, ఆ 3 దినములలో నేను మరలా దానిని లేపుతాను. ఎందుకని? ప్రతి వాక్యాన్ని పురుగొల్పినటువంటి ఆ పురుగొల్పే శక్తితో ఆయన పూర్తిగా నిండి ఉన్నాడు. ఆయన వెనుకకు తిరిగి మరియు ఆయన గురించి దేవుడు వ్రాసిన ప్రతి మాటను మరియు ప్రవక్తలు వ్రాసిన దానిని తాను నెరవేర్చాడని చూశాడు. అది కూడా నెరవేర్చబడుతుందని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటకు దానికి మీ ఆత్మ ఆమేన్ చెప్పిందా? ఒక విశ్వాసిగా అది మీ జీవితంలో నెరవేర్చబడినదా? మీరు ఏదో ఒక విషయంలో వెనుకకు తగ్గి సరి నా సంఘము దానికి భిన్నంగా బోధిస్తుంది అని చెప్తారా? అలాగైతే డేగా జాగ్రత్త. గమనించండి, పక్షిరాజులు నమ్ముతారు. వారికి ఎటువంటి ప్రశ్న లేదు, వారు దానిని నమ్ముతారు. గమనించండి, ఇప్పుడు వాక్యము దానిని చెప్పినది గనక అది జరుగుతుందని ఆయనకు తెలుసు. మరియు ఆయన గురించి వ్రాయబడిన ప్రతి మాట నెరవేరవలసి ఉన్నది. అది దేవుని యొక్క శక్తి చేత వ్రాయబడినదని, ఆయన ఆ విధంగా చేస్తాడని ప్రవచించినట్టి పరిశుద్ధ ప్రవక్తల చేత వ్రాయబడిందని ఆయనకు తెలుసు. మరియు ప్రవచనము ఎన్నడూ విఫలమవ్వదు. అది విఫలమవ్వజాలదు. దేవుని యొక్క వాక్యము విఫలము కానేరదు. మరియు ఈ విధంగా వ్రాయబడినది ఆత్మ ద్వారా. మరియు ఇప్పుడు కూడా యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ అది మీ అందు, అనగా మీ శరీరమందు నివసించినట్లయితే అది మర్త్యమైన మీ శరీరమును కూడా పురుగొల్పుతుంది. అప్పుడు దానిని తుపాకీతో పేల్చండి, దానిని కాల్చండి, మీకిష్టం వచ్చినట్లు చేయండి, దానిని ఎగతాళి చేయండి, దానిని చీల్చివేయండి, దానిని త్రోసివేయండి, మీరు కోరినట్లు చేయండి. అయితే దేవుడు దానిని పైకి లేపుతాడు. ఏలయనగా ఆయన దానిని చేస్తానని ఆయన చెప్పాడు. మరియు ఆ వాగ్దానము తన లోపల కలిగి ఉన్న ప్రతి దేవుని పరిశుద్ధుడు అది సత్యమని ఎరిగి ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, భయపడవద్దు. మనము ఇదివరకే ఈస్టర్లో ఉన్నాము. మనము ముగించడానికి ముందు ఇప్పుడు రూపాంతరమును చూడండి. రూపాంతరము చెందడము. అక్కడ రూపాంతరములో మనందరికీ ప్రాతినిధ్యం వహించబడినది. ఈనాడు మనమేమి చూస్తున్నామో గమనించండి. ఈ రోజు సరిగ్గా మనమేమి చూస్తున్నామో గమనించండి. దేవుని యొక్క పురుగొల్పే శక్తిని చూస్తున్నాము. మనమందరము అక్కడ ఉండి ఉన్నాము. మోషేలో ప్రాతినిధ్యం వహించబడి చనిపోయిన పరిశుద్ధులు అక్కడున్నారు. అక్కడ పునరుత్థానము ఉన్నది. మరియు మహిమపరచబడిన యేసుక్రీస్తు ఉన్నాడు. మోషే, ఏలియా మరియు యేసు అందరూ ఆ పర్వతం మీద నిలబడ్డారు. మరణించిన పరిశుద్ధులు, ఎత్తబడిన పరిశుద్ధులు ఉన్నారు. మరియు యేసు మహిమపరచబడ్డాడు. ఓ మై, మంచిది. మీరు ఇట్లంటారు, ఒక వ్యక్తి ఇలా చెప్పడాన్ని నేను విన్నాను. వారు ఇట్లంటారు, మీరు ఏంటి, మీరు గనక ఇటువంటి శక్తిని కలిగి ఉన్నట్లయితే మీరు బయటకు వెళ్లి మరియు మీరు అసలు ఏమి చేయగలరనే దానిని ప్రజలకు చెప్పవలసి ఉన్నారు. అటువంటి ఒక విషయాన్ని చెప్పడం అనేది ఒక నిజమైన క్రైస్తవునికి దూరమగుడుగాక. చూశారా, నిశ్చయముగా మనకు ఎటువంటి శక్తి ఉందని మనం చెప్పుకోవడం లేదు. అయితే మనం ఒక విషయాన్ని చేస్తాము, వారు ఈ శక్తి అంతటిని వారిపై కలిగి ఉండి వారు చుట్టూ చూసినప్పుడు వారు యేసుని మాత్రమే చూశారు. మరియు అసలైన నిజమైన విశ్వాసి తాను ఒక సంఘశాఖను సమర్థిస్తున్నాడా లేదా అనేది లెక్క చేయడు, లేదా అటువంటి దేని గురించి పట్టించుకోడు. అతడు కేవలం ఒకే ఒకటి కోరుకుంటాడు, అది మీరు మహిమపరచబడిన క్రీస్తును చూడటమే అయ్యున్నది. అదే అతనికి లెక్కలోనికి వస్తుంది. ఒక నిజమైన సత్యమైన రూపాంతర పర్వతపు అనుభవము యేసుక్రీస్తును మాత్రమే మహిమపరుస్తుంది. అది మోషేను మహిమపరచలేదు, ఏలియాను మహిమపరచలేదు, స్వయంగా వారిని కూడా మహిమపరచలేదు, మరి దేనిని మహిమపరచలేదు. అయితే వారు మహిమపరచబడిన క్రీస్తును చూశారు. మరియు ఏ నిజ విశ్వాసి అయినా అతని హృదయంలో అదే ఉంటుంది, యేసుక్రీస్తును మహిమపరచాలనే ఉంటుంది. ప్రజలు దానిని చూసేటట్లు చేయడానికే అతడు ప్రయత్నిస్తుంటాడు. సరే, మీరు వచ్చి మా గుంపులో చేరితే చాలు, మీరు వచ్చి దీనిని లేదా దానిని చేస్తే చాలు అని చెప్పడం కాదు. ఓ, అలా చేయకండి, అలా చేయకండి. దేవుని వాక్యమైన క్రీస్తు మహిమపరచబడి మరియు ఈ గొప్ప పునరుత్థానపు గడియలో ఈ దినపు వాగ్దానమును నెరవేర్చడాన్ని చూడండి, గమనించండి. మరియు మనము ఆయనతో కూడా ఉన్నామని, ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకలో ఎముకయ్యి ఉన్నామని తెలుసుకున్నట్టుకు అది వారికి ఆనందాన్ని కలగజేస్తుంది. ఎటువంటి ఒక ఆనందము! ఒక నిజమైన విశ్వాసి దాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. వారు ఒక సంఘ శాఖను లెక్క చేయరు, వారు ఒక సంఘ సంస్థను లెక్క చేయరు, వారు ఇతర స్త్రీలు ఏమనుకుంటారో లెక్క చేయరు, వారు పట్టించుకోరు, నిశ్చయముగా పట్టించుకోరు. వారు ఈ ఇతర స్త్రీలు చేసే కార్యములను చేయరు, ఈ పురుషులు ఆ కార్యములను చేయరు. వారు ఏదో ఒక సంఘ సంస్థకు వ్రేలాడుతూ ఒక చంటి బిడ్డ వలె దాని వెంట తిరగరు, వెలివేయబడకుండా ఉండేటట్లు ప్రవర్తించరు, తమ పొట్ట నింపుకోవడానికి డబ్బు దొరకదేమోనని భయపడరు. వారు అటువంటి సంగతుల గురించి పట్టించుకోరు. అవన్నీ వారికి పనికిరాని విషయాలై ఉన్నవి. ఒకే ఒక్క హృదయవాంఛ ఉన్నది, మరది యేసుక్రీస్తు మహిమపరచబడటాన్ని చూడాలని అయినది. వారి ప్రవర్తన దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకే తప్ప మరి దేని కొరకు అయ్యుండకూడదు. మరియు యేసు ఏమైనాడు? వాక్యమైనాడు. అది నిజమేనా? ఇప్పుడు గమనించండి. మరియు ఆయన యొక్క అదే నిర్ధారించబడిన విధానము ఆయన యొక్క పునరుత్థానమును రుజువు చేయడాన్ని చూస్తున్నాము. ఇప్పుడు అది ఏమిటి? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని ఆయన చెప్పినట్టి ఆయన యొక్క వాగ్దాన వాక్యము మీ జీవితంలో కనబడటం ద్వారా ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడని రుజువు చేయబడుటయ్యి ఉన్నది. దేశంలోని ప్రతి తలుపు నాకు మూసివేయబడినా నేను లెక్క చేయను. అది నేను చెప్పినట్లుగా ఈ మధ్యనే నాకు 56 ఏండ్లు వచ్చాయి. నేను ఏ క్షణమైనా చనిపోవచ్చు. నేను గుండెపోటు వచ్చే వయసులో ఉన్నాను. ఈ ఇతరమైనవన్నీ మరియు ప్రతిదీ రాగల వయసులో నేను ఉన్నాను. సరే, ఏమి వ్యత్యాసమున్నది? నేను ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు అది నాకు ఎటువంటి వ్యత్యాసమును కలిగించలేదు. ఇప్పుడును అది ఎటువంటి వ్యత్యాసము కలిగించదు. నా సంఖ్య ఎప్పుడు పిలువబడుతుందో మరియు నా కార్డు అల్మిరాలో నుండి ఎప్పుడు తీయబడుతుందో ఎటువంటి వ్యత్యాసము కలిగించదు. అసలు నేను భూమి మీద జీవించాను అనే విషయం కూడా ఎవరికీ తెలియకపోయినా నేను లెక్క చేయను. అది నాకు ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. నేను భూమి మీద ఇక్కడ జీవించానని చెప్పడానికి వారు ఎటువంటి పెద్ద స్మారక చిహ్నాలను మరియు పెద్ద భవనాలను కట్టాల్సిన అవసరం లేదు. వారు ఒకే ఒక్క విషయాన్ని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అది యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని తెలుసుకోవడమై ఉన్నది. మరియు నేను నా హృదయంలో ఆయన యొక్క సంగ్రహ హక్కు పత్రాన్ని కలిగి ఉన్నాను. మరియు నాకు తెలుసు, ఏదో ఒక రోజు ఏదేమైనా పర్వాలేదు, నేను సముద్రంలో ముంచివేయబడవచ్చును, నేను ఆఫ్రికాలో చంపబడవచ్చును, నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ నాకు ఒక్క విషయం తెలుసు, నేను సంగ్రహ హక్కు పత్రమును కలిగి ఉన్నాను. హల్లెలూయా. ప్రతి తలుపు మూసివేయబడవచ్చును. అది నాకు రవ్వంతైనా వ్యత్యాసము కలిగించదు. నేను ఎవరో ఒక మనిషిని లేదా ఏదో ఒక సంఘ సంస్థను లేదా స్వయంగా నన్నైనా లేదా ఏ గుంపునైనా లేదా మరి దేనినైనా మహిమపరచడానికి ప్రయత్నించడం లేదు. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడని మరియు ఆయన యొక్క ఆత్మ సజీవంగా ఉన్నదని ప్రజలు చూడాలని నేను కోరుతున్నాను. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. భయపడకుము, నేను మృతుడనైతిని గాని నిరంతరము సజీవుడనై ఉన్నాను అని యేసు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఏలయనగా ఇప్పుడు మనము ఆయన ద్వారా విమోచించబడ్డాము మరియు ఆయనతో కూడా లేచియున్నాము. మరియు ఇప్పుడు ఆయన యందు పరలోక స్థలములలో కూర్చుంటాము కాదు, కూర్చుని ఉన్నాము. ఇప్పుడు మనము ఈ ఆత్మను మన యందు కలిగి ఉన్నప్పుడు, ఈ సంగ్రహ హక్కు పత్రమును కలిగి ఉన్నప్పుడు సందేహములన్నీ కొట్టివేయబడినవని అది చూపిస్తుంది. ఏమిటి? క్రీస్తు జీవిస్తాడు. నేను జీవించడం కాదు, నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తాడు. మీరు జీవించడం కాదు, కానీ క్రీస్తే మీ యందు జీవిస్తాడు. ఎందుకనగా ఆయన యొక్క సజీవ వాక్యము మీలో జీవిస్తుంది. మీ మెథడిస్టు మరియు బ్యాప్టిస్టు మరియు పెంతుకోస్తు ఆలోచనలు మిగతా ప్రతి దాని యొక్క బాకీలన్నీ కొట్టివేయబడ్డాయని చూపిస్తూ అది జీవిస్తుంది. మరియు యేసుక్రీస్తు రూపాంతర పర్వతం మీద వలె ఉన్నది. ఆ ప్రవక్తలందరూ మరియు మిగతావన్నీ ముగిసిపోయినవి. లూథరు మెథడిస్టు ప్రెస్బిటేరియన్ యొక్క దినములన్నీ అవి సరియే. కాని ఈయన నా ప్రియకుమారుడు, మీరు ఈయన మాట వినుడి. ఆయన ఈ గడియ యొక్క వాక్యమై ఉన్నాడు. ఇది ముద్రల యొక్క గడియ అయి ఉన్నది. మరి ఆ వెనుకనున్న మర్మములన్నీ, ఇన్ని సంవత్సరాలుగా దాచబడినవన్నీ, మరియు కాలమనే ఆ గొప్ప పిరమిడు తలరాయికి తగినట్టుగా చెక్కబడినది. దావీదు నక్షత్రము దాని స్థానములో స్థిరపడే విధంగా అది రూపుదిద్దబడినది. మరియు జీవము గల దేవుని యొక్క గొప్ప సంఘము పక్షిరాజు రెక్కల వలె పైకి లేపబడి సుదూరాన్న మహిమలోనికి కొనిపోబడుతుంది. అవును, అది ఇప్పుడే మన శరీరంలోనే అయ్యున్నది. క్రొత్త భాషలు మాట్లాడటంతో, ప్రవచించడంతో, జరగబో వాటిని ముందుగా చూడటంతో, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందడంతో అయ్యున్నది. లోకము మరియు లోక సంగతులన్నీ చచ్చిపోయినవి. మనము మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము, మరియు మనము ఆ శక్తిని కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆ పునరుత్థాన ఉదయమున మరణపు ముద్రలు బ్రద్దలు చేయబడినప్పుడు మనము తిరిగి లేచదము. హల్లెలూయా. మనము తిరిగి లేచదము. ఆమేన్. దానిని చేయకుండా మనల్ని ఆపడానికి పాతాళములోని దయ్యాలన్నీ కూడా సరిపోవు. మనము ఈ గడియ కొరకు దేవుని చేత ముందుగా నియమించబడ్డాము. దేవుని యొక్క వాక్యము నేరుగా మనలో నుండి దానిని అది ప్రత్యక్షపరచుకుంటున్నది. మరియు దేవుని యొక్క వాగ్దాన వాక్యము చేత మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము. నేను లేవకుండా పాతాళములోని ఒక్క దయ్యము కూడా నన్ను ఆపలేదు. ఆ ఉదయమున వాడు నాకు ఒక్క ద్వారమును కూడా మూయలేడు. ముద్రలు బ్రద్దలు చేయబడినవి. హల్లెలూయా. నేను స్వతంత్రుడను. నేను ఒక పక్షిరాజును. నేనిక ఎంత మాత్రము ఒక పంజరములో లేను. అయితే నేను స్వతంత్రుడనై ఉన్నాను. నేను మృతులలో నుండి లేచాను. యేసుక్రీస్తు యొక్క నూతన జీవములోనికి లేచాను. నేను మాత్రమే కాదు గాని ఆ దేవుని ఆత్మతో నింపబడి ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి స్త్రీ పురుషుడు, అమ్మాయి లేదా అబ్బాయి, క్రీస్తులో ఒక నూతన సృష్టి అయి ఉన్నారు. మరియు మీరు ఒక పక్షిరాజై ఉన్నారు. ఈ దినమున మనము సజీవులమై ఉండి మరియు పునరుత్థానమును ఎన్నటెన్నటికీ ఆనందిస్తున్నాము. ఆయన జీవించుచున్నాడు గనుక మనము కూడా జీవించుచున్నాము. మరియు మనల్ని జీవింపజేస్తూ ఆయన మనలో జీవిస్తున్నాడు. మరియు ఆయనను మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో నివసిస్తూ ఆ నిత్యమైన ఈస్టరున మర్త్యమైన మన శరీరములను పురుగొల్పుతుంది. దేవునికి మహిమ. ఓ ప్రపంచాన్ని తీసుకోండి, మీకు కావలసిన దేనినైనా తీసుకోండి, కానీ నాకు యేసుని ఇవ్వండి. ఆమేన్. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయనే నా ప్రపంచమయ్యున్నాడు. మరియు మీరు ఆయనలో భాగమయ్యున్నారు గనక నేను మీలో భాగమయ్యున్నాను, మరియు మీరు నాలో భాగమయ్యున్నారు, మరియు మనము కలిసి ఆయనలో భాగమయ్యున్నాము. ఓ క్రైస్తవుడా, మనమసలు ఎటువంటి అవకాశమును కలిగి ఉంటున్నామో తెలుసా? పరిశుద్ధుడైన పౌలు ఎన్నడూ కలగననటువంటి అవకాశములను మనము కలిగి ఉన్నాము. హానోకు మరియు ఏలియా మరియు వారందరూ ఎన్నడూ కలిగి లేనటువంటి అవకాశములను మనము కలిగి ఉన్నాము. ఇప్పుడు మనము కలిగి ఉంటున్న అవకాశములు అటువంటివి. మరియు బయట ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న గొర్రె పిల్ల ఉన్నది, మరియు అది మందలోనికి వచ్చే వరకు ఆయన తృప్తి చెందడు. దేవుని సహాయం ద్వారా మరియు ఒక దర్శనము ద్వారా మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దాని ద్వారా నేను మరలా ఆ సముద్రాన్ని దాటి వెళ్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఆ ఆఖరి చిన్న గొర్రె పిల్ల అక్కడ ఒక నల్ల జాతికి చెందినది కావచ్చును. వారికి అసలు ఒక అంతరాత్మ ఉందని కూడా వారు తలంచకపోవచ్చును. కాని దేవునికి భిన్నంగా తెలుసు. అది ఎక్కడున్నా గాని దానిని కనుగొనడానికి నా జీవితంలోని చివరి దినము వరకు కూడా నేను వెతుకుతాను. ఈ కఠినమైన విషయాలను చెప్పడం ద్వారా నేను ఎవరిని ఎన్నడూ అభ్యంతరపరచలేదని ఆశపడుతున్నాను. మీరు సంఘానికి వెళ్లకూడదని నేను కోరుతున్నట్లు కాదు. నిశ్చయంగా మీరు సంఘానికి వెళ్లాలని నేను కోరుతున్నాను. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో అక్కడికి మీరు వెళ్ళండి, కాని కేవలం దానినే మీ నిరీక్షణగా చేసుకోకండి. మంచిది, నేను దీనికి చెంది ఉన్నాను, లేదా నేను దానికి చెంది ఉన్నాను అని చెప్పకండి. ఓ సహోదరుడా, సహోదరి, క్రీస్తుకు చెంది ఉండండి. సంఘానికి వెళ్ళండి, కానీ క్రీస్తుకు చెంది ఉండండి. ఆమేన్. ఆ సంభావ్యత అది గనుక మీలో లేనట్లయితే సరిగ్గా ఇప్పుడే అది మిమ్మల్ని జీవమునకు పురుగొల్పునుగాక. ఇప్పుడు మీరు దానిని స్వీకరించరా? ఈ గది పూర్తిగా దానితో నిండి ఉన్నది. నేను దానిని నా మీదంతా అనుభూతి చెందుతున్నాను. అది ఇక్కడ ఉన్నదని నాకు తెలుసు. ఆ దేవుని యొక్క శక్తి, దర్శనములను చూసే ఆ గొప్ప దీర్ఘదర్శి, ఎన్నడూ తప్పిపోని సంగతులని చెప్పే ఆ గొప్ప భవిష్యత్ వక్త ఎవరు పలికినప్పుడు ఏ మనుషుడును కాదు అని చెప్పలేడు. అట్టి ఆ గొప్ప ఆయన ఎవరు తెలిస్తే మరెవ్వరు మూసివేయలేరు. అట్టి ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. మృతుడైన వాడు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు, మరియు సజీవుడయుండి ఈనాడు ఇక్కడ ఫీనిక్స్ లో నూతనముగా జన్మించిన పుష్పముల మధ్యన నడుస్తున్నాడు. ఈ ఈస్టర్ ఉదయమున ప్రతి లిల్లీ యొక్క బుగ్గ మీద, ప్రతి గులాబీ యొక్క బుగ్గ మీద మంచు యొక్క కన్నీటి బిందువులు పడి ఉన్నవనటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఎందుకు? అది ఆ భూమిలో నుండి పైకి తీసుకురాబడినదని, మరియు ఇంకొక చోట ఒక నిత్యమైన పుష్పము వికసించుచున్నదని దానికి తెలుసు. ఏదో ఒక రోజు అది దాని స్థానమును తీసుకుంటుంది. అది నిజము. మన బుగ్గల మీదుగా ఆనంద బాష్పములు పారుతాయనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అదే రూపాంతరపరిచే శక్తి మన జీవితాలలోకి వస్తూ మరియు మనల్ని నింపడాన్ని మనము అనుభూతి చెందుతుండగా మన హృదయములు వణుకుతూ కుదిపివేయబడటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. చివరికి అది మనల్ని పరలోకము నుండి వచ్చే ఒక భాషలో సైతం మాట్లాడేటట్లు చేస్తున్నది. మనమక్కడ ఆయన యొక్క సన్నిధిలోనికి ఎంతగా పురుగొల్పబడ్డామంటే ప్రవచించడము, ముందుగా చూడటము, ముందుగా చెప్పడము, మరియు ప్రతిదీ వాక్యముతో సరిగ్గా సరితూగుచున్నది. అది గనుక దానికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నట్లయితే దానిని నమ్మకండి. కాని అది గనుక వాక్యముతో సరితూగుచున్నట్లయితే అది ఇదివరకే ఇట్లు పలకబడినది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భయపడకుము, నేను మృతుడనైతిని మరియు నిరంతరము సజీవుడనై ఉన్నాను. ఈ వాక్యములోని ప్రతి అక్షరమును మీ హృదయములోనికి ముద్రించే దేవుని యొక్క ఈస్టర్ ముద్ర అదే అయ్యున్నది. ముద్ర అంటే ఏమిటి? మీరు వ్రాయబడిన పత్రికలై ఉన్నారు, మనుషులందరి చేత చదవబడుతున్నారు, మీకది తెలుసు. అయితే దేవుడు మీపై హక్కు తీసుకున్నప్పుడు మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేచారని దేవుడు ఈస్టర్ ముద్రతో మిమ్మల్ని ముద్రించాడు, మరియు మీరు ఒక నూతన సృష్టి అయి ఉన్నారు. ఈ ఉదయం మీరు గనక ముద్రించబడినట్లయితే మనము మన శిరస్సులను వంచగా అలాగు చేయండి. ప్రభువా, మీరు దానిని విన్నారా? మీ తలలు వంచి ఉండగా ఇప్పుడు ఆలోచించండి. రోమా 8:11, మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించినట్లయితే మర్త్యమైన మీ శరీరములను కూడా అది పురుగొల్పుతుంది. ప్రజలారా, మనమింకా దేని కొరకు ఎదురు చూడగలము? ఇంకా ఏమి మిగిలియున్నది? ఫార్మోసా ప్రాంతమును మరియు ప్రపంచమంతటిని చూడండి, మరియు అనుక్షిపినులు మరియు అటువంటివన్నీ ప్రపంచాన్ని తాకడానికి సిద్ధంగా ఉన్నాయి, మరియు అంతటా ఉద్రిక్తత, భయము మరియు కేకలు వేయడము ఉన్నది. మరియు ఈ సినీ నటులు బయట అక్కడ అన్ని రకాల జోకులను చెప్తూ ఉన్నారు. రాత్రిపూట సమాధుల దొడ్డిలో నుండి వెళ్తున్న ఒక చిన్న అబ్బాయి ఈల వేసుకుంటూ వెళ్తున్నట్లే అంతా బాగానే ఉందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మోసపరచబడకండి, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఈ మధ్యన ఒక రోజు మీరు గమనించారా, ఒక జాలరి వచ్చి మరియు నాతో చెప్పాడు, దిగువన ఆ సముద్రపు బొంకలో ఒక కరుకైన చోట లేదా దిగువన ఇక్కడ అటువంటి ఒక దాని వద్ద కూర్చొని ఉన్నాడు. మరియు ఏ విధంగా గ్రీసులో ఆ భూకంపము కుదిపివేయడానికి చాలా ముందుగానే, మరి సాధారణంగా ఉదయము ఆ సమయానికి ఆహారము తినే చేపలు అవి తినలేదు. అది ఏమిటి? అవి ఉపరితలమున లేవు. అది సంభవించిన రెండవసారి కూడా అదే కార్యము జరిగినది. ఏదో జరగబోతున్నదని సరిగ్గా అప్పుడే అతనికి అర్థమైనది. ఆ సమయంలో ఆ చేపలు తినడం లేదు, మరియు చేపలను తినే సముద్రపు పక్షులు మరియు మొదలగున్నవన్నీ అవి తినడం మానేశాయి. ఆ తెల్లవారుజామున మరవి తినే సమయం అదే అయ్యున్నది. అయితే అవి కేవలం ఆ ఒడ్డున ఉన్నాయి, కొండ చర్యల నుండి మరియు అటువంటి వాటి నుండి దూరంగా వచ్చేశాయి. ఏలైనగా కేవలం కొద్ది నిమిషాలలోనే భూగర్భము నుండి, సముద్ర అడుగు భాగము నుండి సముద్రపు నాచు మరుగుతున్నట్లుగా పైకి ఎగిసిపడినది. చూశారా, అది జరగడానికి ముందే ఆ చేపలకు అది తెలిసినది. ఇండియాకి వెళ్లినప్పుడు నేను వార్తాపత్రికను చదివాను. అందులో భూకంపము అయిపోయి ఉండవచ్చును అని వ్రాయబడి ఉన్నది. కొన్ని రోజుల వరకు ఆ చిన్న పిట్టలు బండలలో ఉన్న వాటి గూళ్లకు తిరిగి రాలేదు. పశువులు పగటి ఎండలో ఆ పశువుల శాలల చుట్టూ ఆ నీడలో నిలబడలేదు. గొర్రెలు సరిగ్గా పొలము మధ్యలో నిలబడి ఒకదానినొకటి ఆనుకొని ఉన్నాయి. ఆ భూకంపము సంభవించడానికి ముందు 2 లేదా 3 రోజులు అవి ఆ బండల వద్దకు అసలు వెళ్లలేదు. ఎందుకు? ఆ గొర్రెలకు అది తెలిసినది. ఏదో జరగబోతున్నదని వాటికి తెలుసు, ఏదో జరగబోతున్నదని ఆ పక్షులకు తెలుసు, ఏదో జరగబోతున్నదని ఆ సముద్రపు పక్షులకు తెలుసు, ఏదో జరగబోతున్నదని ఆ చేపలకు తెలుసు. అది ఆ జంతువులను ఓడలోనికి నడిపించిన అదే దేవుడై ఉన్నాడు. ఆత్మతో నింపబడిన ప్రజలారా, ఏదో జరగబోతున్నదని మీరు చూడటం లేదా? ప్రభువైన యేసు యొక్క రాకడ కాకుండా ప్రపంచాన్ని ఊడ్చివేసే ఏదో ఒక గొప్పదాని కొరకు ఎదురు చూడకండి. గుర్తుంచుకోండి, కేవలం ప్రభు యొక్క వాక్యములను మరియు వాగ్దానమును గుర్తించుకోండి. మీరు త్వరగా లోపలికి రారా, ఆ పెద్ద గోడల నుండి దూరంగా వెళ్ళండి. ఇప్పుడు పునరుత్థానము సమీపంగా ఉన్నది. తాము ఆ పునరుత్థానములోకి వెళ్తారో లేదో ఎరగకయుండి, మరియు తమలో ఆ పునరుత్థానపు శక్తి ఉన్నదనే నిశ్చయతను కలిగి లేని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే చెప్తున్నాను, చర్మపు పురుగులు దానిని నాశనం చేసినా గాని, సరిగ్గా మీ మీదనే ఒక అణుబాంబు ప్రేలినా గాని, ఆ పురుగులపే శక్తిని, పునరుత్థానపు శక్తిని అది ఎన్నడూ నాశనం చేయలేదు. లేదు లేదు సహోదరి సహోదరుడా, నీ ప్రశస్తమైన పేరు ఆవలిన గొర్రెపిల్ల జీవగ్రంథములో పెట్టబడినది. ఏ మనుష్యుడు దానిని తుడిచివేయలేడు. ఆయన యొక్క రక్తము నీ పేరును కొని ఉండగా అక్కడ ఆ జీవగ్రంథములో నుండి దానిని తుడిచివేయగల మూలకములు ఈ ప్రపంచములోనే లేవు. దాని గురించి మీకు నిశ్చయత లేనట్లయితే ఇప్పుడు దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. చూశారా, మీరు ఎక్కడో ఏదో ఒక చోట ఒక అడ్డుకట్ట దగ్గర నిర్లక్ష్యంగా దాటి వెళ్లినా కూడా ఏదో ప్రమాదం జరిగి చనిపోకుండా ఉండవచ్చునేమో గాని, ఈ అడ్డుకట్ట గుండా మాత్రం మీరు పరిగెత్తకూడదు. లేదు లేదు, మీరు దానికి మూల్యం చెల్లిస్తారు. మీరు దానిని చేయకూడదు. ఇప్పుడు ఒక ఎర్రటి దీపము వెలుగుచున్నది, దాటివేయండి. మీ స్వంత ఆలోచనలను దాటివేయండి, లోక సంబంధమైన కార్యములను దాటివేయండి. రండి, మనం ఈ ఘనమైన ఈస్టర్ సమయాన పునరుత్థానము చెందుదాము. ఇది గొప్ప ఈస్టర్ సంబరమైనది. ఈ వారము మీరు మీ హృదయములో దానిని సంబరంగా జరుపుకోగలరా? మీరు అలా చేయలేనట్లయితే మీరు దేవుని తట్టుకు మీ చెయ్యిని ఎత్తగలరా? ఇట్లు చెప్పండి, దేవా, దాని విషయంలో నాకు నిశ్చయత లేదు. అదంతా నేను అసలు చేయగలనో లేదో నాకు తెలియదు. నీవు నాకు సహాయం చేస్తావా? ప్రభువా, నేను నీ తట్టుకు నా చెయ్యిని ఎత్తబోచున్నాను, నాకు సహాయం చేయుము. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. అది మంచిది. ప్రభువా, నాకు నీవు కావాలి, నాకు సహాయము చేయుము. నేను తిరిగి లేపబడాలని కోరుతున్నాను, నాకది జరగాలని కోరుతున్నాను. సరిగ్గా ఇప్పుడే నేను ఆ సంభావ్యతను కలిగి ఉండగోరుతున్నాను. విషయం సరిగ్గా ఉన్నదని నేను తెలుసుకొనగోరుతున్నాను. ప్రభువా, సమస్తము సరిగ్గా ఉన్నదని నేను తెలుసుకొనగోరుతున్నాను. నేను ఈ విషయంలో ఎటువంటి పొరపాటును చేయకూడదని నాకు తెలుసు. అలాగైతే మీరు ఎటువంటి పొరపాటును చేయకూడదు, అది ఎంతో ఆలస్యమైపోతుంది. ఇదే అనుకూల దినము మాయే, ఇదే అనుకూల దినమై ఉన్నది. ఇంకా వేచి ఉండకండి. ఈ మధ్యనే నేను బోధిస్తూ ఉన్నాను. ఒక వృద్ధుడైన నల్ల జాతీయుడు అక్కడ ఆ భవనం వెనుకకు వచ్చి నన్ను కలిశాడు. ఇట్లు చెప్పాడు, ఇట్లన్నాడు, రెవరెండ్ గారు, నేను నీకు చెప్పగోరుతున్నాను, నీవు చెప్పేది సరైనదని నేను చెప్తున్నాను. అతడు ఇట్లన్నాడు, చాలా కాలం క్రితమే నేను ప్రభుతో చెప్పాను, ఆ ఉదయమున నేను నా చేతిలో నా టిక్కెట్టును కలిగి ఉండగోరుతున్నాను, దాని మీద టిక్కు కొట్టబడినదని నేను తెలుసుకునగోరుతున్నాను. ఇంకా ఇట్లన్నాడు, అక్కడ ఆ నది వద్ద చాలా ఇబ్బంది ఉంటుంది. అతడు ఇట్లు చెప్పాడు, నేను ఆ నది వద్దకు వెళ్తున్నాను. అతడు ఇంకా ఇట్లన్నాడు, అక్కడ నాకు ఎటువంటి సమస్య కలగకూడదు, అవన్నీ సరిగ్గా ఇక్కడే సరిచేయబడాలని నేను కోరుతున్నాను. అది నిజము. మీ వీసాను పొందుకున్నారా? మీరు గనక మీ వీసాను కలిగి లేకపోతే మీరు ఒక పాస్పోర్టును కలిగి ఉండవచ్చును, కానీ మీరు మీ వీసాను కలిగి లేకపోతే మీరు ఆ దేశములో ప్రవేశించలేరు. మీకది తెలుసు. మీరు సమస్తమును సిద్ధం చేసుకున్నారా? లేనట్లయితే సరిగ్గా ఇప్పుడే దానిని చేయవలసిన సమయమై ఉన్నది. మీరు కొద్దిగా భయపడుతున్నారేమో, భయపడకండి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 100 మంది చేతులెత్తారు. కాబట్టి మీరు కొద్దిగా భయపడుతున్నట్లయితే ఇప్పుడు మనం దానిని పరిష్కరించుదాము. ఇప్పుడు మనకు భిన్నమైన విధానములు ఉంటాయని నాకు తెలుసు. కొందరు పైకి రండి, నన్ను మీతో కరచాలనం చేయనివ్వండి అని అంటారు. మరికొందరు పైకి వచ్చి బలిపీఠం వద్ద మోకరించండి అని అంటారు. ఇప్పుడు అవి మంచివే. నేను దానికి వ్యతిరేకంగా చెప్పడానికి అసలు ఒక్క మాటను కూడా కలిగిలేను, ఒక్క విషయం కూడా లేదు. వారు చెప్పేది ఏదైనా మంచిదే. అయితే మీకు నా విధానాన్ని చెప్పనివ్వండి. ఎందరైతే నమ్మారో, ఎందరైతే బలిపీఠం నొద్దకు రావడం మీరు నమ్మేటట్లుగా చేయదు. దైవ సేవకునితో కరచాలనం చేయడం మీరు నమ్మేటట్లుగా చేయదు. అయితే మీరు గనక దేవుని చేత పిలువబడినట్లయితే, మరియు ఆదిలోనే మీరు ఒక పక్షిరాజైతే, కేవలం ఒక కేకనే మీకు చెప్తుంది. మీరు నమ్ముతారు. మీరు గనక నిజంగా దానిని నమ్మితే నేను మీతో పాటు ప్రార్థించబోతున్నాను. ఇంకొద్దిసేపైనా ఆ పక్షిరాజు పిల్ల ఆ పెరడులో ఉండటాన్ని మీరు ఊహించగలరా? లేదు లేదు లేదు. స్నేహితుడా, ఇంకెంత మాత్రమూ ఇక్కడ ఉండవద్దు. మనం ఇప్పుడే ఎత్తబడుదాము. దానిని చేయడానికి దేవుని యొక్క కృప ఇక్కడున్నది. పరలోకపు తండ్రి, మేము ముగింపు గడియనొద్దకు వస్తున్నామని మేము గ్రహిస్తున్నాము. ఇక్కడ ఉండటానికి మాకు ఇంకెంతో సమయం లేదు. మా వయసును బట్టి కాదు, అయితే కాలమును బట్టి అయి ఉన్నది. ఇక్కడ కూర్చుని ఉన్న అనేక మంది యవనస్తులు ఇది జరిగినప్పుడు సజీవులుగా ఉంటారని మేము నమ్ముతున్నాము. అది ఈ దినమునే జరగవచ్చు. ఆ నిమిషము గాని లేదా ఆ ఘడియ గాని మాకు తెలియదు. కాని ప్రభువా, ఈ సంగతులు జరుగుటను మీరు చూసినప్పుడు అని నీవు మాతో చెప్పావు, మరియు అవి ఇప్పటికీ ఎంతో కాలంగా జరుగుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారంగా మేమెంతో ముందుకు దాటి ఉన్నామని మాకు తెలుసు. 6-7 సంవత్సరాల క్రితం మేము అర్ధరాత్రికి 3 నిమిషాల వద్ద ఉన్నాము. ఇప్పుడు ఆ సమయం ఎంత అవుతున్నదో మాకు తెలియదు, కానీ మేము చాలా సమీపంగా ఉన్నామని మాకు తెలుసు. ఓ దేవా, ఆ నిశ్చయతను కలిగి ఉండటం, దేవుని యొక్క ప్రతి వాగ్దానమునకు మా హృదయం ఆమేన్ అని స్పందించడం, మా లోపలికి వచ్చిన ఆత్మ తానే మా ఉనికిని పురుగొల్పుతాడని చూడటం, దేవా ఈ ఉదయం నా సహోదరులు దానిని చూడటానికి అనుమతించుము. ఆ ఆత్మ లోపలికి వచ్చి మరియు వాక్యమునకు పురుగొల్పుతుందని నా సహోదరులు చూడటానికి అనుమతించుము. ప్రభువా, నా సహోదరులను కూడా అదే కార్యమును చూడనిమ్ము. మరియు పిదప, ఆ వాక్యమునకు పురుగొల్పబడనివ్వని దేనినైనా వారు చూసినట్లయితే, ఓ దేవా, వారు వెంటనే దానిని వదిలించుకొందురుగాక. తండ్రి, దానిని దయచేయము. ఇప్పుడు అదంతా నీ చేతుల్లో ఉన్నది. నేను అనేక విషయాలలో విఫలమయ్యానని నాకు తెలుసు, మరియు నిరంతరం విఫలమవుతూనే ఉంటాను, కాని ప్రభువా, నేను నాకు తెలిసిన దానంతటినీ చేశాను. ఇప్పుడది నీ చేతుల్లో ఉన్నది. వారు నీవారై ఉన్నారు. యేసు నామములో తండ్రి, వారిని స్వీకరించుము. ఇప్పుడు ఇక్కడ ఉండి మరియు మీ శరీరములకు స్వస్థత అవసరమున్న వారి కొరకై ఉన్నది. ఇక్కడ ఎంతమంది విశ్వాసులున్నారు? మీ చెయ్యిని పైకెత్తండి. నేను నా హృదయమును ఎరిగి ఉన్నంత వరకు నేను ఒక విశ్వాసినై ఉన్నాను. ఎంతమంది కలిగి ఉన్నారు? మీరు మృతులలో నుండి లేపబడ్డారని, సరిగ్గా ఇప్పుడే మీ హృదయంలో ఎటువంటి సందేహపు ఛాయ అయినా లేకుండా ఎరిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మీరు ఎరిగి ఉన్నారా? ఓ మై, అలాగైతే ఇటువంటి ఒక కూడికలో ఏమి సంభవించగలదు? నేను ఆలస్యము చేశానని నాకు తెలుసు, కాని సరిగ్గా ఇప్పుడు ఏమి సంభవించగలదు? అసలు ఏమి సంభవించగలదో ఆలోచించండి. ఆ సంభావ్యత సరిగ్గా మీలోనే ఉన్నది. చూశారా, మీ చెయ్యిని పైకెత్తిన మీరు దేవునికి ఒక ప్రమాణము చేసినట్లుగా ఉన్నది. అదేమిటంటే, నాకు ఏదో జరిగినదని నేను ఎరిగి ఉన్నాను. నేనెక్కడ ఉండవలసి ఉన్నాను? నేను సరిగ్గా అక్కడ లేకపోవచ్చును. నేను కూడా లేను. లేదయ్యా, నేనెక్కడ ఉండవలసి ఉన్నాను దానికి నేను చాలా దూరములో ఉన్నాను, కానీ ఈ ఒక్క విషయమును నేను ఎరిగి ఉన్నాను. నేను మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాను. నాకు ఏదో జరిగినదని నాకు తెలుసు. ఇప్పుడు ఒక వృద్ధుడనై ఉండగా కాదు, కాని అనేక అనేక సంవత్సరాల క్రితమే అది జరిగినది. మరియు నాకు తెలుసు, ఆ రోజు నేను ఆ ఆసుపత్రిలోనికి నడిచి వెళ్ళినప్పుడు, నేను నా గొప్ప సవాలును ఎదుర్కొన్నప్పుడు, నా భార్య మరణించడాన్ని నేను చూశాను. నేను ఆమె ప్రాణము కొరకు అడుగుతూ ఉన్నాను, మరి వీధి మూలన నిలబడి ప్రకటించి మరియు రోగుల కొరకు ప్రార్థించడం తప్ప నేనేమి చేశాను? మరియు అప్పుడు సాతానుడు ఇట్లన్నాడు, మంచిది, ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఆమె మరణించడాన్ని నేను చూశాను, కాని ఆమెలో ఆ పునరుత్థానపు శక్తి ఉన్నదని నాకు తెలుసు. ఆ ఎముకలు తిరిగి లేస్తాయి. నా చిన్న బిడ్డ అక్కడ పడుకొని ఉండటాన్ని నేను చూశాను, మరియు నేను తనపై నా చేయి పెట్టి, దేవా, తనను తీసుకోవద్దు అని అన్నాను. ఆయన తెరను వేసేసి, నేనిక ఎంత మాత్రమూ నీ ప్రార్థన వినను అని చెప్పినట్లుగా అగుపించినది. సాతానుడు ఇట్లన్నాడు, అదిగో విషయం అదే, కేవలం ఒక్క మాట చాలు. ఆయన ఉన్నాడని నాకు తెలుసు గనక నాతో దేవుడు లేడని చెప్పకూడదని వాడు ఎరిగి ఉన్నాడు. అయితే వాడు ఆయన నన్ను ప్రేమించడం లేదని, ఆయన నా పట్ల శ్రద్ధ వహించడం లేదని చెప్పాడు. చూశారా, తర్కముగా ఉన్న ప్రతి విషయాన్ని చెప్పాడు. ఇట్లన్నాడు, నీవు కేవలం ఒక యవనస్తుడవు, నీకింకా 20 సంవత్సరాలే. నీ భార్య దిగువన ఇక్కడ ఒక శవాల గదిలో పెట్టబడినది, మరియు ఇదిగో నీ కూతురు అక్కడికే వెళ్తున్నది. మరియు అసలు ఆయన ఒక గొప్ప స్వస్థపరిచేవాడని, మరియు ఆయన ఇదంతా అయ్యున్నాడని నీవు చెప్పావు. మరియు చూడు, ఆయన ఏమి చేస్తున్నాడు? ఒక్క మాట, ఆయన దాన్ని పలకవలసిన అవసరం కూడా లేదు. కేవలం క్రింద అటువైపుకు చూసి, మరియు ఇట్లంటే చాలు. కేవలం తన తలను ఊపితే చాలు. అవసరమైనదంతా అదే అయ్యున్నది, మరియు ఆ బిడ్డ స్వస్థపరచబడుతుంది. కాని నీవు చూడు, ఆయన నిన్ను ప్రేమించడం లేదు, ఆయన నిన్ను పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఇప్పుడే అక్కడ నీ బిడ్డ మరణించడానికి అనుమతిస్తున్నాడు, మరియు చిట్ట చివరికి ఈ అంధకార గడియలో నీ ప్రార్థన వినటానికి కూడా తిరస్కరించాడు. వాడు చెప్పిన ప్రతి విషయం కూడా ఖచ్చితంగా నిజమే అయ్యున్నది. ఇంకా నీవు ఏమి చేశావు? నీవు నిలబడలేనంతగా దినమెల్లా పనిచేశావు, మరియు పిదప రాత్రంతా 12-1 గంట వరకు అధ్యయనం చేశావు. వీధి మూలల్లో నిలబడి బోధించావు. ప్రార్థించడానికి ఆసుపత్రులకు ఫోన్లు చేశావు. అప్పుడే లోపలికి వచ్చి ఒక కుర్చీలో కూర్చొని అక్కడే ఉండి, మరియు 1 లేదా 2 గంటలు నిద్రపోయి, మరియు తిరిగి పనికి వెళ్లావు. మరుసటి రాత్రి అదే కార్యమును చేశావు. మరియు ఇదిగో దాదాపు 21-22 సంవత్సరాల వయసు కలిగి నీవిక్కడ ఉన్నావు. నీవు సహవాసం చేసిన ప్రతి స్నేహితుడు, ప్రతి యవనస్త్రీ, ప్రతి యవనస్తుడు నిన్ను ఒక పిచ్చివాడని అన్నారు. నీవు ఏమి చేశావు? నిన్ను నీవు బుద్ధిహీనునిగా చేసుకున్నావు. నీవు దానిని చూడటం లేదా? నేను అప్పుడే దాదాపు వాడితో ఏకీభవించనై ఉన్నాను, మరియు నా లోపల ఏదో ఉన్నది, అదే ఆ పురుగొల్పే శక్తి అయ్యున్నది. నేనిట్లన్నాను, యెహోవా ఇచ్చెను మరియు యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. నా ఆశలన్నీ నీరు గారిపోయినప్పుడు అప్పుడు ఆయనే నా నిరీక్షణ మరియు ఆధారమై ఉన్నాడు. ఏలైనగా క్రీస్తు మీద ఆ మునిగిపోవుచున్న ఇసుక అయి ఉన్నది. ఓ, ఆయన జయధ్వనితో వచ్చును. అప్పుడు నేను ఆయనలో కనుగొనబడుదునుగాక. ఆయన నీతి వస్త్రాలలో చుట్టబడి కనుగొనబడుదునుగాక. నా స్వంత నీతి వస్త్రాలలో కాదు, నాకు ఏవీ లేవు. నావి నీచమైన మురికి గుడ్డలై ఉన్నవి. నేను నా బోధ మీద ఆధారపడి పరలోకానికి వెళ్ళుటకు ఇష్టపడను. నేను నా దర్శనాల మీద ఆధారపడి పరలోకానికి వెళ్ళుటకు ఇష్టపడను. నేను నా హృదయములో ఆయన యొక్క కృపను పట్టుకుని ఉన్నాను గనక పరలోకానికి వెళ్తున్నాను. ఆయన యొక్క కృప, దాని కారణంగానే నేను వెళ్తున్నాను. మనము ఆ విధంగానే వెళ్తాము. ఓ స్నేహితుడా, నీవు ఈ శరీరంలో ఒక భాగమై ఉన్నావు. మీరు దేవుని చిన్నపిల్లలై ఉన్నారు. ఇప్పుడు మీ నిరీక్షణను కట్టడానికి నేను దీనిని చెప్తున్నాను. మీరు కనుగొన్నట్లయితే, నేను గనక మీ దృష్టిలో దయను పొందినట్లయితే, మీకు సత్యమును చెప్పినట్లయితే, మరి నేను మీతో చెప్పినది సంవత్సరాల క్రితమే ప్రవక్త చెప్పినదై ఉన్నది. నన్ను నేను ఆయన యొక్క ప్రవక్తగా చేసుకోవడం లేదు. లేదయ్యా, అయితే నేను మీకు సత్యమునే చెప్తున్నాను. ఆయన సరైనది కాకుండా దేనినైనా ఎప్పుడైనా చెప్పాడా? ఇక్కడ ఫీనిక్స్ లో 20 ఎన్నో సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. నేను ఆయనతో దాని గురించి మాట్లాడగోరుచున్నాను అనే ఆ పాట పాడబడినప్పటి నుండి ఎరిగి ఉన్నాను. అది సహోదరుడు ఔట్లా యొక్క మరియు సహోదరుడు గార్సియా యొక్క సంగము వద్దనని నేను నమ్ముతున్నాను. ప్రభు నామములో నేను మీతో చెప్పినది ఏదైనా ఎన్నడైనా జరగకుండా ఉన్నదా? గుర్తుంచుకోండి, ఒకే ఒక్క నిరీక్షణ ఉన్నది. అదేమిటంటే ఈ పురుగొల్పే శక్తిని పొందుకోవడమే. అది మిమ్మల్ని పట్టుకుంటుంది. మిగతా ప్రతిదీ వదిలేసినప్పుడు అది మిమ్మల్ని పట్టుకుంటుంది. వారిలో కొందరు ఇట్లన్నారు, సహోదరుడా బ్రెన్హామ్, నీవు నీ మతమును కాపాడుకున్నావా? నేనిట్లు చెప్పాను, లేదు, అదే నన్ను కాపాడినది. అది నన్ను కాపాడుతుంది, నేను దానిని కాపాడుతుంది. విషయం నేను పట్టుకున్నానా లేదా అనేది కాదు, విషయం ఆయన పట్టుకున్నాడా లేదా అనేదై ఉన్నది. నా కొరకు వ్రేలాడినది ఆయనే. ఆయన దానిని చేయాల్సిన అవసరం లేదు. ప్రతి చెట్టు మీద దేవదూతలు కూర్చొని కేవలం నీ వ్రేళ్లను తెరువుము, కేవలం చూపించు. నీవు దానిని సిల్వ మీద నుండి విడిపించుకోవాల్సిన పని లేదు. కేవలం నీ వ్రేలు చూపించు మరియు ఏం జరుగుతుందో చూడు అని అన్నారు. చూడండి, ఆ ఎగతాళి చేసే గుంపు అక్కడ ఉన్నది. కాని ఆయన గనక దానిని చేసినట్లయితే ఈ రోజు నాకు ఈ సాక్ష్యం ఉండేది కాదు, మీకును అది ఉండేది కాదు. అయితే ఆయన సిల్వ మీదే ఉన్నాడు గనక, ఆయన అక్కడే వ్రేలాడినాడు గనక, అందుకే నేను ఆయనతో నిలిచి ఉంటాను. స్థిరమైన బండయ్య అయినట్టి క్రీస్తు మీద నేను నిలబడుతున్నాను. మిగతా నేలంతా మునిగిపోవుచున్న ఇసుకతెన్నులు మాత్రమే. ఇప్పుడు మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే మీరు ఒకరిపై ఒకరు చేతులుంచుతారా? మనము ప్రార్థించుకుందాము. మీ ప్రక్కనున్న ఎవరో ఒకరిపై మీ చేతులు ఉంచండి. మీ సమస్య ఏదైనా గాని ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండండి. నేను మీకు ఎప్పుడైనా సత్యమును చెప్పానంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. చూశారా, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి అని యేసు చెప్పాడు. మరియు మీరు విశ్వాసులై ఉన్నారు. మీరిప్పుడే మీ చేతులను పైకెత్తారు. సందేహించకండి. బాధను అనుభవిస్తున్న ఎవరో ఒక దయనీయమైన వ్యక్తిపై మీరు మీ చేతులను ఉంచారు. ఎవరో ఒకరు మీ మీద వారి చేతులను ఉంచారు. గుర్తుంచుకోండి, ఆ పురిగొలిపే శక్తి యేసును సమాధిలో నుండి లేపిన ఆ శక్తి. ఇప్పుడు మీ స్వంత శరీరంలో మీరు దేనిని కలిగి ఉన్నారో మీరు దాని యందు విశ్వాసం కలిగి ఉండండి. మీరు చేతులు ఉంచిన ఆ వ్యక్తికి అది సహాయపడుతుంది. అది మీలో నివసించినట్లయితే అది మర్త్యమైన మీ శరీరములను కూడా పురిగొల్పుతుంది. ప్రియమైన దేవా, ఈ ఉదయం నేనిక్కడ నిలబడి ఉండగా, మిట్ట మధ్యాహ్న వేళను సమీపిస్తుండగా, మరి నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి, నేను దప్పిగొనుచున్నాను అని యేసు కేకవేసిన ఆ దినమున, అది దాదాపు ఈ ఘడియలోనే అయ్యున్నది. ప్రవక్త దానిని ముందుగా చూసి, మరియు నా ఎముకలన్నిటినీ లెక్కించగలను, వారు నన్ను తేరి చూస్తున్నారు, వారు నా చేతులను మరియు నా పాదములను పొడిచి ఉన్నారు. అయితే ఆయన అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడ్డాము. దేవా, ఈ ఉదయం మేము దానిపై హక్కు తీసుకుంటున్నాము. మేము దానిపై హక్కు తీసుకుంటున్నాము. ఈ పునరుత్థాన ఉదయమున చూడుము, దేవుని యొక్క సన్నిధిలో నీ వాక్యము నుండి, ప్రభువా, నిర్ధారించబడిన ఈ సత్యాన్ని నేను చెప్పాను. ఆయనే తీర్పరి అయి ఉన్నాడు, మరియు ఆయన మమ్మల్ని విమోచించాడనటకు మేము సాక్షులమై ఉన్నాము. మరియు దేవుని కృపను బట్టి ఆ పునరుత్థానపు శక్తి మాలో ఉన్నది. మరియు ఎవరి మీదనైతే చేతులు ఉంచబడినవో అట్టి మా స్నేహితులు వ్యాధితో ఉన్నారు. ఓ దేవా, ఈ ఉదయం మా విశ్వాసము మధ్యన మేము అపవాదిని సవాలు చేస్తున్నాము. ప్రజల మీద చేతులు ఉంచబడి ఉండగా మరియు నేను ప్రజల మీదుగా నా చేతులను చాపి ఉండగా సవాలు చేస్తున్నాము. ప్రజలను పట్టుకుని ఉంచడానికి ప్రయత్నిస్తున్న ప్రతి వ్యాధి, ప్రతి బాధ ఈ నిర్ధారించబడిన సత్యం యొక్క సన్నిధిలో బయటకు వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ రోజు ఈ ప్రజలు విడుదల పొందుదురుగాక. మరి బైబిల్ గ్రంథము, మా దేవుని యొక్క మాటలు వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని చెప్పాయి. మరియు దేవా, మా చేతులను పైకి నీ తట్టునకు ఎత్తియున్నాము. భూమి అందున్న ప్రతి మొక్క నీ ఊటలోనిది త్రాగునట్లు మరియు మొలకెత్తిన ఆ మొక్క నీ ఊటలో నుండి ఎంత నిశ్చయముగా త్రాగుతుందో అంతే నిశ్చయముగా అది పెరగడం మొదలవుతుంది, అది ఎదగడం మొదలవుతుంది. మొక్కజొన్నైనా ఒక పువ్వు అయినా నీ ఊటలో నుండి త్రాగేది అది ఏదైనా అది నీ వైపునకు ఎదుగుతుంది. మరియు ఈ ఉదయం, ప్రభువా, మేము కొన్ని అంగుళాలు ఎదిగాము, మేమింకా ఎత్తును అందుకోగలము, మేము నీ ఊటలోనిదే త్రాగుచున్నాము, మేము నీ సృష్టి అయి ఉన్నాము. ప్రభువా, పునరుత్థానపు శక్తిని మాలో కలిగి ఉన్నాము మరియు మా సహోదరులు మరియు సహోదరీల కొరకైన మా ప్రార్థనను నీవు వినాలని మేము ప్రార్థిస్తున్నాము. మరియు ప్రభువా, ఈ శక్తిని కలిగి ఉన్న ఈ ప్రియమైన ప్రజలను ఆటంకపరుస్తున్న ప్రతి బాధ వారిని విడిచిపెట్టునుగాక. తద్వారా వారు దేవుని సేవించుటకై ఉన్నది. మరియు ప్రభువా, అది బాగుగా ఉంటుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మీరు ఆయనను నమ్ముతున్నారా? ఇటువంటి ఒక విషయాన్ని వదిలిపెట్టడమా? మీరు అసలు దానిని ఎలా చేయగలరు? అలా చేయడానికి ఏ విధంగా అగుపిస్తున్నదంటే కేవలం మిమ్మల్ని మీరు బలవంతంగా దూరంగా లాక్కోవలసి ఉంటుంది. మీరు అలాగే భావిస్తున్నారా? నేను కేవలం నాకు మాత్రమే కావచ్చును, అయితే నాకొక అనుభూతి కలిగినది. మీరు ఈ విధంగా కలిసి కూర్చున్న ఒక చోట నేను ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఒక వింతైన అనుభూతి కలిగినది. నాకు తెలుసు, అదేమిటంటే ఇక్కడ అదృశ్యంగా సరిగ్గా రేడియో, టీవీ ఇంకా ఈ గది గుండా వెళ్తున్నది. అది ఏదైనా ఎలాగో అట్లే క్రీస్తు ఈ గదిలో ఉన్నాడు. అసలు ఆలోచించండి, మన విమోచకుడు టోనీ ఆయనిక్కడ ఉన్నాడు. ఆమేన్. మరియు ఆ యుగముల గుండా వారు చూసినట్లే దేవదూతలను మరియు సాక్షాత్తు ఆయన యొక్క ఉనికినే చూసేంతగా దేవుని యొక్క ప్రతి మాట ప్రత్యక్షపరచబడుతున్నదని, బైబిలు సాక్ష్యాధారమును కలిగి ఉన్న ప్రజల కంటే ఎక్కువ ఆనందంగా ఇంకెవరు ఉండగలరు? మరియు ఇక్కడ దీర్ఘదర్శకుల మాటలు ముందుగా చెప్పాయి మరియు అది ఖచ్చితంగా అలాగే జరిగినది. మరియు ఇదిగో ఆయన రాకడకు అతి సమీపంలో మనము ఉన్నాము. ఓ, ఎటువంటి ఒక అద్భుతమైన సమయము! మనము ఆయనను చూస్తాము. ఈ దినములలో ఏదో ఒక రోజు ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన వచ్చే వరకు మీరు నా కోసం ప్రార్థిస్తారా? నా ముందు అపాయకరమైన ఆపదలు ఉన్నాయి, అది నాకు తెలుసు. చూశారా? మరియు నీళ్లు త్రాగినంత తేలికగా మనల్ని కాల్చివేసే అన్యులను నేను కలుస్తుంటాను. మరియు ఇక మన పని అయిపోయినట్లే. మనము వారి ప్రాంతానికి వెళ్లాము కదా, అది అలాగే ఉంటుంది. బైబిల్ విషయాలలో ఎంతో సులభంగా సవాలు చేసే దయ్యాలు ఉంటాయి, అయితే మన దేవుడు జయించడాన్ని తప్ప మరొకటి నేనెన్నడూ చూడలేదు. నేను ఆయన నామములో వెళ్తాను. నిత్య జీవమునకు నిరీక్షణయు, పునరుత్థానమును జీవమును అయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను వెళ్తాను. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు అతడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అది దేవుని యొక్క నిత్యమైన వాక్యమని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అదే నమ్ముతున్నారా? మీరు నా కొరకు ప్రార్థిస్తారా? నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మనం మరలా కలుసుకునే వరకు దేవుడు మనల్ని కాపాడునుగాక. ఇప్పుడు కేవలం ఒక క్షణము మనం లేచి నిలబడదాము. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన తలలు వంచుకుందాము. మనము ఈ చిన్న పాటను పాడకుండా ఉండటం అస్సలు సరికాదు, అవునా? నేను ఆయనను ప్రేమిస్తున్నాను అనే మన పాట గుర్తున్నదా? అది ప్రతి హృదయంలో ఉన్నదా? మనం దానిని పాడుదాము. ప్రియమైన సహోదరి, నేను చెప్పగోరుతున్నాను. సహోదరి, నీవు వాయిద్యం వాయించడాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. మంచిది. ఇప్పుడు మనం పాటను మార్చబోతున్నాము. అది మీకు దేనినో చేయడం లేదా? ఆ నిజమైన హృదయం నుండి అయినవి ఎంతమందికి ఇష్టం? నాకు సునాద పాటలంటే ఇష్టమే, నిశ్చయముగా నాకు ఇష్టమే. కానీ మీరు ఒక ఆరాధన ఆత్మలో ఉన్నప్పుడు మీరు ఆ పాత మాధుర్యమైన గీతాలను ఇష్టపడరా? ఎడ్డీ పెరోనెట్ పై మరియు ఆ గంభీరమైన పాత పాటలను వ్రాసిన వారిపై పరిశుద్ధాత్మ కదలాడినదని నేను నమ్ముతాను. మీరు దానిని నమ్మరా? ఫ్యానీ క్రాస్బీ ఆమె దీనిని వ్రాసినప్పుడు అదే జరిగినది. ఓ నా దయాళుడైన రక్షక, నా దీన మొరను ఆలకించుము. ఇతరులందరూ నిన్ను పిలుచుచుండగా నన్ను దాటిపోకుము. నా సమస్త సాంత్వనకు నీవే మూలాధారము. నాకు ప్రాణము కంటే మిన్నైన వాడవు. భూమి మీద నాకు నీవుగాక వేరెవరున్నారు? పరలోకమందైనను నీవు తప్ప మరెవరున్నారు? అది అద్భుతంగా లేదా? అది మనల్ని నేను ఆయనను ప్రేమిస్తున్నాను అనే దానిని పాడేటట్టు చేస్తుంది. అవును కదా? ఇప్పుడు ఈసారి మనం దీనిని నేను ఆయనను ప్రేమిస్తున్నాను అనే దానిని పాడుతుండగా మనం ఒకరినొకరం ప్రేమిస్తున్నాము. మనం ఒకరినొకరం ప్రేమించనట్లయితే అప్పుడు మనం ఆయనను ప్రేమించలేము. ఇప్పుడు మనం కేవలం ఒకరితో ఒకరము కరచాలనము చేద్దాము. నిలబడి మరియు బల్ల మీదుగా చేతులు చాపి ఒకరితోనొకరము కరచాలనము చేద్దాము. ఇప్పుడు మన తలలు వంచుకుందాము. సహోదరుడు విలియమ్స్ ను, యవనస్తుడైన సహోదరుడు విలియమ్స్ ను ఒక క్షణం ఇక్కడికి రమ్మని అడగబోతున్నాను. ప్రార్థన చేసి ఈ జన సమూహమునకు వీడ్కోలు చేస్తాడేమోనని నేను అతన్ని అడగబోతున్నాను. నేను సహోదరుడు విలియమ్స్ ను ప్రేమిస్తున్నాను. ఒక యవన క్రైస్తవుడై ఉన్నాడు. అతడు నిజంగా క్రీస్తు యొక్క సేవకుడని నేను అనుకుంటున్నాను. అతని చిన్న కుటుంబం, వీరితో నాకెంతో సహవాసమున్నది. ఆ ప్రశస్తమైన మోస్లీ అబ్బాయిలు మరియు వారంతా మేము కలిసి ఉండేవారం. మరియు నా ప్రియమైన స్నేహితులలో చాలా మంది ఇక్కడ ఫినిక్స్ లో ఉన్నారు. మరి వారిని నేను నా హృదయం అంతటితో ప్రేమిస్తాను. ఆ ఉదయం ఆ దర్శనములో ఆయన ఇట్లు చెప్పాడని నేను అనుకుంటున్నాను. నీవు ప్రేమించిన వారందరినీ మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒకరు తమ పాపము నిమిత్తము పశ్చాత్తాప పడుతున్నారని నమ్ముతున్నాను. అక్కడ నేల మీద ఒక యవనస్తురాలు ఏడుస్తుంది. ఒక్క క్షణం ఆమె కొరకు మన తలలు వంచుదాము. ప్రియమైన దేవా, ఫినిక్స్ లో మిగిలి ఉన్న ఆ చిన్న గొర్రె ఆమెయేనా? దేవా, నాకు తెలియదు, నీకు తెలుసు. అయితే ఏదో ఒకరోజు చివరిది వస్తుంది. కాని తండ్రి, ఈమె ఒక గొర్రె అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. కావున ఇప్పుడే నీవు ఆమెకు సహాయం చేస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మాధుర్యముగా ఆ ద్వారము తెరిచి నా బిడ్డ రమ్ము. అలసటతోనూ విసుగుతోనూ నిండి ఉన్న మార్గము నుండి లోపలికి రమ్ము. నీవు అక్కడ ఆ చీకటిలో తడబడుతున్నావు. నిన్ను తీసుకోవడానికి ఈ రోజు నేను వచ్చాను. నీతో మాట్లాడుతూ మరియు నిన్ను ఇప్పుడు దొడ్డిలోనికి తెచ్చుచున్నది నా ఆత్మయే అని చెప్పుము. దేవా, దానిని అనుగ్రహించుము. ఈ యవనస్తురాలు ఇక్కడ జీవితములో కీలకమైన నిర్ణయము తీసుకునే క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. నా మాటలు విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రియమైన దేవా, ఈ యవన క్రైస్తవ స్త్రీకి దానిని అనుగ్రహించుము. నా యద్దకు వచ్చువాని నేనెంత మాత్రమూ తురసివేయను. పరిశుద్ధులు ఈ యవనశ్రీ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పౌలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. అతడు చనిపోనంతగా రాళ్లతో కొట్టబడ్డాడు. మరియు పరిశుద్ధులు చుట్టూ నిలబడి ప్రార్థించినప్పుడు ప్రాణం తిరిగి వచ్చినది. ఎందుకనగా జీవాత్మను తిరిగి పరిశుద్ధుడైన పౌలులోనికి తీసుకువచ్చిన ఆ పురుగొల్పే శక్తి ఆ పరిశుద్ధుల శరీరములలో ఉన్నది. దేవా, అది మరణము గురించి ప్రార్థన చేయగలదు, లేదా విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా అది ఆ వ్యక్తిలో నుండి మరణమును తొలగించి అతన్ని జీవములోనికి తీసుకెళ్లగలదు. ప్రియమైన దేవా, దానిని అనుగ్రహించుము. మేము నీపై ఆధారపడుచుండగా ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించుము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మీ తలలు వంచియుండగా నేను సహోదరుడు విలియమ్స్ ని అడగబోతున్నాను.